ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. నారాయణ నారాయణ నారాయణం, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. వాసుదేవ వాసుదేవ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వరదరాజాయ. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికా రేపు జనవరిలో వచ్చే ప్రెసిడెంట్, కొత్త ప్రెసిడెంట్ 44వ వాడు ప్రెసిడెంట్ రేపు జనవరిలో ప్రమాణ స్వీకారం. అమెరికన్ బ్లాక్ మ్యాన్. ఇప్పటి వరకు 44 మంది ప్రెసిడెంట్లు చేస్తే అందరు తెల్లవాడే, కానీ ఆవిడ నల్లవాడు ప్రెసిడెంట్ అవ్వలేదు. ఇప్పుడు నల్లవాడు ప్రెసిడెంట్ అవుతున్నాడు అమెరికాకు. అమెరికన్ బ్లాక్ మ్యాన్ అంటే వాడి తండ్రి నలుపు, తల్లి తెలుపు. ఆఫ్రికా తండ్రి ఆఫ్రికా వాడు, తల్లి అమెరికా వాడు, అంటే వాడు బ్లాక్ మ్యాన్ అంటారు. తండ్రి ఆఫ్రికా వాడు, తండ్రి నలుపు నల్లవాడు. ఈ 44 ప్రెసిడెంట్లు ఇప్పుడు చేస్తే ఒక నల్లవాడు ప్రెసిడెంట్ అవ్వలేదు. ఇప్పుడు నల్లవాడు అవుతున్నాడు రేపు జనవరిలో. మన ఎలక్షన్ లో అంటే వాళ్ళు ఎలక్షన్ లో డబ్బు ఎవరు ఎవరికైనా, ఎలక్షన్ లో డబ్బు పుచ్చుకుని ఎవరు ఓటేరు. ఎక్కువ వాళ్ళు ఎక్కడ ఖర్చు పెడతారంటే టీవీలో పబ్లిసిటీ కానీ పేపర్లో పబ్లిసిటీ కానీ. డబ్బు ఎవరు ఎవరికైనా, పేపర్ డబ్బు కూడా పుచ్చుకోరు ఎక్కడ. అది అలవాటు. 1,000 కోట్లు ఖర్చు పెట్టాడు అడ్వర్టైజ్మెంట్. ఊరికి అడ్వర్టైజ్మెంట్కి 1,000 కోట్లు. ఆడు భేదవాడు, ఆ ప్రజల దగ్గర వచ్చిన చందాలన్నీ అలా ఖర్చు పెట్టేసాడు. ఆడు రిచ్ మ్యాన్ కాదు. 1,000 కోట్లు ఊరికి పబ్లిసిటీకి, ఓట్లు కొనటం కాదు. అతని విషయం మనకు అనవసరం. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే 44 ప్రెసిడెంట్ గ్రేట్ ప్రెసిడెంట్స్ 4 ఉన్నారు. మిగతా వాళ్ళందరూ పెద్ద ఎవరు తలపెట్టుకోరు. మిగతా వాళ్ళు కోలే 4 ఉన్నారు గ్రేట్ ప్రెసిడెంట్. మొదటి ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్, తర్వాత ఉడ్రో విల్సన్ వస్తాడు అక్కడ. అది ఎన్నో ప్రెసిడెంట్ తెలియదు. ఉడ్రో విల్సన్ వస్తాడు, తర్వాత జాన్ ఎఫ్ కెన్నెడీ 62లో ప్రెసిడెంట్ చేశాడు, మధ్యలో లింకన్ వస్తాడు. 4-5 ఉన్నారు గ్రేట్ ప్రెసిడెంట్స్. అంటే పదవిని బట్టి కాకుండా వ్యక్తిగతంగా చాలా పెద్దవాళ్ళు. తర్వాత రూజ్వెల్ట్, జార్జ్ వాషింగ్టన్ అంటే ఆయన పదవుల గురించి అవునొచ్చి మామూలుగా మనిషిగా గొప్పవాళ్ళు. జార్జ్ వాషింగ్టన్, ఉడ్రో విల్సన్, తర్వాత రూజ్వెల్ట్, తర్వాత ఉడ్రో విల్సన్, తర్వాత జాన్ ఎఫ్ కెన్నెడీ. ఇందులో ఈ 4-5 ఇద్దరిని కాల్ చంపేశారు. లింకన్ చంపేశారు, ఎఫ్ కెన్నెడీని కూడా చంపేశారు. అప్పుడు అమెరికాలో ఎవరైనా ప్రెసిడెంట్గా మెగితే 2 సార్లు కంటే ఎక్కువ చేయకూడదు. పూర్వం ఎన్నిసార్లు నెగితే అన్నిసార్లు చేయనిస్తారు. ఇప్పుడు 2 సార్లు కంటే చేయని ఎవరు ప్రెసిడెంట్. ఈ ఒబామా అన్నాడు ఎవడో ఎప్పుడు, ఈయన 8 ఏళ్ల కంటే నెగ్గినా ఇంకా పోటీ పెట్టినారు. ఈ సంప్రదాయం ఎప్పుడు వచ్చిందంటే రూజ్వెల్ట్ వర్షాగా ప్రెసిడెంట్ కింద నెగ్గేయటం మొదలుపెట్టాడు. పుట్టి చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోతా అంటే పుట్టివాళ్ళు పుడతా ఉంటారు, చచ్చిపోవాళ్ళు చచ్చిపోతా ఉంటారు. మరి పుట్టివాళ్ళకి లేకపోతే ఎక్కడ ప్లేస్ ఉంటుందో భూమి. ఓడిపోయేవాళ్ళు ఓడిపోతా అంటే ఎప్పుడు ఒకళ్ళు నెగ్గితే అంటే పదవులు ఎలా వస్తాయి కొత్త వాళ్ళు. అది 3 సార్లు ప్రెసిడెంట్ చేసేసాడు. ఇంకోసారి పెట్టిన నెగ్గాడు అంటే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఏమైనా ఎప్పుడు మీరు ప్రెసిడెంట్ చేస్తే ఎలాగ, మరి మళ్ళీ ఎలక్షన్ పెడితే మళ్ళీ మీరు నెగ్గేసా అంటే గ్రేట్ ప్రెసిడెంట్ అడు. వెంకన్న కూడా గ్రేటే కానీ ఆడికి ఓడిపోయి ఓడిపోవటం పని. ఆడి ప్రారంభం కూడా జాత కనబడి. ఈ రోజు వెళ్తే ఏమన్నారంటే మీరు ఎప్పుడు ప్రెసిడెంట్ చేస్తాను, కొత్త వాళ్ళకి అవకాశం రావాలి కదా. అమెరికాకి 2 సార్లు కంటే ప్రెసిడెంట్ అవ్వకూడదు, రాజ్యాంగం మార్చేస్తా ఉన్నారు. అలా రాజ్యాంగం మార్చేసుకుంటే ఇప్పుడు 3 సార్లు ప్రెసిడెంట్ చేశారు, మళ్ళీ ఎలక్షన్ వస్తే మళ్ళీ నేను నెగ్గేస్తాను, మీరు చెప్పిన న్యాయం కాదు, మార్చేసుకోండి ఇంటికి వెళ్ళిపోతాను. న్యాయం మీరు చెప్పిన ధర్మం కాదు, అలా చేసుకోను. ఇప్పుడు ఈ గొడవకి ఇక్కడ మీటింగ్కి సంబంధం ఏంటి? ఎక్కడ అమెరికా కూడా ఇంట్రెస్ట్ చేసి అమెరికాకి గొడవకి దాని ఏం, నాన్నగారు ఎక్కడో అమెరికా వెళ్ళి పేరు వెళ్ళాలనుకుంటున్నాను. సంబంధం ఏంటంటే లింకన్ వాషింగ్టన్, వుడ్రో విల్సన్ లింకన్, తర్వాత జాన్ ఎఫ్ కెనడీ, రూజ్వెల్ట్. ఈ రూజ్వెల్ట్ ఈ నేను గురించి ఓ మీటింగ్లో చెప్పాడు, చాలా అద్భుతంగా చెప్పాడు. అది పొలిటీషియన్ ఇస్ నాట్ ఎ ఫిలాసఫర్, ఇస్ నాట్ ఎ డిబేట్, 100% పొలిటీషియన్. రెండో ప్రపంచ యుద్ధం అంతా, రెండో ప్రపంచ యుద్ధంలో అది హిట్లర్ ఓడిపోవటానికి, మిత్రరాజ్యాలను ఎక్కడానికి రూజ్వెల్ట్ చాలా ధన సహాయం చేశాడు. తల్లి బిడ్డను ఎలా చూస్తున్న వాళ్ళు, ఇంగ్లాండ్ ఎలా చూస్తారు అమెరికా వాళ్ళు? అమెరికా ఇంగ్లాండ్కి ఊరికి పెద్ద పేరే కానీ పైసలు లేవు, కానీ గొప్ప పేరు, అంతర్జాతీయంగా పెద్ద పేరు ఉంది, పేరే కానీ డబ్బులు లేవు ఇంగ్లాండ్కి. రెండో ప్రపంచ యుద్ధంలో అంటే ఇంగ్లాండ్లో పూర్వీకులు ఎప్పుడో పూర్వీకులు వెళ్ళి అమెరికా వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు అని చెప్పి మనం ఎప్పుడో పూర్వం అక్కడి నుంచి వచ్చామని అభిమానం అమెరికన్స్కి ఉండిపోయింది. ఇంగ్లాండ్కి ఏ కష్టం వచ్చినా వాళ్ళు డబ్బు ఒకరికి ఖర్చు పెడతారు అమెరికన్స్. ఆ సెకండ్ వరల్డ్ వార్లో ఇంగ్లాండ్కి రూజ్వెల్ట్ చాలా డబ్బు సాయం చేశాడు, మిలిటరీని ఇచ్చాడు. అది వదిలేద్దాం, అది మనకు అనవసరం. రూజ్వెల్ట్ ఏదో సందర్భంలో ఏమి మాట్లాడాడంటే నేను గురించి మాట్లాడాడు. నేనేనో మనం చెప్పేది నేను అంటాం. మన రామకృష్ణ పరమహంస గారు, రామణ మహర్షి, మన ఉపనిషత్తులు అని నేను గురించి మాట్లాడతాడు కదా, అది పొలిటీషియన్ అద్భుతంగా మాట్లాడాడు. దాని ఏదో ప్రవాహం, ఏదో జనరల్ మీటింగ్లో మాట్లాడచ్చు, ఏదో ఒక సందర్భం వచ్చి ఈ నేను గురించి కూడా మాట్లాడేసి వాడు ఏమైనా అంటే నేను గురించి, ఈ నేను అనేది ఒక తలంపు, నేను అనేది ఒక తలంపు మన వాళ్ళు చెప్తున్నారు. అహంభావన అంటే కోపం కాదు, అహంభావన అంటే దేహము నేను అనే భావనే అహంభావన. దేహము నేను అహంభావన అంటే చాలా మంది కోపం అనుకుంటారు, కోపం కాదు. దేహము నేను అనే భావన అందరికీ ఉంది, అది అహంభావన. అది ఉన్నంతకాలం వాడు పునర్జన్మలో ఉంది బయటికి రాలేదు. అది ఉన్నంతకాలం వాడు ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో అయినా వాడు పునర్జన్మలోంచి బయటికి రాలేడు. ఆ నేనే మీరు ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ సాధన చేస్తున్నా, రూజ్వెల్ట్ చెప్పింది ఏంటంటే మీరు ఏ దేశీయుడైనా, తెల్లవాళ్ళైనా నల్లవాళ్ళైనా, ఆ నేననే తలంపు మీకున్నప్పుడు ఏదో దుర్గుణాలు ఉంటాయి, దురాచారాలు ఉంటాయి, తర్వాత స్వార్థం ఉంటుంది, తర్వాత పరిమితులు ఉంటాయి, హద్దులు ఉంటాయని చెప్పాడు రూజ్వెల్ట్. మీరు మంచివాళ్ళు ఉండొచ్చు, అది వేరే విషయం. ఆ నేననే తలంపు ఉన్నప్పుడు ఆ మనిషి ప్రతివాడు హద్దుల్లో ఉంటాడు, పరిమితుల్లో ఉంటాడు. తర్వాత కొన్ని హద్దులు ఉంటాయి, కొన్ని పరిమితులు ఉంటాయి, తర్వాత కొన్ని బలహీనతలు ఉంటాయి, కొన్ని బలహీనతలు ఉంటాయి, కొన్ని దుర్గుణాలు ఉండొచ్చు. ఆ నేరైన తలంపు ఉన్నంతకాలం వాడికి ఏదోటి, వాడికి దేనితో దాంతో దేహం నేరిన తలంపు ఉన్నంతకాలం వాడికి, వాడి కాని దాంతో తాదాప్యం పొందడం మాండడు. ఒకవేళ అనుకున్నా వాస్తవ జీవితంలోకి రాడు, ప్రాక్టికాలిటీలోకి రాడు. ఇప్పుడు వాడు చెప్పింది ఏంటంటే రూజ్వెల్ట్ ఇది కొత్త సిద్ధాంతంగా చెప్పాడు. ఏమని చెప్పాడంటే మనం ఇంట్లో ఉన్నామనుకోండి, మనం వీధిలోకి వెళ్ళాలి, ఇంట్లోంచి వీధిలోకి వెళ్ళాలి. మనం ఎటువంటి భక్తులు అని చెప్పాడంటే రూజ్వెల్ట్ ఇల్లు ఇచ్చిపెట్టకూడదు, వీధిలోకి వెళ్ళాలి, రోడ్డు మీదకి వెళ్ళాలి. మన సంకల్పం ఏంటి? రోడ్డు మీదకి వెళ్ళాలని. కాశీ వెళ్ళాలి కానీ ఇల్లు ఇచ్చిపెట్టకూడదు, కాశీ వెళ్ళిపోవాలి కానీ ఇల్లు ఇచ్చిపెట్టకూడదు. అంటే ఇంటికాడ ఉండగానే మనం కాశీ ఇల్లు ఇచ్చేయాలి. అంటే నేను ఈ నేను అంటాం కదా, ఆ నేను కల్పించే హద్దులు, ఆ నేను కల్పించే పరిమితులు, ఆ లిమిటేషన్స్ ఉంటాయి. అయ్యేమో మనం అతిక్రమించాలి లేదు, మనకు అనుకుంటున్నాం కానీ అతిక్రమించాలి లేదు. అదే స్వర్గరాజ్యమో బ్రహ్మజ్ఞానం వచ్చేయాలి అనుకుంటున్నా, ఇది పొసగదని చెప్పాడు. ఇది సాధ్యం కాదు. ఇల్లు ఇచ్చిపెట్టకుండా రోడ్డు మీదకి ఎలా వస్తావు? నేను ఇంట్లోంచి కదలనా భీమవరం వెళ్ళాలంటే అక్కడ కూరుతుంది కాదు. అంటే నువ్వు ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఆ నేను అనే హద్దులు, నేను ఏం చేస్తున్నానంటే అది హద్దులు హద్దులు అదే పురమాయం చేస్తుంది. వీళ్ళు నా వాళ్ళు అని పరాగ వాళ్ళు అని అది ఏం చేస్తుంది? హద్దులు ఉంటాయి, దానికి పరిమితులు ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి. అది ఉన్నంతకాలం సారో కూడా వస్తుంది, అది ఉన్నంతకాలం సాధన కూడా వస్తూ ఉంటున్నాడు. అది నువ్వు అది బయటికి రాలే మనకు అందులోంచి, అందులోంచి బయటికి రా. నువ్వు శాస్త్రాలు చదివినా, ఇంకోటి చదివినా, ఇంకోటి చదివినా, ఎన్ని సబ్జెక్టులు నేర్చుకున్నా అందులోంచి నువ్వు బయటికి రాలేనప్పుడు ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు ఎరుకులు ఒక రాదు. నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా, ఎక్కడి దగ్గర ట్రైనింగ్ అయినా, ఎన్ని సూత్రాలు నేర్చుకున్నా ఏమి లాభం లేదు, ప్రయోజనం లేదని చెప్పాడు రోజు. అంటే వాడు ప్రాక్టికాలిటీ అందులోంచి బయటికి రావాలి. ఆ మనిషి ఆ జీవుడు వాడు బయటికి రావాలి. బయటికి రాకుండా నువ్వు పొందేది ఏమి లేదు. చెప్పుకోవచ్చు, మాట్లాడ కూర్చొని చెప్పుకోవచ్చు, అధ్యయనం చేయొచ్చు, ఎక్కడ యాత్రలు తిరగవచ్చు, ఎన్ని చేసినా ఎన్ని మందులు పుచ్చుకున్నా నీ దేహానికి రోగం తగ్గినప్పుడు ప్రయోజనం ఏంటి. అదేవిధంగా అహంభావంలోంచి వాడు, అంటే వ్యక్తి భావంలోంచి, ఇండివిజువల్ ఐలోంచి వాడు బయటికి రాలేకపోతే యూనివర్సల్ అవ్వలేడు. ఇప్పుడు మనందరం ఇండివిజువల్ ఐ చుట్టూరు ఉన్నాం. మనందరం ఎక్కడున్నాం? ఇండివిజువల్. మనం యూనివర్సల్, ఇండివిజువల్ అయి ఉన్నంత కాలం మనం యూనివర్సల్ అవ్వలేం. మన దేశం అంతకంతకు ఇరుకైపోతుంది ఈ ప్రాంతీయ భావంలో. అలా మన దేశంలో పూర్వము దేశభక్తులు లేరు, ఇప్పుడు లేరు. అది దేశభక్తులు పూర్వం లేరు, ఇప్పుడు కూడా దేశభక్తులు లేరు. ఏదో నెగటివ్ ఏదో ఎలక్షన్లు నిలబెట్టడం, రాజకీయం ఎలక్షన్లు నిలబెట్టడం దేశభక్తులు. కానీ పేట్రియాటిజం పూర్వం లేదు, ఇప్పుడు కూడా లేదు. పేట్రియాటిజం లేదు అసలు. అది మాట చర్చలు చెప్పాడు అట్లీ అప్పుడు. అట్లీ మనకు స్వాతంత్ర్యం ఇచ్చినప్పుడు చెప్పాడు వాళ్ళకి, నువ్వు తెలివికి ఇస్తున్నావు స్వరాజ్, నేను ప్రధానమంత్రి కంటే నేను ఇవ్వనావు, నువ్వు అమాయకత్వం ఇస్తున్నావు. వాళ్ళందరూ రోడ్ల మీద, ఇండియన్స్ అందరూ రోడ్ల మీద గంతులు వేయడానికి పరిపాలన పనికి వస్తారు, కానీ వాళ్ళని ఎలా పరిపాలించుకోవాలో వాళ్ళకి తెలియదు అని చెప్పాడు. పార్లమెంట్లో చెప్పాడు రహస్యం కూడా. రోడ్ల మీద తిరగటానికి, రోడ్ల మీద గంతులు వేయడానికి, కార్లకు నిప్పెట్టడానికి, రైళ్లకు నిప్పెట్టడానికి నెంబర్ వన్ వాళ్ళు. వాళ్ళు ఎలా పరిపాలించుకోవాలో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి స్వరాజ్యం ఇస్తున్నాం అంటున్నాడు 47 మాట. ఇప్పుడు కూడా దేశభక్తి లేదు, ఇప్పుడు లేదు, పేట్రియాటిజం ఇప్పుడు లేదు. ఆ దేశాన్ని ప్రేమించడం అనేది ఇక్కడ అలవాట్లేదు, ప్రజలకు అలవాట్లేదు. నేను ఇంగ్లాండ్ లో ఉన్నగా ఒక దృశ్యం చూసాం. వాళ్ళు పెంపుడు, వాళ్ళకి కుక్కలన్నా పిల్లలన్నా ఇష్టం. ఇంగ్లాండ్ వాళ్ళకి పిల్లలన్నా ఇష్టమే, కుక్కలన్నా ఇష్టం. ఒక పెంపుడు కుక్కను తీసుకెళ్తున్నాడు కూడా. వాళ్ళు తీసుకెళ్తుంటే ఒకరికాల డాబాలో కూర్చుని కిటికీ బయట చూస్తాం. అది ఆ కుక్క ఏం చేస్తుంది అంటే రోడ్డు మీద మల విసర్జన చేస్తుంది. మల విసర్జన మనమైతే పట్టించుకుంది. అది ఏం చేశాడంటే కుక్కను అక్కడ ఆఫ్ చేసి వాడి దగ్గర ఏ కవర్లు ఉన్నాయి, ఆ మల విసర్జన ఆ కవర్లోకి ఎత్తేసి పట్టిపోయాడు. మళ్ళీ రోడ్డు పాడైపోతుంది. మనం ఏం చేస్తామంటే మన ఇంట్లో ఉన్న దుమ్ము చెత్త చెదారం ఉంటే పట్టుకెళ్ళి రోడ్డు మీద పడేస్తాం. ఆ రోడ్డు ఎవరు, ఇల్లు మంద రోడ్డు ఎవరు దాన్ని. మెయిన్ అన్నిటికీ లోపాలు అంటే దేశభక్తి లేకుండా, దేశభక్తి లేకుండా. ఎందుకు రూజువెల్ట్ చెప్పింది ఏంటంటే, నువ్వు ఎంత సాధన చేసినా నీకు పరిమితులు ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి. అది నువ్వు అందులోంచి నువ్వు బయటికి రాలేవనుకో, హద్దుల్లోంచి నువ్వు బయటికి రాలేవనుకో, బయటకు రాలేతే నీకు అజ్ఞానం కానీ దుఃఖం కానీ ఏది నేను విడిచిపెట్టదు, అశాంతి కానీ నేనేమి విడిచిపెట్టదు. ఎప్పుడు అలా కూడా వెంటాడుతున్నట్టు అదే నేరస్తుడు. నీలోనే నేనే ఆడే నేరస్తుడు. నీలోనే ఆ నేను కోసమే నేను ఏదైనా చెడ్డ పనులు చేసినా ఆ నేను కోసమే చేస్తాను. తర్వాత నేను ఏం చేస్తానంటే పుణ్యాన్ని పూజ చేసుకుంటుంది, ఏదో పాపాన్ని పూజ అదే అది నేను చేశాను. ఇది ఆ నేను ఏం చేస్తానంటే పుణ్యాన్ని పూజ చేసుకుంటుంది, పాపాన్ని కూడా పూజ చేసుకుంటుంది. ఇక్కడ ఇద్దరు విజిబిల్ చెప్పాడు అంటే, నువ్వు పాప ఫలితం అక్కర్లేదు అనుకుంటావు, పుణ్య ఫలితం కావాలనుకుంటావు. నీకు బ్రహ్మజ్ఞానం కలగాలంటే, స్వర్గరాజ్యం కావాలంటే పుణ్యాన్ని ఎలా పాపాన్ని ఎలా విడిచిపెట్టావో పుణ్యం కూడా ఎలా విడిచిపెట్టు. సర్వసాధారణంగా పుణ్యం చేసే వాళ్ళందరూ ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. నీకు పుణ్యం వస్తుంది కానీ నీకు జ్ఞానం రాదు. ఇంకేది ఈ నేను అక్కడికి పరిమితం అయిపోయింది, ఈ నేను అక్కడ పరిమితం. మీరు పాపాన్ని విడిచిపెట్టడమే కాదు, ఆ పుణ్యం కూడా అది ఏదో పని చేస్తూ ఉంటావు. పుణ్యం ఏదో పని చేస్తూ ఉంటావు, దానికి ఫలితం వస్తుందా? ఆ పుణ్య ఫలితం కూడా నువ్వు విడిచిపెట్టుకుంటే, నువ్వు విడిచిపెట్టకుండా నీకు జ్ఞానం రాదు. అంటే మనుషులందరూ ఏం చేస్తారంటే పుణ్యం చేసి ఊరుకోరు, దాని ఫలితాన్ని ఆశిస్తారు. అలా అలసి నువ్వు ఫలితాన్ని, పుణ్య ఫలితం కూడా నువ్వు త్యాగం చేయలేకపోతే, అరే త్యాగం అంటే విడిచిపెట్టాను అర్థం, త్యాగం అంటే విడిచిపెట్టాను అర్థం. విడిచిపెట్టాను నన్ను నేను ఎలా విడిచిపెట్టుకుంటాను? నేను ఏదిగా ఉన్నానో దాన్ని విడిచిపెట్టుకోను. ఈ దొంగ నేను కల్పించిన గొడవలన్నీ విడిచిపెట్టుకుంటూ రావాలి. అంటే అహంభావన కల్పించే విషయాలన్నీ విడిచిపెట్టుకుంటూ రావాలి. అది త్యాగం. అదే రామకృష్ణ పరమహంస గారు అన్నవారు చాగి కాని వాడికి గీత ఎన్నిసార్లు చదివినా చదివితే చదవచ్చు అర్థం కాదని చెప్పాడు. చాగి కానివాడు గీత ఎన్నిసార్లు చదివినా చదవచ్చు చదివిన వాడికి అర్థం కాదని. ఈ నేను కూడా గుణాలు ఉంటాయి. ఈ నేను కూడా ఇది ఆ నేను గురించి ఏదో మాట్లాడారు రోజు జనరల్ మీటింగ్ లో. ఆ నేను కూడా గుణాలు ఉంటాయి. ఆ బైబిల్లో ఏదో చెప్తారు మనకు రజో గుణం అనే సత్వగుణం అనే తామ గుణం అని చెప్తారు. ఈ మూడు గుణాలు దాటిన వాడికి కానీ ఆ బైబిల్ పద్ధతిలో బైబిల్ చెప్తారు మనకు ఆత్మజ్ఞానం కలగదు. ఈ మూడు గుణాలు దాటితేనే కానీ మనిషి గుణాతీతులు అవ్వకుండా వాడికి బ్రహ్మము ఎరుకులోకి రాదను. మనిషి గుణాతీతులు కాకుండా ఆ బ్రహ్మము ఎరుకులోకి రాదను. అయితే గుణాలను జయించుకునేలాగా వాడి మధ్య విశ్వాసహీనులారా అంటాడు. అంటే మన దగ్గర పెద్ద లోపం ఏంటంటే మనందరం ఈశ్వరుని నమ్ముతున్నట్టు మనస్సునై నమ్మదు. ఈశ్వరుని మీకు ఈశ్వరుని హృదయపూర్వకంగా నమ్మితే మీకు శరణాగతి వచ్చేస్తుంది, అశాంతి పోతుంది. మన మనస్సు ఏం చేస్తుందంటే అది నమ్మినట్టు కనిపిస్తుంది కానీ నమ్మదు. నమ్మినట్టు కనిపిస్తుంది కానీ నమ్మదు. అంచేది మనకు ఉండవ అసలు ఈశ్వరుని ఆరాధించడం వల్ల మనకి మోక్షం వస్తుందని నమ్మకం కూడా మనకు లేదు. ఎవరు ఇతరుల మాట ఎందుకు, భక్తులు కాని వాడేది మనకు కూడా నమ్మకం లేదు. అంటే మీరు ఏ మార్గంలో ఉన్నా ఏ సాధన చేసినా ఆ దేహగతమైన నేను ఎవరి నుంచి బయటికి రాకుండా మనం కళ్ళు తెరవలేము. ఈశ్వరుడు వైపు బ్రహ్మం వైపు కాదు. బ్రహ్మము బ్రహ్మం అంటే చాలా గొప్పది అని అందరూ చెప్తారు కదా. భగవద్ మీరు కృష్ణుడు చెప్పాడు కదా బ్రహ్మమును తెలుసుకో బ్రహ్మ. బ్రహ్మము బ్రహ్మం అంటే చాలా గొప్పదని, చాలా గొప్ప వస్తువుని బ్రహ్మము బ్రహ్మము అంటారు. ఏమని చెప్పాడు, చాలా గొప్ప వస్తువుని బ్రహ్మము బ్రహ్మము. అయితే మనం అనుకుంటున్నాం అంటే కొంతమంది అధికారం గొప్పది అనుకుంటున్నాం, బ్రహ్మము గొప్పదని అనుకుంటారు. కొంతమంది ధనం గొప్పది అనుకుంటున్నాం, కొంతమంది చదువు గొప్పది అనుకుంటున్నాం, కొంతమంది గౌరవం గొప్పది అనుకుంటున్నాడు. ఎవడు లోకున్నాడు గొప్పది అనుకుంటున్నాడు కానీ నువ్వు గొప్ప అనుకునే ఏం గొప్పయి కదా, బ్రహ్మమే గొప్పది. అందులోంచి బయటికి రాకుండా బ్రహ్మము గొప్పదన్న సంగతి నీకు తెలియదు. నువ్వు ఎంతకాలం అయితే ఐశ్వర్యం గొప్పది, చదువు గొప్పది, లేకపోతే కీర్తి గొప్పది, నీకేం అధికారం గొప్పది అనుకుంటావు అనుకో, ఆ ఎంతకాలం అయ్యే గొప్ప అనుకుంటున్నావో ఆ తలంపులోంచి బయటికి రాకుండా జైల్లోంచి ఆ జైల్లోంచి బయటికి రా, బ్రహ్మము గొప్పదన్న సంగతి నీకు తెలియదు. మన అహం, భగవాన్ అన్నారు మన అహంభావన కల్పించే విషయాల్ని మనం ప్రేమిస్తున్నంతకాలం నిజమైన వస్తువుని ప్రేమించలేము. మన హృదయంలో ఏదుందో అట్ల మీద ప్రేమ విడిచిపెట్టుకుంటే దీని మీద ప్రేమ కలుగుతుంది, ఈశ్వరుడి మీద ప్రేమ కలుగుతుంది. అంటే నీకు అజ్ఞానం కల్పించే విషయాల మీద, మన అజ్ఞానం కల్పించే విషయాల మీద ఎక్కువ ప్రేమగా ఉంటాం మనం. మన అజ్ఞానం కల్పించే విషయాలు ఆ ప్రేమను విడిచిపెట్టుకోలేము. ఈ ప్రేమ కూడా కలగదు. అయ్యే గొప్ప అనుకున్నప్పుడు ఇది గొప్ప, ఈ బ్రహ్మము ఎంత గొప్పదని గొప్పదే కానీ అది గొప్పదని కూడా నీకు ఎరుకులోకి రాదు. మన అందరం తలకాయలేవు బతుకుతున్నాం. మన అందరికీ హెడ్ ఆఫీస్ తలకాయ. మనందరికీ హెడ్ ఆఫీస్ ఏంటి, తలకాయ. మన ఎవరికి హృదయం లేదు. తలకాయలు ఉన్నాయి ఎంతో కొంత, తలకాయ పెద్ద తలకాయ చిన్న తలకాయ ఉంది కానీ ఎవరికి హృదయం లేదు. యేసుక్రీస్తు స్వర్గరాజ్యం నీ తలకాయలో ఉందని చెప్పలేదు, నీ హృదయంలో ఉంది స్వర్గరాజ్యం. కృష్ణుడు గీతలో ఏమని చెప్పాడు, నేను మీ అందరి హృదయాల్లో నేను అంతర్యామగా ఉన్నాను, చైతన్యంగా ఉన్నానని చెప్పాడు కానీ నీ తలకాయలో ఉన్నానని చెప్పలేదు. మనకి తలకాయ తప్పించే మాత్రం ఏం చేద్దంటే మన మనస్సు తలకాయలో మకాన్ పెట్టింది. ఎక్కడ పెట్టింది, తలకాయలో మకాన్ పెట్టింది. ఇండివిజువల్స్ ఏమన్నాడంటే నువ్వు తలకాయలో బతుకున్నంత కాలం, శిరస్సులో బతుకుతున్నంత కాలం నీకు జ్ఞానం అంటే హృదయంలో బతకడం నేర్చుకో, అప్పుడు ఈ నేను సర్దుకుంటుంది అన్నాడు. అది రిజ్వెల్స్. నువ్వు ప్రతి వాడు తలకాయలోనే బతుకుతున్నాడు. వాడు తల ఎవరి మనుషులు కూడా వాడు తలకాయతో చూస్తాడు. ఏం చేత, మైండ్ తలకాయ. మైండ్ సీట్ ఏంటి, మెదడు. మైండ్ సీట్ ఏంటి, మెదడు. మెదడు ఎక్కడంటుంది, తలకాయ. మెదడు చాలా సున్నితంగా, మన శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి, అన్నిటికంటే డెలికేట్ మెదడు. గుండె ఆపరేషన్ చేసిన తేలిక కాదు మెదడుకు ఆపరేషన్ చేయదు, అది ముద్ద కింద ఉంటుంది మెదడు. అది ఎక్కడ ఆపరేషన్ చేయాలి, చాలా కష్టం. మెదడు కింద డ్యామేజ్ దాన్ని ఆపరేషన్ చేయడం చాలా కష్టం. అది సైన్స్ లో, మెడికల్ సైన్స్ లో కూడా ఏం చెప్తారంటే, కాళ్ళు ఉన్నాయి నడుస్తున్నాం, చేతులున్నాయి పని చేస్తున్నాం, కళ్ళున్నాయి చూస్తున్నాం, చెవులు ఉన్నాయి వింటున్నాం. ఎంతో కదా మనకి కాళ్ళు నడవమంటే నడుస్తాయి. మార్నింగ్ వాక్ పని లేకపోయినా మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్, నోరు తినమంటే తింటుంది, నోరు తినమంటే. తిరుగులు చాలా అవయవ వాళ్ళు, ఏ అవయవానికి ఆ పని చెప్తే అది చేస్తాం. కానీ శుద్ధ ముద్దవతారం బాగా మొద్దుతనక అలవాటు పడిపోయింది మెదడని. ఈ ముద్దవతారం దానికి అంటే అసలు జనరల్గా మెడికల్ సైన్స్ పరంగా దానికి సోమరతనం ఇష్టం అట మెదడు. దానికి సోమరతనం ఇష్టం, దాని చేత వర్క్ చేయించి కొద్దీ దానికి సోమరతనం పోతుంది. ఆ మెదడుకి మనం ఎవడం పని చెప్ప, ఆ మెదడుకి సీటి మైండ్. మైండ్ సీట్ ఏంటి? మెదడు. ఇంకా మనందరం మెదడులోనే బతుకుతున్నాం, హృదయంలోకి వెళ్తాం లేదు, హృదయంలో బతకటం లేదు. హృదయంలో బతికేవాడు కదా స్వర్గరాజ్యం అంటాడు రోజు. నేను ఎక్కడ బతుకుతున్నాం? తలకాయలోనే బాగు. ఇందులో హృదయంలో బతికేవాళ్ళు ఎవరున్నారు? నీ హృదయంలో నువ్వు బతుకుతాంటే లోకంలో 90 గొడవలు జరుగుతాయంటే నీకు లెక్కేంది? ఆ తొంభై నేనేం ముట్టుకోవు. లోకంలో ఎన్ని గొడవలు జరిగినా నీ హృదయంలో నువ్వు ఉన్నప్పుడు అయ్యేవి నేను ముట్టుకోవు. అది అట్ల స్పర్శే తగదు. బయట గాలివాన వస్తాంటే మీ నేలలో మీరు కూర్చున్నప్పుడు గాలివాన ఏం చేస్తుంది? బయట గాలివాన ఉంది, మీ నేలలో మీరు కూర్చున్నారు, ఆ గాలివాన మిమ్మల్ని ఏం చేస్తుంది? నేను ఎలా రోహిణి కార్తి, బయట హీట్ వేవ్ ఉంది, మీ ఇంటికాడ మీరు ఏసీ గదిలో కూర్చున్నారు, ఆ వేడి మిమ్మల్ని ఏం చేస్తుంది? అంటే హృదయంలో బతికేవాడికి ఎవడైతే తన హృదయంలో బతుకుతున్నాడో గుణాల యొక్క ప్రభావం తగ్గిపోతుంది. మీకు ఎక్కడ అర్థం? దేనికి గుణాలు వస్తాయి, హృదయంలో బతికోడు గుణాలు కూడా వస్తాయి. అటు హృదయంలో బతికోని కూడా వచ్చి ముట్టుకుంటాయి. గుణాలు ఏం చేస్తాయి? ముట్టుకుంటాయి. ఈడ గుణాల వైపు గల ఈ గుణాల వైపు కా హృదయంలో వాడికి దొరికే శాంతి వల్ల, సుఖం వల్ల, ఆనందం వల్ల గుణాలు వచ్చి ముట్టుకున్నా. మామూలుగా నీ చెయ్యి ఒకటి కావాలి పేకాటికి రమ్మని చెప్పిన గుణాలను మాకు అట్లు గుండె అలవాట్లు ఉంటాయి రమ్మని చెప్పినా, ఇప్పుడు ముగ్గురే ఉన్నారనుకోని పేకాటికి నాలుగోడు కోసం ఎదుగుతాడు. ఆ నాలుగోడు కోసం ఎతికేటప్పుడు కూడా అది మీ ఇంటికి రాగా అలవాటు, ఆ ఊళ్ళో పేకాట్ల అలవాటు ఉన్న వాళ్ళు ఎవరో ఉన్నారో ఆయన తీసుకొచ్చేస్తారు గుమ్మాలను. ఆ ఊళ్ళో తెలుస్తుంది ఎవరికైతే పేకాట అలవాటు ఉందో. ఈ నాలుగో చేతి కోసం ఆడు తీసుకొచ్చేస్తే వాడికి నెమ్మదిగా అలవాటు అయిపోయింది. ఈ గుణాలు వస్తాయి మీ దగ్గరికి, హృదయంలో బతికూడదు కదా, ముట్టుకుంటాయి. ముట్టుకున్నా ఏం చేస్తాయంటే వీడు వాడు వచ్చేవాడికి మైండ్ హృదయంలో ఉంటుంది. ఆ గుణాలు వచ్చేవాడికి మైండ్ ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. స్పరిశేస్తాయి, అరిచేస్తాయి, వాటి మీద వీడికి ఆకర్షణ కలగదు. అవి వచ్చి ముట్ట అప్పుడు వస్తాయి. హృదయంలో నీ మైండ్ ఉన్న వస్తాయి, కానీ నీ మైండ్ ఎక్కడ ఉంది? హృదయంలో ఉంది. శిరస్సులో లేదు, వాటి మీద నీకు ఆకర్షణ కలగదు. ఎవరు ఏట్ల మీద? ఆ గుణాల మీద. అలా వచ్చి వెనక్కి వెళ్ళిపోతా ఉంటాడు. వాడు గుణాతీతుడు అవ్వగలడు. వాడు ఏమవుతాడు? గుణాతీతుడు. గుణాతీతుడే చిత్తప్రజ్ఞుడు, గుణాతీతుడే జీవన్ముక్తుడు. అయితే భగవంతుడు ఏం చెప్పాడు? నా మా అంతా గుణాల్లో పెట్టాను. సత్వగుణం కూడా గుణం, సత్వగుణం కూడా గుణం. అంచేది మనం ఈ దేహాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవాలి, మనస్సుని ఆరోగ్యంగా పెట్టుకోవాలి, మనస్సును ఆరోగ్యంగా పెట్టుకోవాలి. ఈ రెండు ఆరోగ్యాలు ఏంటంటే మనకు రియలైజేషన్కి ఉపయోగపడతాయి. అంటే జన్మ అంటే పునర్జన్మ లేని స్థితికి తీసుకెళ్ళటానికి ఊరికే మనకి ఆరోగ్యం. ఎందుకంటే మనం ఎక్కువ తినేస్తాం అనుకున్న ఉదాహరణకి బ్రెయిన్కి వెళ్ళి బ్లడ్ సప్లై తగ్గిపోయి ఈ పొట్ట చుట్టూరు తిరుగుతూ ఉంటుంది రక్తం, అప్పుడు పరాకు వస్తుంది, తొందరగా మర్చిపోతాం. ఎన్టీ రామారావు గారికి ఇంకా 4 నెలలు చచ్చిపోతారంటే ఆయన బ్రెయిన్ కిల్ బ్లడ్ సప్లై తగ్గిపోయింది. ఎన్టీ రామారావు గారు అత్తగారు, ఎన్టీ రామారావు గారి భార్య మాకు తెలుసు. అంటే ఇంకో పెళ్లి చేసుకున్నారు చూడు, ఎవరో ఉన్నారు లక్ష్మీ పార్వతి. ఆయన లేచాక నిద్ర లేదు, మధ్యాహ్నం రెండు ఇంటికి వెళ్ళాం. ఎన్టీ రామారావు అత్తగారు చెప్పారు, నాన్నగారు లోపలికి వెళ్ళి 5 నిమిషాలు కూర్చుంటే ఆయనకి నిద్రలో మధ్యాహ్నం నిద్రపోయి లేచిపోయాక ఇంకా అరగంట మగతగా ఉంటారంట. అది మనకు తెలియదు. నేనేదో చెప్తాంటే నేనేదో అడుగుతాంటే ఆయన ఇంకోటి చెబుతున్నారు. నేనేదో అడిగితే తీర్పు వచ్చేస్తుంది కదా, నెడలాడుతున్నాను. ఆ తీర్పు ఏంటో ఉద్దేశం ఆయన అల్లుడికి కాదని కోర్టుకి ఇంకా అనుకూలంగా చెబుతున్నాను. ఏదో దావా చేశాడు, ఆ తీర్పు రాదు ఏమి రాదు, చివరికి చచ్చిపోయాడు జరిగింది. నేనేదో అడిగితే ఆయన ఆ గొడవలో ఉన్నాడు. ఆ కోర్టు మనకు అనుకూలంగా చెప్పేస్తున్నామో మళ్ళీ చీపన ఇష్ట అయిపోదాం. దానికి కారణం మగత. దానికి ఏంటది? మగత లోపల బ్లడ్ సప్ మనకైనా వచ్చేస్తుంది. ఎక్కువ అన్నం తిన్నప్పుడు మగత వచ్చేస్తుంది మనకి. అంటే ఆయనకి వయసును బట్టి వచ్చింది. మనకి ఈ బ్లడ్ సప్లో ఏం చేస్తుంది? బ్రెయిన్ కిల్లి బ్లడ్ సప్లో తగ్గిపోతుంది. అక్కడి నుంచి మర్చిపోతూ ఉంటుంది, పరాకు వస్తూ ఉంటుంది, మర్చిపోతూ ఉంటుంది. రాజగోపాలాచారి 96 ఏళ్ళు వదిలితే ఏది మర్చి ప్రతి చిన్న విషయం కూడా జ్ఞాపకంచుకున్నాడు. ఆడికి అది మలుపు లేదు అని రాజాజ్ఞ. ఏ పని చెయ్యాలంటే చేస్తాడు, కానీ గొప్పలకు కానీ ఆడంబరాలకు కానీ ఏ పని చేయడు. చెయ్యాలంటే చేస్తాడు, లేకపోతే లేదు. అందరి చేత గౌరవింపబడాలి కానీ అందరి చేత జయ్యనిపించుకోవాలన్న పని రాజాజీ ఒక్కటి చేయలేదు. సార్, మెడ్రాస్ మీకు మెడ్రాస్ బీచ్ పూర్వం మెడ్రాస్ మీటింగ్ అని బీచ్ పెట్టారు, సముద్రం అంటే చాలా మంది భరిస్తుంది. ఇండైరెక్ట్ గా ఏమన్నారంటే రాజాజీ మీటింగ్ లో ఈయనకి పాపం గౌరవం అంటే బాగా ఇష్టం ప్రధానమంత్రి గారు, ఆయనకి మీరు అందరూ జవహర్లాల్ నెహ్రూ జై అంటే పాప ఆయనకి సంతోషం వచ్చారు. అదో అదొక అదొక డిజైర్ ఆయనకి. ఇప్పుడు వాళ్ళకి ఏం తిన్నాం ఏం కట్టుకున్నాం ఆయనకి ఏ మీరందరూ ఆయనకు డబ్బులు కూడా అక్కరు, జవహర్లాల్ నెహ్రూకి జై అంటా ఉండాలి. ఇప్పుడు రాజాజీ అన్నాడు ఇండైరెక్ట్ గా పాపం ఈయనకి గౌరవం అంటే చాలా ఇష్టం, ప్రైమ్ మినిస్టర్ చేస్తున్నాడు, మేము సమకాలికలే, గాంధీకి డైరెక్ట్ గా గాంధీ గారి శిష్యులే మేము, వీళ్ళందరూ సమానమే, నెహ్రూ ఒకడు, రాజేంద్ర ప్రసాద్ ఒకడు, రాజాజీ ఒకడు, పట్టేల వీళ్ళందరూ ఒకే క్యాడర్ వాళ్ళు. ఈయనకి ఎక్కువ అంటే ప్రజలందరూ ఈయన జై కొట్టాలని అది ఒక బలహీనత అనమాట. తర్వాత ఆయన రియాక్ట్ అవ్వలేదు, ఎవరు నెహ్రూ రియాక్ట్ అవ్వరు, నెహ్రూ కొంతమంది ఏదైనా చెప్తే తొందరగా రియాక్ట్ అయిపోతారు, కొంతమంది ఏదైనా మాట చెప్తా అంటే వాళ్ళకి ఇష్టమైన మాట వినేటప్పటికి రియాక్టింగ్ నేచర్ ఎక్కువ వచ్చేస్తుంది, ఎక్కువ వచ్చేది దాన్ని బట్టి వీడికి రాజోగుణం పెరిగిపోతుంది. ఇప్పుడు మనం ఏదో మాట్లాడుతున్నారు ఆ మాట మనకు ఇష్టం లేదు, తొందరగా రియాక్ట్ అయిపోతాం, రియాక్ట్ అయినప్పటికీ ఏమవుతుంది వాడు మాట వదిలేదు మనకు రజోగుణం పెరిగిపోతుంది. ఇప్పుడు పాజిటివ్ గా మాట్లాడుతున్నాడు ఎవడో, ఎవడో నెగిటివ్ గా మాట్లాడుతున్నాడు, మనం పాజిటివ్ గా ఉంటాం. మీకు అర్థమవుతుందా? ఒకసారి నెగిటివ్ గా మాట్లాడతాడని మనం ఈ పాజిటివ్ గా ఉంటాం వదిలేసి అది సాధకుడు దృష్టిలో పెట్టుకోవాలి. నెహ్రూ ఏమో ఆ టైంలో ఏమి రియాక్ట్ అవ్వలేదు, మిస్టర్ రాజాజీ నాటి బాగుంటారు ఇది వైజాగ్ దానాలి అన్నాడు. నిజమే చాలా ముసలివాడు, నాకంటే పెద్దవాడు, నాకంటే అనుభవం ఉన్నాడు, అంతేకాదు నాకంటే తిరిగిగలవాడు కూడా. మిస్టర్ రాజాజీ నాటి బాగుంటారు ఇది వైజాగ్ దానే, నాకంటే ముసలివాడు, నాకంటే ముగ్గినవాడు, నాకంటే మెదడులో పక్వత ఉన్నవాడు, నాకంటే తెలివిగలవాడు, నాకంటే ముసలివాడు మాత్రమే కాదు మనసు ముగ్గినవాడు మాత్రమే కాదు ఇది వైజాగ్ దానే, నాకంటే ఎక్కువ తెలివిగలవాడు మిస్టర్ ఆచార్య ఇది వైజాగ్ దానే. అంటే ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్ ఎందుకు చెప్తున్నాడు, రియాక్టింగ్ నేచర్. మరి ఎవరో ఇప్పుడు ఎక్కడో మీరెవరో నెగిటివ్ గా మాట్లాడుతున్నారు ఇక్కడ కూర్చుని గగ్గున వాళ్ళు అనుకరిస్తే మనకు కూడా పాజిటివ్ థింకింగ్ పోయి వెంటనే నెగిటివ్ థింకింగ్ వచ్చేసి మనం కూడా కొంతకాలం కలర్ తయారైపోతాం. అంటే నెగిటివ్ యాటిట్యూడ్ రాకూడదు. మీకు నెగిటివ్ గా మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ నీకు నెగిటివ్ యాటిట్యూడ్ రాకూడదు. ఇలా అదే వ్యాసుడు చెప్పింది పొద్దున్న సత్సంగంలో చెప్పాను, వేదవ్యాసుడు చెప్పిన మాటలు అది మీరందరూ రాసుకోండి ఈ మాటలు. వేదవ్యాసుడు చెప్పి మహాభారత సారం ఇదే అని చెప్పాడు. మహాభారతంలో వ్యాసుడు చెప్పి చాలా ముఖ్యమని చెప్పాడు. ఒకటి రాసుకోండి, ఇదే వ్యాసుడు చెప్పాడు. ఒకటి అంటే వివేకం, ఒకటి వివేకం, రెండు నైపుణ్యం, రెండు ఏంటి, మూడు సామర్థ్యం. ఒకటి వివేకం, ఇది వేదవ్యాసుడు చెప్పాడు. రెండు ఏంటి, నైపుణ్యం. మూడు సామర్థ్యం. అంటే ఈ పని మొదలు పెట్టేటప్పుడే మళ్ళీ పని మొదలు పెట్టాక ఏం సారీ ఏం సారీ. నెహ్రూ గారు ఆయన జీవితంలో పార్లమెంట్ లో చాలాసార్లు చెప్పాడు సారీ, కానీ రాజగోపాలాచారి ఒకసారి ఎవరికి సారీ చెప్పాడు, సారీ చెప్పి పరిస్థితి తెచ్చుకోలేదు, చిక్కడు దొరకడు. నీకు ఆయన పదిసార్లు ఆలోచిస్తేనే కానీ మాట్లాడదు, ఆయన జీవితంలో ఎన్నడికి సారీ చెప్పడు, అటువంటి మాటలు స్లిప్ అవసరం. నెహ్రూ గారు చాలాసార్లు పార్లమెంట్ లో నేను ఏదో అలా మాట్లాడానో నాకు ఏదో ఉద్రేకపడ్డానే ఆయన సారీ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. రాజగోపాలాచారి జీవితంలో ఎవరికి సారీ చెప్పలేదు, అవసరం అంటే సారీ చెప్పకూడదు నాకు అది అవసరం లేదు. ఇప్పుడు వ్యాసుడు చెప్పిన ఈ మూడు మొక్కలు మీరు జ్ఞాపకించుకోండి. ఏమిటది వివేకం. వివేకం అంటే ఓ పని ప్రారంభించేవాడు పదిసార్లు ఆలోచించగలదు, ప్రారంభించకూడదు. మనకి కనిపించే శత్రువుల కంటే కనిపించని శత్రువులనే జయించడం కష్టం, మన కళ్ళకు కనిపించే శత్రువుల కంటే కళ్ళకి కనిపించని శత్రువులను జయించడం కష్టం. మనకు రాగద్వేషాలు ఉంటాయి, అసూయ ఉంటుంది, లోభిత్వం ఉంటుంది, గర్వం ఉంటుంది. కొంతమందికి లోపల గర్వం ఉన్నా దాసేసుకుని బయటికి గర్వం లేనట్టు మాట్లాడుతూ ఉంటారు. లోపల ఉంటుంది గర్వం, అది దాసేసుకుంటారు. అంటే మనం అందరం ఎలా ఉంటే లోపల నల్లగా ఉన్నాం, బయటికి తెల్లగా ఎర్రగా కనిపించాలని చూస్తూ ఉంటాం. లోపల బ్లాక్ గా ఉన్నాం, బయట వైట్ గా కనిపించాలని, రెడ్ గా కనిపించాలని చూస్తూ ఉంటాం. అంటే అర్థం ఏంటంటే మళ్ళీ మనం మోసం చేసుకోవటం. దాని అర్థం ఏంటంటే మళ్ళీ మనం మోసం చేసుకోవటం. ఇప్పుడు ఓ పని ప్రారంభించే బదులు నువ్వు చాలా ఎక్కువసార్లు ఆలోచించి కానీ ఆ పని ప్రారంభించకూడదు. అది వివేకం. అదేంటది? ఆ వివేకం ఉండాలి నీకు. వైరాగ్యం, వివేకం, ఈ రెండు చాలా ముఖ్యం. అని చెప్తూ ఉంటాను, పక్షి ఎగరటానికి రెండు రెక్కలు ఎలా అవసరమో నువ్వు లోపలికి వెళ్ళటానికి రెండు అవసరం. ఒకటి వైరాగ్యం, రెండు వివేకం. మనకి ఎంతో కొంత వివేకం ఉంది కానీ వైరాగ్యం అసలు లేదు. కొద్దిగా వివేకం ఉందో ఒక 5 పైసలు ఉంటూ ఏమైనా వివేకం ఉందేమో, కానీ వైరాగ్యం 100 రూపాయలు సొమ్మ జిగులు వస్తున్నాం. వైరాగ్యం అసలు లేనే లేదు మనకు. కొంచెం ఉందని చెప్పుకోవడం కంటే అసలు లేదని చెప్పేయటం మంచి. అయితే మన మనసుకి అంతర్ముఖం అవ్వకపోవడానికి కారణం, అంతర్దృష్టి కలగకపోవడానికి కారణం, లోచూపు లేకపోవడానికి కారణం, ఒకటే కారణం వైరాగ్యం లేదు మనకు. మనం ఎక్కడ బతుకుతున్నాం, ఎక్కడ బతుకుతున్నాం, తలకాయలో బతుకుతున్నాం, వైరాగ్యం రాదంటాం. అంటే భగవాన్ ఏమన్నారు అంటే ఇది అత్తవారి ఇల్లు. మనసుకి ఏది? మనస్సు శిరస్సుకు అత్తవారి ఇల్లు, హృదయం పుట్టిల్లని. మనస్సు శిరస్సు మనసుకి అత్తవారి ఇల్లు, హృదయం భర్త ప్లేస్. అది పుట్టిల్లు అంట. అంటే మన ఇంటికి భర్త ప్లేస్ అవుతుంది. అంటే మన నిజమైన మన ఇంటికి వెళ్ళైపోతున్నాం. వెళ్ళాలంటే మనకు నిజమైన ఇంటికి మనం వెళ్ళైపోతున్నాం, కానీ వెళ్ళాలంది వెళ్ళైపోతున్నాం. అదే చేయలు చెప్పింది. మన కొత్త గురువు వచ్చాడు చేరు. ఆ తేలు ఏం చెప్పానంటే ఆవుల ఒడ్డు నాకు కనిపిస్తాను, ఆవుల ఒడ్డు కనిపిస్తాను, కానీ వెళ్ళైపోతున్నాను. తాబేలు తాబేలు అంతకే నీ సహాయం అర్థిస్తున్నాను. హృదయంలో స్వర్గరాజ్యం ఉంది. ఈశ్వరుడు అయ్య నారాయణుడు అంతర్యామిలో హృదయంలో ఉన్నాడు. మన కంట్రోల్ మన తలకాయ లేడు, మన హృదయం మనకి తెలుస్తుంది. కానీ అక్కడ వెళ్ళైపోతున్నాను, వెళ్ళిన ఉండలేకపోతున్నాను. అక్కడికి వెళ్ళైపోతున్నాం, వెళ్ళైపోతున్నాం, అక్కడ అక్కడికి వెళ్ళైపోతున్నాం. ఎన్నో కాలం వెళ్ళినా ఉండలేకపోతున్నాం. కొంతమంది కాశీలోని వెళ్ళాలంటారు, 2 నెలలుంటామని వెళతారు. వాళ్ళు 4 రోజులు మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. 4 రోజులు ఇంటికి వచ్చే అక్కడ ఉండలేక వచ్చేసామని చెప్పరు. అక్కడ ఆరోగ్యం బాగాలేదని వచ్చేసామంటారు. అక్కడ కాశీ ఇంటికెళ్ళి బయలుదేరినప్పుడు 2 నెలలు ఉంటా ఉంటే వెళ్ళేస్తూ ఉంటారు. వెళ్ళొచ్చేసరికి వాడు 4 రోజులు వచ్చేస్తాడు. నీకు అర్థమైందే? వాడు ఆరోగ్యం బాగాలేదని అంతకు వచ్చేసానంటాడు, కానీ ఉండలేక వచ్చేసాను మటుగా అంటాం. ఇదంతా అంతర్యామి చూస్తూ ఉంటాడు. అంతర్యామి చూస్తూ ఉంటాడు. సర్వసాక్షి ఎవడు? సర్వసమర్థుడు, సర్వసాక్షి, జీవకోటి నియమించేవాడు. ఇప్పుడు మనం ఏం చెబుతున్నాం అమ్మా, ఏం చెబుతున్నాం? ఇది పూర్తి చేయలేదు. ఇంక వివేకం అది పూర్తి చేయలేదు. మీరు మధ్య మధ్యలో చెప్తామండి. ఎక్కడైతే సకమని విడిచిపెట్టేసినప్పుడు చెప్పండి. మొదట ఒక ప్లానింగ్ ప్రకారం ఒక పని అది చెయ్యాలా చేయకూడదని బాగా ఆలోచించేసింది అది. అంటే వివేకం అంటే తర్వాత చేయడానికి నిర్ణయించాం, చేయటానికి నిర్ణయించాం. ఆ పని అది చేశాక నిర్ణయించాక ఆ పని ఎలా చేయాలో నేర్చుకోవాలి. నైపుణ్యం ఆ పని మనం ఎలా సాధించాలో ఎలా చెయ్యాలో అది నేర్చుకోవాలి. అదేంటది? నైపుణ్యం. మళ్ళీ మధ్యలో విడిచిపెట్టేయకూడదు. మళ్ళీ ఏం చేయాలి? మధ్యలో విడిచిపెట్టేయకూడదు. మధ్యలో విడిచిపెట్టేస్తే భర్తృహరి అన్నాడు, అదమ్ములు అన్నాడు. అది చివరికి అది ముగించాలి, ముగింపు చేసి అది ఏంటది, అది ముగించాలి. ఆ ముగించే ముగించగల శక్తి నీకు ఉన్నప్పటికీ సామర్థ్యం. మర్జి అంటే వివేకం, మర్జి అంటే ఈ మూడు రాసుకోండి, మొదటి వివేకం, రెండు నైపుణ్యం అంటే పని, మనం ఆ పని ఎలా చెయ్యాలి, పర్ఫెక్ట్ గా ఎలా చెయ్యాలి అని నైపుణ్యం నేర్చుకోవాలి. ఆ నైపుణ్యం నేర్చుకున్నా సరిపోదు, అది ముగింప చెయ్యాలి. నువ్వు ఎఫిషియెంట్ కాదనుకో, నువ్వు ఎఫిషియెంట్ కాకపోతే దాన్ని ముగించలేవు, ఆ పని ముగించలేవు, మధ్యలో వదిలేస్తాను. దానికి ఏదో నీ మనసు సాకు చెబుతుంది, వదిలేస్తాం. అంతర్యామి, అంతర్యామిగా ఈశ్వరుడు ఎదురున్నాడు, సర్వసాక్షి, సర్వసమర్థుడు. ఇప్పుడు మనకి ఎక్కువ మనసు అశాంతిగా ఉంటుంది అనుకోండి, కారణం మనిషి అశాంతిగా ఉంటుంది అనుకోండి, లేకపోతే మనసుకి ఎక్కువ వాండరింగ్ ఉందనుకోండి, మనసుకి వాండరింగ్ అంటే చాపర్యం ఎక్కువ ఉందనుకోండి, మనసుకి చాపర్యం ఎక్కువ ఉందనుకోండి, దానికి కారణం ఒకటి, ఈశ్వరుడి మీద ఉండవలసిన విశ్వాసం మనకు లేకపోవడం కారణం. ఈశ్వరుడి మీద విశ్వాసం లేకుండా సాధన చేసిన ప్రయోజనం లేదు. మన సోదర సోదరి మనలారా అంటాం, యేసుక్రీస్తు విశ్వాసహీనులారా అంటాడు. అంటే మీకు ఉండవలసినంత విశ్వాసం ఉంటే ఈశ్వరుడి మీద మనసుకి చేపలు ఏం తగ్గిపోతుంది. ఈశ్వరుడి మీద ఉండవలసినంత ఫెయిత్ మనకు లేకపోవటం వల్ల మనసుకి చేపలు వస్తాను, అంటే మన ఫెయిత్ చాలటం లేదు. ఈశ్వరుడు ఉన్నాడు అనుకుంటున్నాం కానీ వాడి మీద ఫెయిత్ విశ్వాసం సరిపోవటం లేదు. మీరు ప్రాణ విశ్వాసం మీకు పూర్తిగా వస్తే ప్రాణాయామంతో సంబంధం లేకుండా, మీ సాధనతో సంబంధం లేకుండా మనస్సు దాని అంతా ఆగిపోతుంది, వాండరింగ్ తగ్గిపోతుంది. ఎవరో అడ్డొస్తున్నారు అనుకుంటావు, నీ మనసు నీకు అడ్డొస్తుంది. ఎవరో నీకు నువ్వు ఆధ్యాత్మికంగా నువ్వు లోయల్లో కలటానికి, నీ శ్లోకం పంచడానికి ఎవరో అడ్డొస్తారు నీకు, నీ మనస్సు నీకే. రూజు వెళ్ళి చెప్పింది మళ్ళీ జ్ఞాపకం వస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్తున్నావు. ఇంకేదంటే బంగారాన్న, అది బంగారం. రూజు వెళ్తున్నాడు, ఏదో పూర్వజన్మ కర్మ ఇలా ఉందండి అనిపిస్తా ఉంటారు చాలా మంది. మేం చేస్తామండి, మేము ఏదో చెడ్డ కర్మ చేశాం అనిపిస్తా ఉన్నాడు. కొంతమంది బంగారు పిచ్చుకున్నారు అనుకో, ఏదో మంచి పనులు చేసామని పూర్వజన్మలో మాకు అన్ని కలిసి వస్తున్నాయని వాళ్ళు అలా ఏడుస్తూ ఉంటారు, వీళ్ళు ఇలా ఏడుస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, పూర్వం మేము ఏదో పాపం చేసామంటే అనిపిస్తూ ఉంటాం. ఈ వదిలి పెద్ద డాక్టర్ గారు వచ్చారు నా దగ్గరికి, పాపం చాలా మంచి అయినా ధనవంతుడే పాపం, కానీ మలమూత్ర ఆయన కంట్రోల్లో ఉండవు. ఆయనకు మలం వచ్చినప్పుడు గౌక్లు ఆయన కంట్రోల్ ఉండదు, నీరుడు కూడా యూరినల్ వచ్చినప్పుడు ఆయన కంట్రోల్ ఉండదు. అంటే చిన్నప్పటి నుంచి అలా లేదు, మధ్యలో ఏ యాక్సిడెంట్ అయింది, ఆ యాక్సిడెంట్ ఏదో తేడా వచ్చింది. ఆయన అన్నారు, నేను పూర్వం ఏదో పాపం చేశానండి, ఈ మలమూత్రాలు నా కంట్రోల్లో ఉంటారు. మూత్రం వచ్చిందంటే ఒక నిమిషంలో రెండు నిమిషాలు పక్క వెళ్ళాలి, అది బట్టలు అయిపోతుంది. నేను ఏదో పాపం చేశాను పూర్వజన్మలో మలమూత్రాల కంట్రోల్లో ఉంటాను, అవి తెలియకుండా ఒకసారి ఆయనకు మోషన్ అయిపోతాను. అంటే రెండు, ఆ రెండు ఆయన కంట్రోల్. ఆయన ఏమన్నారు, పూర్వజన్మలో ఏదైనా పాపం చేశానంటే ధనవంతుడు, బాగా ధనవంతుడు, ఇలాగా ఇలా ఉందని నా పరిస్థితి అని చెప్పారు. ఇప్పుడు రూజ్వెల్ట్ గురించి మాట్లాడుతున్నాం, మళ్ళీ రూజ్వెల్ట్ మర్చిపోయాను, మళ్ళీ కొన్ని విషయాలు చెప్పాడు, ఇంకా చాలా మర్చిపోతున్నాను రూజ్వెల్ట్ చెప్పాను. అది ఫిలాసఫర్ కాదు, భక్తుడు కాదు, జ్ఞానం కాదు, పొలిటీషియన్, 100% పొలిటీషియన్. వాడు ఏమన్నా అంటే పూర్వజన్మలో ఏదో కర్మ చేశామంటే ఇవన్నీ పూర్వజన్మలో ఏదో అనిపిస్తామండి అనుకుంటారు. అనిపి పుణ్యం చేసుకున్న వాళ్ళు అందరూ ఏదో సుఖపడేవాళ్ళు, అంటే బంగారు పిచ్చుకలు, బంగారు పిచ్చుకలు అంటే చేసిందల్లా కలిసి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో పుణ్యం చేశామంటే పుణ్య పరిచయం దాకా వస్తాము వాళ్ళు అనుకుంటారు. రూజ్వెల్ట్ అంటాడు, ఇవన్నీ పిచ్చ మాటలు మీరు మాట్లాడుకునే మాటలు. రూజ్వెల్ట్ అంటాడు, తెలుగేసి అర్థం పెట్టి కొట్టేస్తాడు, ఇవన్నీ పిచ్చ మాటలు మీరు అనుకునే మాటలు, మీ మనస్సు నుంచి మీరు బయటకు రాలేక మీరు ఎక్కడ బతుకుతున్నారు, మీ మనస్సులో బతుకుతున్నారు, అది మీరు కాదు, మీ మనసు నుంచి మీరు బయటకు రాలేక, మీకు అర్థమవుతుంది, మీ హంభావంలోంచి మీరు బయటకు రాలేక, ఆ దేహగతమైన లేని నుంచి బయటకు రాలేక ఇలా ఏడుస్తున్నారని చెప్పాడు రోజు. ఇది అప్పుడు ఏదో పాపం చేస్తాం, ఎలా అనిపిస్తున్నాం, పుణ్యం చేయి, ఇవన్నీ ఎక్కడున్నా పుణ్యపాపాలు నీ మనసులో ఉన్నాయి, రా అక్కడి నుంచి బయటకు రా, ఏమి లేదన్నాడు రోజు. ఇప్పుడు నేను పుణ్యాన్ని సుఖం అనిపిస్తున్నాను ఎవరు అనుకుంటున్నారు, నీ మనసు అనుకుంటుంది. లేకపోతే కర్మ అనిపిస్తున్నాను ఎవరు అనుకున్నారు, నీ మనసు అనుకుంటుంది. నీకు అర్థమవుతుందా, నేను ఈ పని చేస్తే పుణ్యం వస్తుందని ఎవరు అనుకుంటున్నారు, పుణ్యం వస్తుందని మనల్ని కొంతమంది మంచి పనులు చేస్తున్నారు కానీ లేకపోతే అసలు చేయరు. ఇదే పుణ్యం ఆశ పెడితే నీకు అర్థమవుతుందా, దూడకు ఉలవలు పెట్టినట్టు ఈ జీవుడికి ఏదో అలా పుణ్యం ఆశ పెడతానంటే చేస్తున్నారు కదా, చేయరు, ఎవరు చేయరు. పుణ్యం అని ఆశ పెట్టాలి, లేదా గోడ మీద మీ పేరన్నా రాస్తామని చెప్పారు, పాతిక అక్షరాలు ఉంటే రాసి వస్తాం. మళ్ళీ అక్షరాలు కూడా తాటికాయలు అంత ఉండాలి, ఆ గోడ మీద రాసి పేర్లు కూడా ఎలా ఉండాలంటే తాటికాయలు అంత పెద్దయో, మళ్ళీ ఇది చిన్న అక్షరాలు పనికిరావు, పెద్ద అక్షరాలు ఉండాలి. భగవాన్ నీ పేరును ప్రేమించుకున్నప్పుడు, నీ పేరు మీద నీకంత ప్రేమ ఉన్నప్పుడు, అందులో నుంచి బయటకు రాలేనప్పుడు ఈశ్వరుడి మీద నీకు ప్రేమ ఎలా కలుగుతుంది? నీ పేరు నువ్వా, నువ్వు కాదు, శరీరం నువ్వా, నువ్వు కాదు, నువ్వు కాని దాని మీద నీకు అంత ప్రేమ ఉన్నప్పుడు ఏదిగా ఉన్నా దాని మీద నీకు ప్రేమ ఎలా కలుగుతుంది? కలగనే కలగదు అసలు, మనసు ఇటు మళ్ళదు. ఎందుకు రోజు వాళ్ళు చెప్పింది మీరు పట్టుకుంటున్నారు కదా, ఆ కర్మ చేసాం, ఇది అనిపిస్తున్నాం, ఇది ఇదేమో మాకు పుణ్యం చేసాం, ఇది సుఖరూపంలో వచ్చేస్తాం, ఇలా పాపంలో చేసాం, దుఃఖరూపంలో వచ్చేస్తాం అని ఇలా ఏదో రకరకాలుగా మీరు మాట్లాడుకుని రకరకాలుగా మీరు మాట్లాడుకుంటున్నారు. ఇది పుణ్యం అని పాపం అనేది ఈ గొడవలన్నీ ఎక్కడ ఉన్నాయన్నాడు. ఈ పుణ్యాలు పాపాలు కర్మ సిద్ధాంతాలు ఇవన్నీ ఎక్కడున్నాయి? నీ మనసులో ఉన్నాయి. ఎక్కడున్నాయి? నీ మనసు అందులో నువ్వు బయటికి రాలాక ఇలా ఏడుస్తూ కూర్చున్నావు, ఎప్పుడో రోజు శ్మశానానికి వెళ్ళిపోతావు. ఇది రూజు వెళ్ళి చెప్పనమాట. నువ్వు మాట్లాడుకునే గొడవలు, నువ్వు అనుకునే గొడవలు ఇవన్నీ ఎక్కడున్నాయి? నీ మైండ్లో ఉన్నాయి. ఎక్కడున్నాయి? నీ మైండ్ అందులోంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. అది నువ్వు కాదు, అందులోంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. బయటికి రాలేనప్పుడు ఇవన్నీ ఏదో అనిపిస్తున్నావు, అనిపిస్తావు. అనిపించుకునేది ఎవరు? అనిపించేది ఎవరు? మనస్సే. నేను అనిపిస్తున్నాను, నేను మంచిగా అనిపిస్తున్నాను, ఇలా అనుకునేది మనస్సే కదా. మనస్సు అందులోంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు కూడా ఇదంతా మోస్తున్నావు, లేచేయము లేదన్నాడు. అది రుచి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది రోజు వెళ్తే వాళ్ళు పైకి రాజకీయాలన్నప్పటికీ పైకి మాట్లాడుతున్నప్పటికీ ఆ హృదయంతో పైకి ఆ ఈశ్వరుడు చూడు అనుసంధానం ఉంటుంది. పైకి భక్తుల కింద కనపడరు, పైకి భక్తుల కింద కనపడరు. రోజు వెళ్ళికి మనకు చూడాలంటే పొలిటీషియన్ కింద కనిపిస్తున్నాడు, కానీ భక్తుల కింద కనిపించడం లేదు. మనం భక్తుల కింద కనిపిస్తున్నాం కానీ భక్తి లేదు. మనం శోకాలు డివోటీస్ అంటారు. ఏమంటారండి? శోకాలు డివోటీస్ అంటే భక్తులు కాదు, భక్తులని పిలవబడేవాడు. శోకాలు డివోటీస్ అని ఎవరు అంటారంటే భక్తులని పిలవబడేవాళ్ళు, అది శోకాలు డివోటీస్. అంటే నేను రెండు అక్షరాలే, నేను రెండు అక్షరాలే, అందులో నీ బయటకు రాలేకపోతున్నావు. మైండ్ లో ఈ సుఖం అనిపించేది ఎవడు, దుఃఖం అనిపించేది ఎవడు, మరి నీ హెచ్చు తగ్గులు అనిపించేది ఎవడు? నేనే కదా. అది మైండ్ లో భాగం, అది మైండ్ లోకి తలంపు. అదే అందులో నువ్వు బయటికి రాలేక అది అనిపిస్తున్నా ఇది అనిపిస్తున్నా అనుకుంటున్నావు. ఇదంతా నీ ఫిక్షన్ అని ఇవన్నీ కల్పించుకునే గొడవ, ఇదంతా డ్రీమ్ స్టార్. నువ్వు ఆ నేనులోంచి బయటికి రాలేక, మనసులోంచి బయటికి రాలేక, నేను పుణ్యం అనిపిస్తున్నాను, పాపం అనిపిస్తున్నాను, అది ఏదో అనిపిస్తున్నాను అనుకుంటావు. తర్వాత మనకు 10 రూపాయలు డబ్బు ఉందనుకోండి, ఆ 10 రూపాయలు మనం వచ్చిందల్లా ఎంజాయ్ చేసేస్తున్నాం అనుకున్నాం అనుకోండి, మనం ఏదో ఎంజాయ్ చేసేస్తున్నాం అనుకో. ఎంజాయ్ చేస్తుంటే ఇసుకలోకి మంచి నూనె పట్టుకొని పోస్తా అంటే మళ్ళీ మనం ఆ నూనె బయటకు తీసుకోలేం. ఇలా సిమెంట్ మీద పడితే చేతితో లాక్కోవచ్చు, ఇసుక మీద ఇసుకలో నూనె పడిపోతుంది అనుకోండి, మళ్ళీ ఆ నూనె మనం బయటకు తీసుకోలేం. అంతే కదా, నువ్వు ఎంజాయ్ చేసే డబ్బు పలిస్తా అంతే. నువ్వు లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నావు అంటే నువ్వు లైఫ్ని ఏంటి ఎంజాయ్ చేసేది ఏంటి నీకు? ఆ నూనెలో పైన ఇంకోటి ఎంజాయ్మెంట్ అలా ఎంజాయ్ చేస్తానికి ఎంజాయ్మెంట్ చేయాలనే ఆ తలంపు పెరిగిపోతాడు మనం. అది హ్యాబిట్స్. అది ఏంటది? ఒక హ్యాబిట్. నువ్వు హ్యాబిట్స్ లోంచి బలహీనతల్లోంచి ఆ నేనులోంచి బయటికి రాకుండా హ్యాబిట్స్ లోంచి వీక్నెస్ బయటకు రాలేవు, నువ్వు అలవాట్లోంచి బయటకు రాలేవు, నీకున్న బలహీనతలోంచి బయటకు రాలేదు. నువ్వు నీ ఎంజాయ్మెంట్కి నువ్వంత ఖర్చు పెట్టుకుంటున్నావు, నీకు డబ్బు ఉన్న అంత ఖర్చు పెట్టి నువ్వు ఖర్చు పెట్టి డబ్బు అంతా కూడా ఇసుకలో పోసింది నువ్వు లాంటిగా. అదే ఇతరులకు సంథింగ్ ఏదో ఇస్తామంటావు అనుకో, నీ సంసారం పాడు చేసుకో అక్కర్లేదు, సంథింగ్ ఏదో ఆఫర్ చేస్తా ఉంటా అవసరాన్ని బట్టి ఇస్తా ఉంటా అనుకో, అది 2 రూపాయలు వడ్డీ చూడు తిరిగి వచ్చేస్తుంది. 1 రూపాయి వడ్డీ కాదు, 2 రూపాయలు వడ్డీ అంటే ఇతరులకు నువ్వు చేసింది మొత్తం అంతా తిరిగి వచ్చేస్తుంది. నువ్వు అనిపిస్తున్నావు అనుకో, నువ్వు ప్రతిదీ నువ్వు సంపాదించుకు నువ్వే అనిపిస్తున్నావు అనుకో, చివరికి దీనివల్ల ఏంటంటే ఇది దేహం నశిస్తుంది, ఇంద్రియాలు నశిస్తాయి, దేహంలోని శక్తి నశిస్తుంది, నీకు అర్థం వచ్చింది. చివరికి జరిగేది ఏంటంటే నీ డబ్బు నీ జీవితం ఎలా అవుతుందంటే ఇసుకలో పోసిన మంచి నోట్లాంటి. నేనేమన్నా పుస్తకంలో భగవాన్ ఇది చెప్పలేదు కానీ సూత్రం చెప్పారు, ఇతరులకు నువ్వు ఇచ్చేదంతా కూడా మళ్ళీ తిరిగి నీకు వచ్చేస్తున్నా తెలిస్తే నువ్వు ఇవ్వకుండా ఎలా ఉండగలవు. అలాగని మీ సంసారాలు పోగొట్టుకోక్కర్లేదు. అంటే మనం కొంచెం స్వార్థం, 100 పైసలు స్వార్థం ఉందని 10 పైసలు తగ్గించుకుంటే మన స్వార్థం సమాజానికి చాలా ఉపయోగపడదు. మన ఎంజాయ్ చేసేదంతా చివరికి మన అనారోగ్యం కింద నిగరిస్తున్నాం. శాస్త్రంలో మాట ఉంది, పూర్వజన్మలో మనం అనిపించిన భోగాలు ఈ జన్మలో రోగాలు. రోగాలంటే అసలు ఏమి లేవు, భోగాలే రోగాల కింద మారుతాను. రోగాలంటే ఏమి లేవు, భోగాలే నువ్వు అనిపించిన భోగాలే నీకు రోగాల కింద మారుతాను. ప్రత్యేకంగా రోగాలంటే ఏమి లేవు. రూజువల్టీ అన్నారు కానీ ఏంటి అది అనిపిస్తున్నాం, ఇది అనిపిస్తున్నాం, మంచి అనిపిస్తున్నాం, చెడ్డ అనిపిస్తున్నాం, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఈ గొడవలు ఉన్నాయి ఎక్కడున్నాయి? మనసులో ఉన్నాయి. అందులో బయటికి రావంటే నువ్వు రాలే, అందులో బయటికి రాకుండా అంతే ఎన్ని జన్మలు ఎత్తున అలా ఏమిస్తూ ఉండవలసింది, అది అనిపిస్తున్నాను, ఇది అనిపిస్తున్నాం. ఈ గొడవ అంతా ఎక్కడ ఉంది? నీకు సంతోషం అనిపిస్తున్నావు ఎక్కడ? మనసులో ఉంది. దుఃఖం అనిపిస్తున్నావు ఎక్కడ? అనిపిస్తున్నావు మనసులో ఉంది. అందులో బయటికి రావేంటి నువ్వు? అంటే విజువల్టీ చెప్పేది ఏంటంటే శిరస్సు, మనస్సు శిరస్సులో ఎంత సహజంగా ఉందో ఎంత అంటే న్యాచురల్గా ఉంది, ఎంత నార్మల్గా ఉందో, కృత్రిమంగా కాదు, అంత సహజంగా హార్ట్లో ఉండిపోతే, హార్ట్ కేబులు హృదయంలో ఉండిపోతే ఈ గుణాలు గాలిబాన్లు బయట నుంచి వచ్చే ఈ లోకం నుంచి బయట నుంచి వచ్చే గొడవలు ఏముండదు నీకు. ఉంటాయి, ఏముంటుంది, చేతి చలిగాలి ఉంటుంది, గాలివానలు ఉంటాయి, భూకంపాలు ఉంటాయి, అయినా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. నిన్ను మట్టికి ముట్టుకో, హృదయ నివాసిని ముట్టుకోవాలి. హృదయంలో నివసించు వాడిని ఇవన్నీ ముట్టుకో. ఎక్కడున్నాం మనం? అది ఎక్కడున్నా మొదలు పెడితే కదా, ఎక్కడున్నా అని చెప్పడానికి అది మొదలు పెట్టలేదు కదా. ఇంకా మనకి ప్రతి మీటింగ్ 4 వర్డ్స్ సరిపోతాం. కొంతమంది భక్తులు అంటున్నారు టెక్స్ట్ లోకి వెళ్ళకుండా 4 వర్డ్స్ సరిపోతుంది అంటున్నారు. నాకు భక్తి కావాలి, నాకు ఎవడో ప్రశ్న అడుగుతున్నాడు, నాకు భక్తి కావాలి, నాకు ఆ తర్వాత నాకు ముందు ఏదో వెంటనే నాకు హృదయంలో ఏదో ఉందో తెలియబడిపోవాలని, ఆత్మజ్ఞానం అని, ఆత్మశాంతి అని, ఆ గొడవ వద్దని మాకు. అది ఈశ్వరుడు పాదాలైంది భక్తి ప్రసాదించండి. ఏదో ఉందో స్వర్గరాజ్యం ఉంది, వైకుంఠం ఉంది, అక్కడికి నేనే తొందరపట్టాలండి. దానికి ఏమేమి తొందరపడటం లేదు, ఏదో వైకుంఠానికి వెళ్ళిపోవాలి, కైలాసానికి వెళ్ళి ఈశ్వరుడి పాదాలకి. నేను ముక్తి కోసం తొందరపడటం లేదు, నాకు ముక్తి వచ్చిన రాపని ముందు భక్తిని అనుగ్రహించను అంటాడు. కొంతమంది అంటారు మాకు ముక్తి వద్ది భక్తి చాలంటారు, కొంతమంది ఏమంటారంటే మాకు ముక్తి అక్కర్లేదండి ఈ భక్తి సరిపోతుందంటారు. వీడేమంటే నాకు ఆ భక్తిని ప్రసాదించండి సరిపోతుంది ఈశ్వరుడు పాదాల ముందు, నాకేదో జ్ఞానం వచ్చాయని ఆత్మసాక్షాత్ దైవ సాక్షాత్కారం అవ్వాలని నాకు అంత తొందరపడటం లేదు, నాకు భక్తి సంపాదించండి. నాకు ఈశ్వరుడు పట్ల విశ్వాసం దృఢపడితే చాలు. ఇప్పుడు వ్యాపారంగా ఉంది, వారానికి ఒక రకంగా ఉంటున్నాను. నీకు అర్థం వచ్చింది, శనివారం ఉన్న భక్తి ఆదివారం ఉంటలేదు, వారానికి ఒక రకంగా ఉంటున్నాను. అది స్థిరంగా ఉండేట్టు అనుగ్రహించాను. నాకు ముక్తి నేను ఏమని అడగటం లేదు. ఈశ్వరు పట్ల నాకున్న భక్తి స్థిరంగా ఉండేటట్టు అనుగ్రహించండు. అంటే భగవాన్ ఏమంటారంటే, నీకు ఆ తపన ఉంటే భక్తి పట్ల నీకు స్థిరత్వం కుదిరితే, నీకు అది తపన కనుక ఉంటే, ఆ తపన కనుక ఉంటే నీకు భక్తి ఎప్పుడైతే కుదిరిందో అప్పుడు మనసు యొక్క చాపల్యం కూడా ఆగిపోతుంది. భక్తి ఎప్పుడైతే నీకు కుదిరిందో అప్పుడు మనసు యొక్క చేపలను కూడా ఆగిపోతుంది. అప్పుడు ముక్తి నాకు వద్దు వద్దంటున్నా వద్దన్నా నీకు వచ్చేస్తుంది నర్మంలో. ఇప్పుడు భక్తి భక్తి దాని గొప్పతనం ఏముందంటే, నీకు నిజంగా భక్తి కుదిరింది అనుకోండి, మనసు యొక్క చేపలు ఆగిపోదు. అది భక్తి కుదిరితే చేపలు మనసుకు అటు ఇటు తిరిగే అలవాటు ఉంటుంది, అది ఆగిపోతుంది, అలవాటు ఆగిపోతుంది. తప్పుడు ఏమవుతుందంటే, నీకు మనసు యొక్క చేపలు ఎప్పుడైతే ఆగిపోయిందో, అప్పుడు ఈశ్వరానుగ్రహం ఎప్పుడైతే వచ్చిందో, నువ్వు ముక్తిని కోరుకోక్కర్లేదు. ముక్తి అంటే భగవంతుని దగ్గర ఒక రహస్యం. భగవంతుని మనం ఏది ఉండలేక అడిగేస్తాం, మనం అడిగే అలవాటు ఉంది మనకి, మనందరికీ అడిగే ఏదో అడిగేస్తా ఉంటాం దేవుణ్ణి. ఏం అడగాలో తెలియదు, ఏం అడగకూడదో తెలియదు, ఏదో అడిగేస్తా ఉంటాం, ఏదోటి అడిగేస్తా ఉంటాం. కానీ ఇక్కడ నీకు భక్తి అలా మెయింటైన్ చేసుకుంటే ఓన్లీ గెట్ వాట్ వి డిజర్వ్. మనకి ఎక్కడి వరకైతే అర్హత వచ్చిందో, ఎక్కడికైతే యోగ్యత వచ్చిందో, ఎంతవరకు సరిపోతామో అంతవరకు ఆ టైంకి ఈశ్వరుడు ఇచ్చి తీరుతాడు. నువ్వు అడగక్కర్లేదు, యు నీడ్ దట్ టాస్క్. అంటే మనం అందరం ఏంటంటే, ఈశ్వరుని అడగకపోతే ఏం ఇవ్వడని అడిగేస్తా ఉంటాం. రమణ మహర్షి గారు ఏమన్నారంటే, అడిగేవాడికి అడిగింది ఇస్తాడు ఈశ్వరుడు, అడగిన వాడికి అన్ని ఇచ్చి మోక్షం ఇస్తాడు. అడిగిన వాడికి అడిగింది ఇచ్చి వదిలేస్తాడు, వీడు గొడవ వదిలిపోయింది అనుకుంటాడు. అడగిన వాడికి అన్ని ఇచ్చి మోక్షం ఇస్తాడు. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. మనకు యోగ్య మోక్షం పొందే యోగ్యత ఉందనుకోండి, మన మోక్షం అడగక్కర్లేదు, ఆయన ప్రసాదిస్తాడు మనకు. వివేకానంద చెప్పిన రామకృష్ణ పరమాత్మ దగ్గర కూర్చుని ఇలా మహాత్మను చూసి వచ్చానండి కేశవ చంద్రశేఖరిని, ఇలా ఈశ్వర చంద్రసాగర్ను చూసి వచ్చానండి. వాళ్ళు ఆ రోజుల్లో బీఐపీస్ అని పెద్దవాడు కేశవ చంద్రశేఖర్ అక్కడ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అంటే ఆడి విద్యలో సముద్రం లాంటి వాడు. ఆ రోజుల్లో 10 కాలేజీలు 10 హైస్కూళ్లు చాలా పెట్టాడు విద్యాసాగర్. ఆ కేశవ చంద్రశేఖర్ విద్యాసాగర్ ఆ రోజుల్లో దండాలు వాళ్ళు పెద్దవాళ్ళు అనమాట. ఆయన చూసి వచ్చానంటే, ఈయన చూసి వచ్చాను, ఏడు ఆ మహాత్ముని చూసి వచ్చాను, ఏ మహాత్ముని చూసి వచ్చాను. చదువుకునే బిఏ చదువుకున్న రోజుల్లో పరమహంస గారి దగ్గరికి వచ్చి ఇలా అనివాడు. ఎవరెవరు స్వామిజీ అనేవారు, ఏమనివారు స్వామిజీ అనేవాడు. ఇలా అక్కడ చూసి వచ్చానండి, ఇలా అక్కడ కలకత్తాలో ఆ పక్క వెళ్ళాను, కలకత్తాలో ఈ పక్క నుంచి. వాడు ఈ ఠాకూర్ అనేవాడు, ఠాకూర్ అంటే తండ్రి, గురువారప్ప గురువారి కృష్ణుని ఏమంటారంటే, గురువారప్ప గురు అప్ప అంటే తండ్రి. అంటే కృష్ణుడు కృష్ణుని కృష్ణుడు అంటే గురువారప్ప గురువారప్ప అంటారు. అంటే అప్పని అంటే తండ్రి. కృష్ణ ఇస్ అవర్ ఫాదర్. ఎవరంటారు రామకృష్ణ పరమహంసుని కూడా వాళ్ళు భక్తులు ఠాకూర్ అంటారు. అప్పుడు ఆ మహాత్ముని చూసి వచ్చానండి, ఈ మహాత్ముని చూసి వచ్చాను స్వామీజీ చెప్పేవాడు. స్వామీజీ రామకృష్ణుడు, నువ్వెవరినైతే మహాత్ములు మహాత్ములు అంటున్నావు, వాళ్ళ అందరికంటే నువ్వే పెద్ద మహాత్ముడు, అది నీకు తెలియటం లేదంటే. నువ్వెవరైతే మహాత్ముని మహాత్ముని చూసి వచ్చానంటున్నావు, వాళ్ళందరికంటే నువ్వే మహాత్ముడు, నువ్వే పెద్దవాడు, నువ్వే పెద్దవాడు. అదే నీకు తెలియక అని చూసి వచ్చాను, నేను చూసి వచ్చానంటున్నావు, నీకు తెలియక. అంటే ఇప్పుడు వే స్వామిజీ అనేవాడు కలకత్తాలో చాలా మంది పెచ్చోడని చెప్పుకుంటారు, నిజంగా పెచ్చోడని అనివాడు. కలకత్తాలో స్వామిజీ అనుకున్నారు మనసులో, రామకృష్ణ పరమహంసం కలకత్తాలో చాలా మంది పెచ్చోడు పెచ్చోడని చెప్పుకుంటున్నారు, నిజంగా పెచ్చోడే. ఇంకా సందేహం ఉంది, నన్ను మహాత్ముడు అంటాడు చదువుకునే పిల్లవాడిని, నేను బిఏ చదువుకునే పిల్లవాడిని నన్ను మహాత్ముడు అంటాడంటే. ఎవరు ఠాకూర్ ఏమన్నాడంటే, నువ్వు నన్ను ఎలా అనుకున్నా పర్లేదు, నీ ఇష్టం వచ్చినట్టు అనుకో, నువ్వు పుట్టుకతోటి మహాత్ముడు. అదేదో కొన్ని మంచి పనులు చేసి మహాత్ములు అయ్యారు, ఎలా కాదు, అది భయపడితే నువ్వు మహాత్ముడు. అదేదో కొన్ని మంచి కాలేజీలు కట్టడం, హై స్కూల్ కట్టడం ఏదో చేశారు, అలా చేసి మహాత్ముడు అయి ఉండొచ్చాడు. నేను చేయక్కర్లేదు, భయపడితే నువ్వు మహాత్ముడు. అప్పుడు ఆ లోపల యోగ్యత ఆయన గుర్తింపుకు రాలేదు. అక్కడ గుర్తింపు అవి నిజంగా పెంచోడు, నెంబర్ వన్ పెంచోడు అనుకున్నాడు గురువుని. అంటే చాలా దూరం చూసేవాడు రామకృష్ణుడు. నువ్వు ఎందుకు పనికి వస్తావు అలా చూసేవాడు. చాలా దూరం చూడగలడు. 30 ఏళ్ళ తర్వాత 40 ఏళ్ళ తర్వాత నువ్వు ఎలా ఉంటావు చూసేవాడు నేను. ఆ చూపు దూరంగా ఉండదు. కానీ వాళ్ళు మంచి పనులు చేసి కొన్ని గ్రేట్ అయ్యారు, నువ్వు మంచి పనులు చేయక్కర్లేదు. అలా భయపడితే నువ్వు గ్రేట్. కొంతమంది జ్ఞానం కోసం అసలు జ్ఞానం కోసం ప్రయత్నం చేయక్కర్లేదు, వరిస్తున్నాడు వచ్చి. కొంతమంది జ్ఞానం కోసం ప్రత్యేకంగా ఎఫర్ట్ అక్కర్లేదు, వచ్చి జ్ఞానమే వరిస్తున్నాడు. అంటే లోపల పూర్వజన్మరాళ్ళు పండిపోయి వస్తారు, పూర్వజన్మరాళ్ళు పండిపోయి ముగ్గుపోయి వస్తారు. ఆ మనస్సు పక్వానికి వచ్చేసి ఉంటుంది, మనస్సు ముగ్గుపోయి ఉంటుంది. ఈ జన్మలో రాలిపోతారు అంతే. అవ్వాల్సిన సాధనంతో పూర్వజన్మలో అయిపోతుంది. ఇప్పుడు ఎందుకు వీడు నీకు నువ్వు నాకు ముక్తి వద్దంటున్నావు? నీకు ఎలిజిబిలిటీ వస్తే, అయోగ్య చూస్తే, అరగ చూస్తే, ఆ మెచ్యూరిటీ వస్తే ముక్తి నువ్వు అడగక్కర్లేదు. అది ధనంతరది వస్తుంది. అంటే భగవంతుడు అడిగి చేయబోటం అడగకపోతే, అడిగి చే ఇచ్చినట్టు అడగకపోతే ఇవ్వనట్టు కాదు. అది భగవంతుడు ఏమి అడగక్కర్లేదు. నీకేదో అవసరమని తెలుసు భగవంతుడికి. అంటే భగవాన్ ఏమన్నారంటే మనకి ఏదో అవసరమో మనకంటే భగవంతుడికి ఎక్కువ తెలుసు. అంటే ఇంక అడగటం ఎందుకన్నా, ఇది ఎలా చేయి అలా చేయి, మనకి ఏది అవసరమో మనకంటే ఆయనకి తెలిసినప్పుడు ఇంకా రిక్వెస్ట్లు అక్కర్లేదు. ఏ గొడవలు అనుకుంటా, ఏ గొడవలన్నా ఎవరు అనుకుంటున్నారు? నీ మనస్సు అనుకుంటాను. నువ్వు అందులో బయటికి రానంత కాలం అనుకుంటూ ఉంటాను. ఒక రోజు వెళ్ళి నువ్వు అనుకోవటం మానవ అందులో బయట అలా బయటికి రావాలని ప్రయత్నం చేయటం. ఎలా అనుకుంటా చచ్చిపోతున్నావు. ఇంకో జనం ఇంకో శరీరం వస్తుంది, అప్పుడు కూడా ఎలా అనుకుంటా ఉంటావు, చనిపోతావు. అది నువ్వు ఏదైతే అనుకుంటుందో అందులోంచి విడుదల పొందుతాం. నువ్వు బయటకు రావటాన్ని మరి ఎప్పట్లేదు నీకంటాడు రోజు వెళ్ళి. వాడు ఎంత గ్రేట్ అంటే ఎలక్షన్లు పెడితే నెగ్గేస్తాడు, లింకన్ ఎలక్షన్లు పెడితే ఓడిపోవటం పది. కానీ వాడి గ్రేట్ ఈడి గ్రేట్ ఓడిపోవటం దగ్గర, వాడి గ్రేట్ ఈడి గ్రేట్. కానీ ఈడి ప్రారంభమే వాడి ప్రారంభమే. వాడి గురించి రాజ్యాంగం మార్చేవలసి వచ్చింది. జనాలు చూసినా ఒకటి ప్రెసిడెంట్ అయిపో ఆడే ప్రెసిడెంట్ అయిపోతుంటే. అప్పుడు చెప్పారు రాజ్యాంగం మార్చేయండి బాబు, నేను బతి ఎన్నిసార్లు బతుకున్నందు కాలా ఇలా పోటీ పెడతాను, కొత్త వాళ్ళకి అవకాశం ఉండదు కదా, కొత్త వాళ్ళకి అవకాశం ఉండదు కదా, నేను పోటీ పెడితే మట్టుకు నెగ్గేస్తాను, ఇంకా పోటీ పెట్టిన రాజ్యాంగం మార్చేసుకుంటాను. అప్పటి నుంచి అమెరికన్ రాజ్యాంగం మార్చేశారు. అయితే నెగ్గాలని గొప్ప కదా, లింకన్ ఓడిపోవటమే పని. అది వాడి గ్రేట్, లింకన్ కూడా గ్రేట్. అంటే నెగ్గటం ఓడిపోవటం కదా, హృదయంలో నడుగు నచ్చు నలుగురికి అయి జరుగుతుంది అంతే. నేను గురించి చాలా విశ్లేషణ ఇచ్చాడు రోజు వెళ్ళి. అదృష్టం దురదృష్టం ఇలా అనుకుంటాం కదా, మేము అదృష్టవంతులు వాళ్ళు దురదృష్టవంతులు, లేదా వాళ్ళు అదృష్టవంతులు నేను దురదృష్టవంతులు ఇలా అనుకుంటాం కదా. ఎక్కడ ఇవన్నీ ఎక్కడ నేనులో ఉన్నాయి, ఏ ఎక్కడ ఉన్నాయి నేనులో. అందులోంచి బయటికి రావడం వాళ్ళు ప్రయత్నం చేయటం లేదు. నీకు అందులోంచి బయటికి రావడం నీకు స్వర్గరాజ్యం ఎలా జరుగుతుంది? కొన్ని అదృష్టవంతులే ఎంతకాలం ఉంటావు అదృష్టవంతుడి కింద, లేదా దురదృష్టవంతులు దురదృష్టవంతుడిగా ఎంతకాలం ఉంటుంది? ఇవన్నీ అనవసరం. ఇదంతా యూసెస్ స్టాక్. ఇది ముందు అందులోంచి బయటకు రాను, అనుకునే వాళ్ళ నుంచి బయటకు రా. అది భక్తి, భక్తి ఎంత హారతి కరిపోవడం, హారతి కరిపోవడం, హారతులు ఎలా కరిగిపోతుందో, కరిపోవడం హారతులు ఎలా కరిగిపోతుందో, ఆ దైవ ప్రేమలో ఈశ్వర ప్రేమలో నీ మనస్సు కరిగిపోయే వరకు నువ్వు భక్తిని విడిచిపెట్టకు. కరిపోవడం ఆరతులు ఎలా కాలిపోతుందో, కరిపూరం కాలిపోతుంది కదా, కరిపూరం కాలిపోతుంది, కరిపూరం కాలిపోయినప్పుడు అది పూర్తిగా ఎలా కాలిపోతుందో అలాగే నీ ఈశ్వరుడి యొక్క ప్రేమలో ఆపుకోలేని ప్రేమ అది. మనకి మనం నేర్చుకుంటున్నాం ప్రేమ, అదికే నేర్చుకోవడం కాదు, అది ప్రవాహం, నీటి ప్రవాహం కింద అది ప్రేమ ప్రవహిస్తుండాలి. ఎటు ఆ ఈశ్వరుడికి ఆపుకో, మనం నేర్చుకోవడం కాదు. నదిలో నీరు ఎలా ప్రవహిస్తుందో అలా నీ మన ప్రేమ ఈశ్వరు వైపుకి ప్రవహించాలి. అది జాండిగా ఆ ఫ్లో వచ్చేది. అప్పుడు తర్వాత అక్కడ నీకు కర్పూరం కాలిపోయిన తర్వాత ఏం మిగలదు. అదే ఈశ్వరు నందు నీకు భక్తి ప్రేమ కుదిరితే నీ మనసు పూర్తిగా కరిగిపోతుంది. నువ్వు కాని గొడవలు అనుకో, నువ్వు కాని విషయాలు నేనే అనుకున్నంత కాలం నువ్వు హృదయంలోకి ఎలా రాగలవు? రాలేవు. అంటే నీ మనస్సు, నువ్వు భక్తి భక్తి నీకు సహజమైన భక్తి అలా నీకు అలా ప్రవహిస్తూ ఉంటే, అంటే నీటి ప్రవాహం చెరులో నీరు కింద ఉండకూడదు, కాళ్ళలో నీరులాగా ఇప్పుడు అలా అలా ప్రవహిస్తే అంటే ఫ్లో ఉంటే ఈశ్వరు పట్ల నీకు ఆ ఫ్లో ఉంటే అది ఏం చేస్తుంటే అది హృదయంలోకి వెళ్ళి కలిసి హృదయాకారం వెళ్ళి హృదయంలో వెళ్ళి ఐక్యం అయిపోతుంది. అది హృదయంలో వెళ్ళి అది హృదయంలో లీనం అయిపోతుంది. హృదయంలో ఈ లీనం అయిపోతుంది. అప్పుడు నీకు హృదయగత జీవితం ప్రారంభమవుతుంది. కానీ ఈ ఇండివిజువల్ అయ్యి ఉండదు. వ్యక్తిగతమైన లీనం ఏమిటిది? వ్యక్తిగతంగా ఏముండదు నీకు, ఇండివిజువల్ అయ్యి ఏముండదు. నువ్వు ఇండివిజువల్ అయ్యే నుంచి బయటకు రాలేమనుకో, నీకు నా ఇంక జ్ఞానం ఉదయం లేదు. నీకు జ్ఞానం ఉదయించింది ఇండివిజువల్ నుంచి బయటకు రాలేనప్పుడు. నీకు ఇలా అదృష్టమని దురదృష్టమని ఇలా అనుకుంటా ఉంటావు. తర్వాత కర్మ అనిపిస్తున్నావు. కర్మ ఎవరు అనిపిస్తున్నారు అన్నాడు రోజు వెళ్తున్నాడు. కర్మ ఎవరు అనిపిస్తున్నారు అన్నాడు. నేనే అనిపిస్తాను. ఎవరు ఆ కర్మ? నేను కర్మ అనిపిస్తున్నాను, నేను కర్మ అనిపిస్తున్నాను అనుకుంటాను. కానీ నేనులోంచి ఏదైతే కర్మ అనిపిస్తుందో అందులోంచి ఎందుకు బయటికి రావు? అది రుజువు పెట్టాడు. అందులోంచి బయటికి రావడానికి ఏదో ఎఫర్ట్ చేయాలి కదా. ఏమి ఎఫర్ట్ లేదు. ఏనైతే కర్మ అనిపిస్తాను, కర్మ అనిపిస్తాను, కర్మ అనిపిస్తాను అనుకుంటున్నావు, ఆ నేనులోంచి విడుదల పొందడానికి నువ్వు చేసే ప్రయత్నం ఏముంది? కొంతమంది ప్రయత్నం చేసినా సిన్సియారిటీ ఉండదు. ఆ నేనులోంచి వాళ్ళు బయటికి రావడానికి ఏం ప్రయత్నం చేయరు. ఆ నేను చుట్టూరు తిరుగుతూ ఉంటారు అనుకో, అందులోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయరు. అంటే భయం ఏంటంటే వెనక నేను పోతే మనం పోతాము. చాలా మందికి భయం ఏంటంటే నేను పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. ఆ నేను పోతే మనం పోతాం అన్నాడు భయం. నేను పోతే వాళ్ళు పోరు. వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలుస్తుంది. కానీ నేను పోతే వాళ్ళు పోరు అలా అనిపిస్తుంది అంతే. నీకు ఏదో ఒక రూపము, ఏదో నామం, ఏదో తీసుకో. నీ ఫేవరెట్ గాడు ఎవరు? ఫేవరెట్ గాడు ఏదో నీ ఇష్టదైవాన్ని ఎవరో ఒకరు తీసుకో. నీకేదో ఇష్టమైతే అవి ఆ ఇష్టదైవాన్ని ఆ రూపాన్ని ధ్యానం చేస్తుండో మనసు ఆ రూపాన్ని ధ్యానం చేస్తుండో నామాన్ని స్మరిస్తుంటే నీకు ఏకాగ్రత కలుగుతుంది. నీకేం కలుగుతుంది? ఏకాగ్రత కలుగుతుంది. అంటే మనస్సుకి హృదయాభిముఖంగా ప్రయాణం చేయడానికి ఏకాగ్రత ఎంత ముఖ్యమో పవిత్రత కూడా అంతే ముఖ్యం. ప్యూరిఫికేషన్ ఏంటది? మనకి టైం ఇప్పుడు ఒక కాయ ఉందనుకోండి, మామిడి పండు ఉందనుకోండి, ఆ చెట్టుని ఎలా 4 నెలలు 3 నెలలు ఉంటుంది చెట్టు. నీకు అర్థం అవుతుందా? అది పండిపోయింది అనుకోండి, అది మామిడి పండు పండిపోయి మీరు ఎవరో కొనిలేదు అనుకోండి, అది పండిపోయింది అనుకోండి, ఏం చేయబడుతుంది? 4 నెలలు పడుతుంది కింద పడిపోవడానికి. 4 నెలలు పడుతుంది కింద పడటానికి. అదే కొన్ని క్షణం 4 నెలలు చెట్టుని అంటుకున్నది, అంటిపెట్టుకున్నది 1 నిమిషంలో కింద పడిపోతుంది. కానీ మళ్ళీ కింద పడతాను 4 నెలలు పట్టదు. నీకు సాధన ప్యూరిఫై అవటానికి, నువ్వు ప్యూరిఫై అవటానికి టైం పడుతుంది. నీ మనస్సు మళ్ళీ ఆ గుహల హృదయమనే ఇంట్లో హృదయమనే గుహలో పడిపోవడానికి కొన్ని క్షణాల్లో పడిపోతుంది. అది నీకు తెలియదు. ఆ ముహూర్తం ఇప్పుడు నీకు అందరికీ ఆ ముహూర్తం వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. నీకు అందరికీ వచ్చేస్తుంది ముహూర్తం. వస్తే గొడవ, రాకపోతే గొడవ. రాకపోతే ఇంకా రాలేదంటే ఇంకా రాలేదు అనుకుంటారు. వచ్చేస్తే అప్పుడే వచ్చేసింది ఏంటని అనుకుంటారు. ఇక లోపల శాంతి పొంగి ఆనందం పొంగుతుంది అనుకోండి. మీకు అభౌతికమైన ఆనందం, అలౌకికమైన ఆనందం, ఇండిపెండెంట్ ఆనందం. మీకు బయట గొడవలోంచి ఏ గొడవ వచ్చినా ఇది డిపెండెంట్ ఆనందం. అది నిలబడదు. అది ఏంటది? డిపెండెంట్ ఆనందం. ఆ లోపల నుంచి వచ్చేది ఆనందం ఇండిపెండెంట్ ఆనందం. ఇప్పుడు సడన్ గా మీకు వచ్చేసింది అంటే అప్పుడే వచ్చేసింది. ఇంకా చాలా కాలంగా రాదనుకున్నాం, అప్పుడే వచ్చేసిందని మిమ్మల్ని మీరు నమ్మలేరు. మీ మీద మీకు అప్పుడు ఇదేంటి అప్పుడే వచ్చేసిందంటే ఆ లోపల ఆ స్పర్శ మీకు ఇండిపెండెంట్ ఆనందం వచ్చినప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది. మళ్ళీ రుజువులు సాక్షాత్ అక్కర్లేదు. మీకు తెలుస్తూ ఉంటుంది వచ్చేది ఏం చేస్తుంది? ఆనందం పొందినప్పుడు వచ్చి మీ సహస్రాలను ముంచేస్తుంది, మీ శిరస్సును ముంచేస్తుంది. అది ఆనందం మీకు వచ్చాక ఆనందమే ఈశ్వరుడు, ఆనందమే ఈశ్వరుడు. ఆనందానికి మరొక పేరు ఈశ్వరుడు, ఆనందానికి మరో పేరు బ్రహ్మము, ఆనందానికి మరొక పేరు జ్ఞానము, ఆనందానికి మరొక పేరు శాంతి. నీకు అందరికీ ఏం కావాలి? ఆనందం కావాలి. నీకు 1000 కోట్ల డబ్బు ఉందనుకోండి, ఆనందం రాకపోతే ఏంటో ఆనందం లేదండి, ఆనందం లేదంటారు. కానీ 1000 కోట్ల డబ్బు ఉందని 1000 కోట్ల డబ్బు ఉందని, నీకు డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా, చదువు ఉన్నా చదువు లేకపోయినా, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా, కీర్తి ఉన్నా కీర్తి లేకపోయినా, ప్రతి మనిషికి ఆనందం వాడే ఈశ్వరుడు. అదే జ్ఞానం, అదే శాంతి, అదే సుఖం. దట్ ఈజ్ ఇండిపెండెంట్. డిపెండెంట్ ఏది నిలబడదు. నీకు లౌకిక కారణాలు కనపడవు, భౌతికమైన కారణాలు కనపడవు, దేహగతమైన కారణాలు కనపడవు. అది వచ్చేది పొంగు వచ్చినప్పుడు ఇది స్వతంత్రమైందని నీకు తెలుస్తూ ఉంటాం. అది నీకు మీ విద్యతోటి కానీ, మీ పాండిత్యంతోటి కానీ, మీ ధనంతో కానీ సంబంధం లేని ఆనందం. గాంధీ గారి కొడుకుల్లో ఒకటి చెడ్డ అలవాట్లోకి పడిపోయాడు. అదే గాంధీ, అది గాంధీ గారు చెప్పి మాట వినకుండా కొంచెం చెడ్డ అలవాట్లకు కలిపాడు. గాంధీ గారి కూతురు 4 కొడుకులు ఉన్నారు, అందులో ఒకటి బాగా చెడ్డ అలవాటు కలిపాడు. ఎక్కడైనా ఉద్యోగం చేసినా కొన్నాళ్ళు బాగా చేసేవాడు, కొన్నాళ్ళు వదిలేసేవాడు. దీనికి కొంచెం ఎక్కువ అలవాట్లు. బాపు జనవాడు, నీ కాళ్ళ మీద బతికినంత కాలం బతుకు. నీ కాళ్ళ మీద ఒకవేళ నీకు ఏదైనా కష్టం వచ్చిందనుకో, బాగున్నాడని బాపుచ్చుకున్నాడని మర్చిపోకు. గాంధీ గారు ఆయన భార్యని బా అని పిలిచేవారు. ఏంటది బా అంటే? బా అంటే కస్తూరి బా. నీకు ఏదైనా మీరు బతికి మీరు ఎలా బతుకుతారో అలా బతకండు, మీరు ఎలా బతకాలో అలా బతకండి. మీరు బతకలేరనుకోండి, మీ కాలం బాగున్నాడని బాపుచ్చుకున్నాడని మర్చిపోకండి. అంటే నీ కోట్లు ఇవ్వలేకపోయినా తిండి పెడతాం. బాగున్నాడని బాపు తిన్నాడని మర్చిపోకుండా. ఆడికి అసలే తాగుడైతే ఆడికి మధ్య వయసులో పెళ్ళం చచ్చిపోయింది ఆడికి. ఇంకా అన్ని వస్తే వరుసగా వచ్చేస్తాడు. పెళ్ళం చచ్చిపోతే ఆడు ఎక్కడో కలకత్తాలు ఉద్యోగం చేసుకుంటూ ఆడంటాడు. మళ్ళీ బాపూజీకి ఉత్తరం రాశాడు, భార్య చనిపోయింది, భార్య చనిపోయింది 2 ఏళ్ళైంది, మళ్ళీ నాకు పెళ్లి చేసుకోవాలనిపించాలని మళ్ళీ రాశాడు. రాస్తే బాపూజీ ఏమని రాశాడు చెప్పండి. ఆడికి బాపూజీ, బాపూజీ మళ్ళీ తిరిగి వాళ్ళ అబ్బాయికి మహాదేవి చేసేది ఈయన రాయకుండా మహాదేవి చేసేది ఉత్తరం రాగించాడు. ప్యారీ లాల్ అని మహాదేవి చేసేది. వాళ్ళిద్దరూ గాంధీ గారి కూడా షాడో ఆఫ్ గాంధీజీ. ఒకటి ప్యారీ లాల్, వాడు మాధవి. ఎవరికైనా ఉత్తరాలు రావించినా కరస్పాండెన్స్ వాళ్ళు రావించవరు. మాధవి చేసే నన్ను కింద సంతకం పెట్టమంటే పెడతాను, నా సంతకం నువ్వు పెట్టేసేసి రాయాడికి ఏరావాళ్ళ గాంధీ ఏదేవాడి పేరు. ఏమని రాశాడు అంటే, నువ్వు పెళ్లి చేసుకుంటే నాకు అభ్యంతరం లేదు, పిల్లలు చచ్చిపోయి నువ్వు ఉన్నావు, పిల్లలు చచ్చిపోయి భర్తలు చచ్చిపోయి కొంతమంది ఉన్నారు. గాంధీ రాతలు చూడను, అది కొడుకు రాసి రాసింది. భార్య చచ్చి భార్య చచ్చిపోయి నువ్వు ఉన్నావు, భర్తలు చచ్చిపోయి కొంతమంది ఉన్నారు. అలాగే నువ్వు నిజంగా ఒకవేళ పెళ్లి చేసుకోవాలంటే భర్త చచ్చిపోయిన అమ్మాయి ఎక్కడైనా దొరికితే చేసుకోమని చెప్పండి. వాడి బాపు వాళ్ళు ఊరికే మహాత్ములు అయిపోలేదు. ఇప్పుడు నీకు భార్య చచ్చిపోయింది, ఇలా భర్తలు చచ్చిపోయిన వాళ్ళు అనేక మంది స్త్రీలు ఉన్నారు. అలా అటువంటి అమ్మాయి నీకు భర్త చచ్చిపోయిన అమ్మాయి దొరికింది అనుకో, నీకు భార్య చచ్చిపోయింది, భర్త చచ్చిపోయిన అమ్మాయి దొరికింది అనుకో, చేసుకుని నాకు ఏ అభ్యంతరం లేదని రాశాడు వాడి బాపు. మాదే చేసి నువ్వు రాసే నీకు ఎంత సంతకం పెడతాను, నా సంతకం నువ్వు పెట్టినా పెట్టేసి పంపే పోస్ట్లు వేసాము. అంటే వాళ్ళు హార్ట్ ఎంత వైడన్గా ఉంటుందో చూడండి. ఇంకొక అమ్మాయికి నేను న్యాయం చేసినట్టు ఉంటుంది ఇంకో వీడియోకి. అంటే ప్రాక్టికాలిటీ, అదేంటది ప్రాక్టికాలిటీ. ఇప్పుడు ఏమన్నాడు, ఇక ఏదో నువ్వు ధ్యానం చెయ్యి, ధ్యానం చెయ్యి, ఏదో ఒక రూపాన్ని పెట్టుకో. అంటే ఆత్మను కూడా ధ్యానం చేయొచ్చు, ఆత్మకు రూపం లేదు నామం లేదు, లేదంటే ఉంటుంది. అది కళ్ళకు కనపడదు, చెవులకు వినపడదు. కానీ మనకు కనిపించే వస్తువుల కంటే ఇంకా ఎక్కువ స్పష్టంగా ఉంటుంది. కానీ రూపం లేని దాన్ని మనం ధ్యానం చేయలేము. అయితే నీకు ఇష్టమైన రూపాలు, గురువు రూపం కానీ, ఇష్టమైన దేవతలు దేవతా రూపాల్లో ఏదైనా ఓ రూపం కానీ, ఏదో ఒక ధ్యానం చేస్తావు రూపాన్ని, కానీ ఓ రూపాన్ని ధ్యానం చేయి, ఆ నామాన్ని స్మరించు. ఏ రూపం అయితే నీకు ఇష్టమో ఆ నామాన్ని స్మరించుకో. చెరకప్పుడు ఏమొస్తుందంటే నీకు ఆ మూర్తితోడు, నీ మనసు మూర్తితో ఏకం అవుతుంది. సరే, నీకు ఆ నామజపం బాగా కుదిరింది అనుకోండి, నీకు తెలుస్తూ నెమ్మదిగా హృదయం వైపుకి మనసు జరుగుతూ ఉంటుంది. ఈ రూపచింతన, నామచింతన అంటే ఒక రూపాన్ని ధ్యానిస్తా అంటే, ఒక నామాన్ని స్మరిస్తా అంటే, మిగతా రూపాలు కూడా, మిగతా నామాలు కూడా మన మనసు వదిలేస్తుంది. ఏదో ఒక రూపాన్ని తీసుకుని ధ్యానం చేస్తున్నా అనుకోండి, ఆ రూపానికి సంబంధించిన నామాలు స్మరిస్తున్నా అనుకోండి, ఇంకా మిగతా రూపాలు, మిగతా నామాలు వదిలేస్తాం మనం, మామూలు బయటికి వెళ్ళిపోతాయి. అప్పుడు ఒక రూపం మీదే, ఒక నామం మీద నీ మనసు పెట్టి ధ్యానం చేస్తా అంటే నీకేమవుతుంది, ఏకాగ్రత కలుగుతుంది. అంటే మనసు యొక్క చాపలను తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనసు యొక్క చాపలను తగ్గిపోయిందో అది ఉపసంహరించబడుతుంది. అదేంటది, మనసు లోపలికి ఉపసంహరించబడుతుంది, ఉపసంహరించబడుతుంది, విత్డ్రా అవుతుంది. విత్డ్రా అయ్యి దానికి ఏకాగ్రత వచ్చాక, దానికి పవిత్రత వచ్చాక, అది ఎక్కడి నుంచైతే వస్తుందో అక్కడ విత్డ్రా అవటం ప్రారంభిస్తుంది. అది విత్డ్రా అయ్యి, అది ఏ ప్లేస్ వచ్చిందో అక్కడికి వెళ్ళి అది కరిగిపోతుంది. ఈ లోపల మైండ్ ఏం చేయాలంటే, దానికి చెడ్డ అలవాట్లు ఉన్నాయనుకోండి మైండ్కి, నువ్వు చెడ్డ, నా తలుపులో చెప్పాను కదా, చెడ్డ అలవాట్లు విడిచిపెట్టేయమంటూ విడిచిపెట్టదు. రమణ మహర్షి గారు ఏమన్నారంటే, ఓ దూడ ఒట్టిగడ్డి తింటాం, ఏం చేస్తుంది, నువ్వు ఒట్టిగడ్డి మారే అంటే మాంబు, నువ్వు నెమ్మదిగా పచ్చగడ్డి అలవాటు చేయి. దానికి ఏం చేయి, పచ్చగడ్డి అలవాటు చేస్తే ఒట్టిగడ్డి దానం తినది మానేస్తుంది. అయితే నీకు ఏదైనా చెడ్డ గుణాలు ఉంటే నీ మనసుకి మంచి గుణం, మామూలుగా మానేమంటే మాందద ప్రవాహం, మనస్సు ఒక ప్రవాహం, అది దాని చెడ్డ గుణాలు మంచి గుణాలు దానికి అలవాటు చేయి. పచ్చగడ్డి దూడకు అలవాటు చేసినట్టు ఒట్టిగడ్డి మానిపించడానికి, అలాగే మంచి గుణాలు దానికి అలవాటు చేయి. దేనికి, ఆ మైండ్కి అలవాటు చేస్తే చెడ్డ గుణాలు వదిలేస్తుంది. అంతే ఊరికే చెడ్డ గుణాలు అంటే విడిచిపెట్టినది, మంచి గుణాలు నిజంగా అలవాటు చేస్తే అలా ప్రాక్టీస్ చేస్తే చెడ్డంతా వదిలేస్తుంది. ఆ మంచి మళ్ళీ దేనికి, మంచి గమ్యం కాదు. ఆ మంచితనం ఎందుకంటే, నీకు భగవంతుని పాదాల వైపుకి నీకు మార్గం చూపిస్తుంది మంచితనం. అది మంచితనం, గుడ్నెస్ ఇస్ నాలెడ్జ్. సాక్రటీస్ అన్నాడు గుడ్నెస్ ఇస్ నాలెడ్జ్. ముందు నీకు మంచితనం వస్తే అది నీకు మార్గానికి, గమ్య వైపుకి మార్గం చూపిస్తుంది. ఇప్పుడు చాలా మంది మంచివాళ్ళు అంటే అమాయకులు అందరినీ మంచివాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఏమి తెలియని వాళ్ళని, తెలివి తక్కువ వాళ్ళని, అమాయకులని అంట. ఇప్పుడు మంచివాడు అంటే అది పెళ్లి అవ్వడం కూడా కష్టం. ఇంత మంచివాడు అంటే ఇప్పుడు మంచి మాట ఎవరికి ఉపయోగిస్తున్నారని, తెలివి తక్కువ వాళ్ళకి, ఏమి తెలియని వాళ్ళకి, ఏమి చేసకాని వాళ్ళకి ఉపయోగిస్తున్నారు మంచి. మంచి అంటే తెలివి తక్కువ వాళ్ళు, చేతకాని వాళ్ళు అందరూ మంచి వాళ్ళని కాదు, అది లోకంలో ఆ మాట ఆవిడకు ఉపయోగిస్తున్నారు. అంటే నీకు లోకానికి సంబంధించిన విషయాల్లో నీకు ముందు వాటి మీద అనురక్తి తగ్గించుకోవాలి. లోకాలకు సంబంధించిన విషయాల్లో అలాగే సామర్థ్యంగా ఉండమని కాదు. నీ దేహానికి భగవంతుడు ఏ పని అయితే అప్పగించాడో ఆ పని నీ పని అనుకో, ఒక భగవంతుడి పని అనుకో. భగవంతుడు ఇప్పుడు మీ ఇంట్లో ఎవరిని ముసలి చూస్తున్నారు మీరు, వాళ్ళు మీ వాళ్ళు అనుకో, ఒక భగవంతుడి వాళ్ళు అనుకో. వాళ్ళు మీ ఇంట్లో ఎవరినైనా చూస్తున్నారనుకోండి, మీరు ఎవరైనా చూసేటప్పుడు వాళ్ళు మీ వాళ్ళు అనుకోవద్దు, భగవంతుని వాళ్ళు అని. భగవంతుడు నిజంగా మనం అనుకున్నా అనుకుపోయినాడు భగవంతుని వాళ్ళు. చచ్చిపోతే వాళ్ళకి మనకి సంబంధం లేదు, భగవంతునికి వాళ్ళకి సంబంధం. మనం చనిపోయామనుకోండి, మనకి మన ఇంట్లో వాళ్ళకి సంబంధం పూర్తిగా తెగిపోతుంది. అనుబంధం ఎవరితోటి, భగవంతుడితో అనుబంధం. ఆయనలో ఐక్యం వరకు ఆయన మనం విడిచిపెట్టడం, ఆయనలో ఐక్యం అయ్యే వరకు మనం ఏ జన్మలో ఉన్నా ఆయన మనల్ని విడిచిపెట్టడం. అదే పులి నోట్లో పడ్డ మాంసం ముక్క. ఉన్నోట్ల పడ్డ మాంసం మొక్క ఇంకా బయటికి రాదు. అలాగే ఈశ్వర అవతారంలో ఒక అవతారం యొక్క అనుగ్రహంలో మనం పడ్డామంటే మన జీవుడు బయటికి రాడు. భగవంతుడి ఐక్యం వరకు భగవంతుడు మనం విడిచిపెట్టాడు వెంటాడుతా ఉంటాడు. ఎలాంటి వేటగాడు లేడిని వెంటాడినట్టు, వేటగాడు జంతువుని వెంటాడినట్టు మన గురువు మనల్ని వెంటాడుతూనే ఉంటాడు. అయితే మన అన్ని కొండ సంబంధాలు వలకాల్లో గెళ్ళాక నిప్పి పెట్టేవాడు కొండ బగల కొడతాడు. ఆ కొండ బగల నీళ్ళు నీళ్లు ఆ కొండల నుంచి వస్తాయంటే ఆ శ్మశానం చుట్టూరు తిరుగుతాయి, శవాలను చుట్టూరు తిరుగుతుంది. అక్కడ తోటి అక్కడ ఆ నిప్పి పెట్టినప్పుడు చూడొద్దు అబ్బాయిని దూరంగా కూర్చోమంటే ఇది కాలిపోతుంది. అన్ని కొండ సంబంధాలు. ఈ మధ్యన ప్రజారాజ్యం పెట్టాడు మరి ఆడికే వైరాగ్యం వస్తుంది ఆడి ఎవడ అంటున్నాడు సినిమా యాక్టర్. మన ఏదో తెలంగాణలో అంటున్నాడు డబ్బు సంపాదించుకున్నాను, ఇంతవరకు నా రక్తం సంబంధించిన వాడికే ఖర్చు పెట్టాను. నాకు రక్తానికి సంబంధించిన నా రక్తం నా అంటే బంధువులు అనమాట, నా రక్తానికి సంబంధించిన వాళ్ళనే ఖర్చు పెట్టాను. ఈ డబ్బు అంత ఎక్కువ ఇంక వీళ్ళకి ఇంక ఎంత ఖర్చు పెట్టినా అలా తీసేస్తా ఉంటారు కదా, ఇంక లేని పండుగ వాళ్ళకి నేను ఇంటి వాళ్ళకి ఎంత ఇచ్చినా తినేస్తారు. ఇంకా దానికి లేని పండుగ వాళ్ళు అంటున్నారు అడిగే వైరాగ్యం వచ్చింది మరి వాళ్ళు కూర్చొని మధ్యలో ఇడితో చెప్పకుండా ఏమన్నా పెళ్లి చేసేసుకున్నాడు. అప్పటి నుంచి ఆడికి వైరాగ్యం వచ్చింది కదా, ఇప్పుడు మంచిది ఏ రకంగా వచ్చినా వైరాగ్యం మంచిది. ఆడెవడ మిషన్ కుట్టాడు ఆడికి ధనం అనేది పోయి ఎవడెవడని పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకున్నట్టు బాగానే ఉంటాను. ఆడికి ఎందుకు వైరాగ్యం వచ్చిందో మనకు తెలియదు. అన్నాడు ఇంతవరకు నాకు ఏదో బంధువులు చాలకు ఈ రక్త సంబంధం వాళ్ళకి డబ్బు ఖర్చు పెట్టాను, ఇంకా గొడవ వదులుకున్నాను, భవిష్యత్తులో నా యొక్క టైము నా ధనం అన్ని కూడా ప్రజలకు ఉపయోగిస్తాను. చివరకు ఓట్లు ఏమంటున్నాడు అది అంటే ఆడికేదో కారణాలు వైరాగ్యం రావచ్చు. అది కారణం మనకి ఏది కారణం ఉండకూడదు, బయట కారణాలు లోపల నుంచి వైరాగ్యం రావాలి. అప్పుడు మనకు ఆ పూర్ణ నష్టం వస్తుంది. మనకి వైరాగ్యం రావడానికి బయట కారణం వల్ల రావచ్చు తప్పలేదు, అది పర్ఫెక్ట్ గా ఉండదు. వివేకంలో వచ్చే వైరాగ్యం పెరమనెంట్ గా ఉంటుంది. అది ఇప్పుడు నీకు అర్థమవుతుంది. వైరాగ్యం చాలా రకాలుగా వస్తుంది. మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, మీకు ఏదో కారణం, మీకు ఏదో ఇబ్బందులు వచ్చాయి అనుకోండి, మరో రకంగా ఇబ్బందులు వచ్చాయి అనుకోండి, సడన్ గా మీకున్న ఆస్తి పోయింది అనుకోండి, ఏదో అనుకోండి ఏదో అనుకోండి, ఆ రకంగా కూడా వైరాగ్యం రావచ్చు. కానీ ఇవే అది పెరమనెంట్ గా ఉండదు. అది శనివారం వస్తే ఆదివారం పడుతుంది, అది అది కరెక్ట్. వివేకం వల్ల వచ్చే వైరాగ్యం పెరమనెంట్ గా ఉంటుంది. వివేకంలోంచి పొంగల వైరాగ్యం. ఈ మధ్య స్వాది గారు చెబుతున్నారు నాకు, ఎవరో తీసుకొచ్చి నాలుగు కాసులు బంగారం ఇచ్చారంటున్నారు. అంతకుముందు బంగారం మోకం ఎరగడంటున్నారు. ఆ బంగారం ఎరగడం చేసి నాలుగు కాసులు బంగారం ఇచ్చారంటే అక్కడి నుంచి రామనామం వదిలేశాను. అంతకుముందు రామ భక్తుని అని నాలుగు కాసులు ఎలా ఖర్చు పెట్టాలి, కాసు అమ్మితే ఇప్పుడు రేటు ఎంత ఉంది, ఎవరి చేత అమ్మించాలి, మరి ఆ డబ్బు వచ్చి ఎలా ఖర్చు పెట్టాలి, ఎవరైనా ఆశ్రమం కట్టాలా, ఏంటి ఏం చేయాలి, బంగారం రాముడిని వదిలేసి బంగారం పట్టుకుందంటున్నాడు మనసు. ఒక ఇంకో స్వాది గారిని అడిగాడు ఇంకో మహా ఎలా ఉందండి, నా భక్తి అంత చెడిపోయింది, ఎవడో తెచ్చిన నాలుగు కాసులు పడేసాడు, ఎవడో నాకు తెలియటం లేదు, ఈ నాలుగు కాసులు పేరు చెప్పి నా భక్తి అంత చెడిపోయింది, ఇంకో మహాత్మ దగ్గరికి వెళ్తానంట, నీ పెండా కొడు నువ్వేం కట్టించొద్దు, ఇది అమ్మొద్దు, ఈ బంగారం పట్టుకలు అమ్మొద్దు, ఈ భయం ఆ డబ్బు వచ్చిన ఆశ్రమాలు కట్టించుకోవద్దు, ఇంకోటి సత్తరువులు కట్టించొద్దు, అది ఈ బంగారం పట్టుకలు పేడలో కలిపే ఆ పేడ గల వాళ్ళు ఎవరు పొలంలో పడేసుకుంటారు, పేడ సరే పొలాన్ని వేస్తా ఉంటారు, పెంటలో వేస్తే పెంట పొలాన్ని వేస్తారు, పెంట కూడా మంచిదే, నాలుగు బస్తాలు ఎక్కువ పడుతుంది, వీధి అమ్మొద్దు అమ్మితే ఎంత వస్తున్నాయి, బయలు లెక్కలు చేస్తున్నాడు, అమ్మిన తర్వాత మళ్ళీ ఆశ్రమే ఎక్కడ కట్టాలి, ఆశ్రమం వచ్చాక ఎలక వస్తే మళ్ళీ పిల్లిని పెంచాలి. అసలు అన్నంటే నువ్వు అమ్మొద్దు, నువ్వు మంచి పనులు ఏం చేయొద్దు, ఏమి చేయొద్దు, అది నువ్వు అమ్మొద్దు, పేడలే కలిపేసి పేడలే కలిపి ఎవరు ఎవరి ఇంట్లో అందరి ఇంటికాడ పేడ ఉంటుంది ఎక్కడ చోట కలిపి మీకు చెప్పాను సార్. అలా కలిపేశా కదా, కలిపేశానండి ఇప్పుడు కుదిలి పడ్డానని చెప్పాడు. నా శాంతిని అంతా పోగొచ్చిందండి ఈ బంగారం. అంటే వాడు చెడ్డవాడు కాదు, ఇది అమ్మేస్తాం, అమ్మేస్తే ఇంత డబ్బు వస్తుంది, ఈ డబ్బు వస్తే ఏదో మంచి పని చేయాలి, ఆశ్రమం కట్టాలనుకోడు చేయాలి. అంటే మాయకి ఇంటికి వెళ్ళిపోతాం కానీ రామభక్తి పోయిందన్నాడు పాప. రాముడి మీద నాకు ఎంతో కొంత భక్తి ఉంది, ఎవరు చచ్చి ఇచ్చాడు ఇచ్చాడు నాకు కాదు, నా కర్మ కాలిపోయిందన్నాడు, నాకు భక్తి అంత చెడగొట్టి వెళ్ళిపోయాడు. ఇది ఎవరి చేత అందిందాం, ఆ బజార్లో రేటు తెలుసుకున్నాడు. అంటే ఇదంతా మీకు అర్థమవుతుంది, ఆ వేగం అంతకుముందు ఏమి సుఖంగా ఉన్నాడు, అంతకుముందు సుఖంగా ఉన్నాడండి. ఆయన స్వాదిగారే చెప్పారు నాకు చివరికి ఆ పేద కల్పిస్తుంది కానీ నాకు శాంతి రాలేదు. అయినాడు గృహస్థగా ఎర్రబడ్లు కట్టుకున్నాను నాకు. నువ్వు ఒక అమ్మేసి ఎక్కడైనా మంచి పని చేసినా నీ బుద్ధి పాడైపోతుందని చెప్పాడు. చెప్పిన స్వాది గారు ఇంకో పెద్ద స్వాధీన సలహా చెప్పాడు. మళ్ళీ అక్కడి నుంచి ఏమనుకుంటాడు, అది నేను కట్టించానంటాడు. ఏమనుకుంటాడండి, ఆ సత్తులు నేను కట్టించానంటావు, ఇలా మాయలోకి వెళ్ళిపోతావు ప్రకృతి అంతా. ఇదేంటది ప్రకృతి మొత్తం మీద నువ్వు పాడైపోతావు అని చెప్పాడు. నాకు పేదలో కలపడుతుంది గృహస్థుల విషయం ఏరు, గృహస్థుల విషయం ఏదండి, ఏదో గొలుసు చేయించుకుంటారో ఏదో వచ్చి నీకెందుకు అయ్యా, ఇది నీకెందుకు, పేదలో కలపడానికి దీనికి చేయవలసిన పని నువ్వు. మళ్ళీ ఎవరికి ఇవ్వకో, మరి వాళ్ళకి దానం చేశానంటావు, మరి ఇదో బుద్ధి వస్తుంది. పేదలో కలిపేశానని చెప్పాడు పాపం స్వామి. ఈ మధ్య నాలుగు అడుగుతుంది వచ్చి పేదలో కలిపి మొన్న మరి ఎక్కడ ఉండాడు నాలుగు బూర్లు పని పడినాను రాత్రి. మరి ఏంటి నా ఏం పండుగలేని ఈ మధ్య ఏదో శాతీ మాసం ఏదో ఏం చేశాడని తెలియదు కానీ నిన్న ఎంత పులిశారని నాలుగు బూర్లు పంపాడు. నాకు తినాలనిపించి స్వాది గారు పంపాడు కానీ ఇది రాత్రి తింటే ఏం చేస్తే పుట్టుకుంటున్నా ఇప్పుడు రాత్రి ఏంది మీకు పంపాడు తింటే తినవచ్చాను పులిశారని బూర్లు పంపాడు. ఆ రాత్రి గారు తింటే మనకు గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంది, ఇలా మన భీమవరం క్యాంపు ఈ క్యాంపు చెడిపోతుంది. ఆయన మరి ఎక్కడ దొరికినో ఆ బంగారం పడేశాడు, నేను బంగారం పేదలకు కలిపేసాడు. ఎంత పొట్లం ఉండదు, ఇంత పొట్లం పులిగారనే ఆ పులిగారు బూర్లు కలిపేసి ఒక పొట్లం కింద కట్టేసి పంపేశాడు. మరి ఎందుకు ఉండాడో మనకు తెలియదు. ఆ సాధు గారిని ఎప్పుడో మీకు చూపించమంటే చూపిస్తాను, ఇంకా ఆ విషయం వదిలేండి. అంటే ఇందుకే ఇందుకే చెప్పేది అంటే నాలుగు కాసు బంగారం నా సాధన చెడగొట్టేసింది అది ఆయన చెప్పింది పాపం. నాలుగు కాసిన బంగారం నా సాధన అంతా చెలగొట్టేసి అంతకుముందు సుఖంగా ఉండవుండండి. మనసు ప్లాన్లు అంటే ఎవరి చేత అమ్మిందాం, బజార్లో రేటు ఉందని తెలుసుకోవడం అంటుంది. అది చూసారు మాయ అంటే మనస్సుని మాయ ఎలా గెంటేస్తుందో, బహిర్ముఖానికి ఎలా గెంటేస్తుందో చూడండి. ఆ చెప్పుడు తప్పు తక్కువ రేటు చెబుతున్నాడు, నలుగురు ముగ్గురు ఎంక్వైరీ చేయడం కాశీ ఎంత ఉందని. అయితే మీరు శరీరం ఎక్కడ ఉందనే ముఖ్యం కాదు, శరీరం మీ మనస్సుతో ఈశ్వరుతో అనుబంధం పెట్టుకోవాలి. మానసిక పూజ అంటారు. ఏంటది మానసిక పూజ? శరీరం ఎక్కడ ఉందన్నది ముఖ్యం కాదు, మీ మనస్సుతో అనుబంధం పెట్టుకోవాలి. అది మీ మనస్సుతో ఈశ్వరుతో పెట్టుకున్న అనుబంధం సహజం అవ్వాలి, సరళం అవ్వాలి. మనం ఎవరినైనా కృత్రిమంగా ప్రేమిస్తాడు ఆర్టిఫిషియల్ అని తెలిసిపోతా ఉంటాం. మనం ఎవరైనా మంచిని అడిగితే ఎవరింటికి నడుతాం అనుకోండి, వాళ్ళు మంచిని అడుగుతారనుకోండి, లేదా కాఫీ అడుగుతారనుకోండి, వాళ్ళు మనం నిజంగా తీసుకు మనకి ఇవ్వాలని అడుగుతున్నారా లేకపోతే మర్యాద కోసం అడుగుతున్నారా తెలిసిపోతూ ఉంటుంది. మనం ఎవరింటికైనా వెళతాం అనుకోండి, కాఫీ అడుగుతారు, మనకు ఆ కాఫీ ఇవ్వాలని అడుగుతున్నారా లేకపోతే లోకాచారం కోసం అడుగుతున్నారా మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఇంకా మనం కూడా అక్కడ ఉన్నాం. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా వాళ్ళు మనం ఉన్నాం. వాళ్ళు అడిగి వాళ్ళ మనసు వాళ్ళకి ఎలా తెలుస్తామో మనకు కూడా తెలుస్తాం. నుంచే మనం కూడా అక్కడే ఉన్నాం. ఇప్పుడు మీ కోపం మీకు తెలుస్తుంది కదా, అలా మనకు కూడా తెలుస్తా ఉంటుంది మీ కోపం. మీకేదో ఎవరి మీద ద్వేషం వచ్చిందనుకోండి, మీ ద్వేషం మీకు తెలుస్తూ ఉంటుంది కదా, అలాగే మాకు తెలుస్తూ ఉంటుంది. మేము కూడా అక్కడే ఉన్నాం కాబట్టి. అది నీ పూజ నువ్వు శరీరం ఎక్కడ ఉన్నా, శరీరము ఎక్కడ ఉన్నా నీ పూజ సహజంగా ఉండాలి. నీ పూజ సహజంగా ఉండాలి. ఈ మధ్యన కొంతమంది అమ్మాయిల పేర్లు సహజాన్ని పెడుతున్నారు. మీరు పేర్లు వింటున్నారు, మీరు వింటున్నారు పేర్లు ఏం పెడుతున్నారు? సహజ కొత్త రకాల పేర్లు వస్తున్నాయి కదా. ఈ పుల్లాల పేర్లు అని తీసేశారు. ఎల్లమ్మ, పుల్లమ్మ, సీతమ్మ అని తగ్గించేస్తున్నారు. ఈ సహజ కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు. సహజం అంటే గుర్తొస్తున్నా అంటే న్యాచురల్ గా ఉండడం. బి క్వైట్, బి న్యాచురల్, బి నార్మల్. అది సహజంగా ఉండాలి. ఈ మానసిక అనుబంధం ఎలా ఉండాలి? ఈ మానసిక అనుబంధం ఎలా ఉండాలంటే, మీకు ఎవరైనా బాగా పరిచయం ఉన్న వాళ్ళు ఇచ్చారనుకోండి, మీ ఇంటికి కూర్చుని వాళ్ళు ఎవరు, మీరు బాగా పరిచయం ఉన్నాడు, మీకు క్లోజ్ గా ఉన్నాడు, మీకు మీ ఇంటికి ఎవరైనా ఇచ్చారనుకోండి, కూర్చుని వాళ్ళు ఎవరు, మంచిగా మీరు ఇంటి లోపలికి వెళ్ళి మంచిగా పుచ్చుకుని రండి అంటారు. ఏం చేయమా అంటే, మీరు మానసికంగా అంత దగ్గరగా ఉన్నారు వాళ్ళతో. మీరు మానసికంగా ఎవరు చేయడం అనుబంధంగా లేరు, వాళ్ళు ఎక్కువ మర్యాద చేసేస్తారు. అది ఆర్టిఫిషియల్. మీకు వాళ్ళు మీ హార్ట్ కాదు, క్లోజ్ కాదనుకోండి, మీకు అర్థమవుతుంది ఎక్కువ మర్యాద చేసేస్తారు. ఏం చేద్దంటే, ఎక్కువ మర్యాద ఎందుకు చేస్తారు? మీరు ఆప్యాయత లేని సమయం బయటకు కనపడకూడదు. ఫాలో అవుతున్నారు మీరు? మనకు సహజంగా ఎక్కువ ఆప్యాయంగా ఉన్న వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎక్కువ మర్యాద చేయక్కర్లేదు. మంచిని కూడా మీరే మంచిని పుచ్చుకుంటే వాళ్ళు ఏమనుకోరు, మనమే అనుకున్నారు. అంటే శరీరాలు రెండుగా ఉంటాయి, లోపల ఒకటే. లోపల ఒకటిగా ఉంటారు, శరీరాలు రెండుగా ఉంటారు, లోపల ఒకటిగా ఉంటారు. అయితే నువ్వు ఎక్కువ న్యాచురల్ గా ఉన్నప్పుడు, మీరు మామూలుగా మీకు మీ హార్ట్ కి క్లోజ్ గా ఉంటారనుకోండి, ఎవరైనా క్లోజ్ గా ఉంటే మీరు వాళ్ళు మర్యాద వాళ్ళు ఏదో అన్నం తింటారు, కాఫీ తింటారు అని అడగక్కర్లేదు. నీకు అర్థం? వాళ్ళు అడుగుతారు. ఈ మధ్య ఎవరో వచ్చారండి, మీరు మంచినీళ్ళు తాగుతారని. నేను ఎక్కువ మంచినీళ్ళు తాగుతానండి. ఆయన వచ్చినాను కూడా మంచినీళ్ళు తాగుతున్నాను అడుగుతున్నాను, చేస్తుంది అడుగుతున్నాను అంటే వాళ్ళు అన్నారండి, నేను ముందు నోరు మూసుకున్నాను నాన్నగారు, అవసరం అయితే మేము అడుగుతాం కదా మీకు, మేము కొత్తగా కనిపిస్తున్నాం అన్నారు. నోరు మూసుకుని పడున్నాం. బ్యూటిఫుల్ టాక్ అది. ఏంటది బ్యూటిఫుల్ టాక్? నాన్నగారు ఏంటి అప్పుడు నన్ను మంచిని పుచ్చుకుంటారా, మంచిని పుచ్చుకుంటారా అడుగుతున్నారండి, అవసరం అయితే మేము అడుగుతాం కదా, మేము మీకు కొత్త వాళ్ళ కింద కనిపిస్తున్నామా, పరాయి వాళ్ళ కింద కనిపిస్తున్నాం అన్నారు. మీ కళ్ళకి అలా కనిపిస్తాము అన్నారు. అది వండర్ఫుల్ టాక్. మంచి వీళ్ళు అవసరం అనుకోండి, మేము అడుగుతాము, లేకపోతే లోపలికి వెళ్ళి తెచ్చుకుంటాను. మీరు అన్నిసార్లు అడగక్కర్లేదు. ఒకవేళ మేము మీకు దూరం వాళ్ళ కింద, కొత్త వాళ్ళ కింద, పరాయి వాళ్ళ కింద కనిపిస్తున్నాం, మీకు మీకు దగ్గర వాళ్ళని కాదేమో, మేము అందుకే అన్నిసార్లు అడుగుతున్నారేమో అన్నారు. అది కరెక్ట్, వాళ్ళు చెప్పింది కరెక్ట్, మన అంచనా తప్పు, వాళ్ళు చెప్పింది కరెక్ట్. ఈశ్వర పట్ల ప్రేమ కూడా, ఆ మానసికమైన అనుబంధం కూడా, శరీరం ఎక్కడున్నా ఒకటి, ఆ మానసికమైన అనుబంధం కూడా అది అవధులు లేకుండా ఉండాలి, సహజంగా ఉండాలి, అది నిజమైందే ఉండాలి. అంటే అది షరతులతో మినహాయింపులు లేని ప్రేమ. అది అదేంటది? మినహాయింపులు లేని ప్రేమ. వీళ్ళు మీరు ఎమ్మెల్యేలు చూడండి, మీకు మాకు ఓట్లు వేసి నెగ్గించండి, మీకు ఆ బోట్ తగ్గుతాం, ఆ చెరువు తగ్గుతాం అంటారు. అదేంటి కండిషన్స్? అది ఏంటది? అటువంటి ప్రేమ ఈశ్వరుడి పట్ల మనకు ఉండకూడదు. మీరు మాకు ఓట్లు వేయండి, మీకు అక్కడ వంతిని కట్టిస్తాం, ఇక్కడ చెరువులు తవ్విస్తాం, ఇక్కడ ఇంకేదో నూతులు తవ్విస్తాం అని ఏదో చెప్తా అంటారు. అసలు ప్రాణం ఉంటే ఆ నుయ్యి కాదు, ప్రాణం అయిపోతా అంటే మనకు నుయ్యి అంటే. ప్రాణం ఉన్నవాడికి నుయ్యికి, ప్రాణం ఉన్నవాడికి సైడ్ కాలేదు, కానీ ప్రాణం అయిపోయేవాడికి నువ్వే నుయ్యి అంటే సైడ్ కాలేదు. అంటే మన గవర్నమెంట్ పరిస్థితి ఎలా ఉందో, మనకు దేశంలో మనకు రక్షణ లేదు. అసలు దేశంలో ఎవరు ఎవరిని వాళ్ళే రక్షించుకోవాలి, కానీ గవర్నమెంట్ పరంగా ప్రజలకు ఎవరికి రక్షణ లేదు. రక్షణ లేక నీకు అక్కడ కాలం తప్పించాను, ఇక్కడ రోడ్డు వేయించానంటే ఈ రోడ్డు ఎవరికి కాలు, కాలం బతుకున్న వాడికి రోడ్డు, బతుకున్న వాడికి కాలం, కానీ చచ్చిపోయిన వాడికి ఎందుకు? అసలు రక్షణ లేనప్పుడు ఇవన్నీ ఎందుకు ఈ రోడ్లు కాలంలో? ఇప్పుడు గవర్నమెంట్ లో లా, పూర్వపు రాజులు లా అండ్ ఆర్డర్ బాగా చూసేవారు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ లేదు. అసలు పూర్వపు రాజులు ఈ కాలువలకి వంతులకి రెండో ఇంపార్టెంట్ సెకండ్ వాడి ప్రాణ రక్షణకి ఎక్కువ ప్రాముఖ్యత అడిగి రక్షణ అడిగి రక్షణకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవాడు పూర్వ గవర్నమెంట్ అంటే రాజుల పరిపాలన. అలాగే ముస్లిం కంట్రీస్ లో ఎక్కువ రక్షణకి ప్రాముఖ్యత ఇస్తారు ఆ మనిషి రక్షణకి. నువ్వు సార్ నువ్వు నీకు ప్రాణం లేనప్పుడు రోడ్డు ఏం చేసుకుంటావు, కాలం ఏం చేసుకుంటావు? ఇక్కడ ఏం చెప్తుంది అది నీకు సహజం అవ్వాలి. ఏది సహజం అవ్వాలి? ఇట్ ఈస్ ఎ ట్రూ లవ్, ఆ ట్రూ లవ్, ఫెయిత్ఫుల్ లవ్. నేను ఈశ్వరుడి నామోతున్నాను అని నువ్వు అనుకోవటం కదా, ఆయన అనుకోవాలి. నీకు అర్థమవుతుంది? నేను ఈశ్వరుని నమ్ముతున్నాను కదని అని నువ్వు అనుకోవచ్చు. నువ్వు అనుకుంటే సరిపోదు, ఆయన అనుకోవాలి. ఆ లవ్ ఎంత దూరం తీసుకెళ్ళాలి? ఐ అండ్ మై హస్బెండ్ ఆర్ వన్. ఏంటయ్యా హస్బెండ్ ఏంటి? ఇంట్లో ఉన్న హస్బెండ్ కాదు ఈశ్వరుడు. నీకు అర్థమవుతుందా? మన ఇంట్లో ఉన్న హస్బెండ్ మన శరీరం ఎంత నిజమో ఆ శరీరం అంతే నిజం. ఇది కాదు ఈశ్వరుడు అంతర్యామి, వాడు హస్బెండ్ వాడు ఎవడు హస్బెండ్ వాడు వాడు ఈ లవ్ ఎంతవరకు వెళ్ళాలంటే అయ్యాడు మా హస్బెండ్ వాడు వాడు నేను ఒకటి వాడు నేను ఒకటి ఆ స్థితికి వెళితే అప్పుడు వాడికి మోక్షం, అప్పుడు వాడికి అద్వైత అనుభవం వస్తుంది. నీకేమో అప్పటికి ఏం వస్తుంది అడికి? అప్పుడు రెండు ఉండదు, ఉండదు ఒకటే, అయ్యాడు మా హస్బెండ్ అడు వన్, అద్వైత అనుభవం వస్తుంది. అద్వైత అనుభవం ఎప్పుడైతే వచ్చిందో అద్వైత సుఖం తెలుస్తుంది. అంటే ద్వైతం చూడు సంబంధం లేదు. ఎప్పుడైతే ద్వైతం ఉందో అక్కడ భయం వేస్తుంది, ఎప్పుడైతే ద్వైతం ఉందో అప్పుడు కోపం వస్తుంది, ఎప్పుడైతే ద్వైతం ఉందో అప్పుడు ద్వేషం వస్తుంది. ఒకటైనప్పుడు నారాయణుడు స్వతంత్రుడు మాత్రమే కాదు, ఒక్కడు మాత్రమే. ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్! నారాయణుడు స్వతంత్రుడు మాత్రమే కాదు, ఒక్కడు మాత్రమే. అంటే ఇప్పుడు జ్ఞాని ఏదైనా ఎవరినైనా చూస్తున్నాడు అనుకోండి, మీ లోపల నారాయణ చూస్తాడు కానీ మీ శరీరం కానీ మనసు కానీ గుణాలు కానీ జ్ఞానికి అక్కర్లేదు. మీ శరీరం అక్కర్లేదు, ఆ గుణాలు అక్కర్లేదు, మీరు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అక్కర్లేదు, మీకు అర్థమవుతుంది మీ నలుపు తెలుపు అక్కర్లేదు, మీ ఆర్థిక స్టేటస్ అక్కర్లేదు. జ్ఞాని ఒక్కనే చూస్తాడు, ఎవడు ఉన్నవాడు ఒకడు వాడు నారాయణుడు. వాడెవడు నారాయణ ఎవడు చూసినా వాడినే చూస్తాడు. ఉన్నది ఒకటే, వాడే నారాయణుడు. ఉన్నది ఒకటే, వాడే నారాయణుడు. వాడు అంతర్యామి, వాడు అంతర్యామి. అయితే జ్ఞాని ఏం చేస్తాడు? ఒక్కటే చూస్తాడు. రెండు చూస్తే కోపం, రెండు చూస్తే ఇష్టం, అది ఇష్టం. ఉన్నది ఒకటైతే ఇష్టమే ఉంది, అది ఇష్టమే ఉంది. ఆ స్థితికి నీ ప్రేమ వల్ల రావాలి. అప్పుడు భగవాన్ చెప్పి నీ ప్రేమ ఎలా ఉంటుంది? ట్రూ లవ్, ఈ లాయల్ లవ్. నేను మీ దగ్గర ఏమైనా మీరు మీ దగ్గర ఏమైనా మనుషులు పనిచేస్తున్నారు అనుకోండి, వాళ్ళు మనకు లాయల్ అని మీరు అనుకోవాలి, వాళ్ళు అనుకుంటే కుదరదు. మీరు వాళ్ళకి లాయల్, వాళ్ళు లాయల్ అని మీరు అనుకోవాలి, కానీ వాళ్ళు మేము లాయల్ అనుకోకూడదు. మీకు అర్థమవుతుందా? వాళ్ళు ట్రూ అని లైఫ్ ఫెయిత్ఫుల్ అని వాళ్ళు అనుకోవాలి, కానీ వీళ్ళు మా దగ్గర పనిచేసేవాళ్ళు వీళ్ళు మాకు ఫెయిత్ఫుల్, నమ్మదగిన వాళ్ళని మీరు అనుకోవాలి, కానీ వాళ్ళు అనుకుంటే కోరు. అలా ఈస్టర్ కూడా అంతే, మనం బాగా నమ్ముతున్నాం బాగా సేవిస్తున్నాం మనం అనుకోవచ్చు, మనం అనుకుంటే ప్రయోజనం. ఆయన మనల్ని అనుకోవాలి. అది ఎప్పుడు అనుకుంటాడు? ఇఫ్ ఇట్ ఈజ్ ఎ ట్రూ లవ్, ఇఫ్ ఇట్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ లవ్, ఇట్ ఈజ్ ఎ లాయల్ లవ్, ఇఫ్ ఇట్ ఈజ్ ఎ రియల్ లవ్, అప్పుడు కానీ అని అనుకోడు. భగవాన్ అంటారు మీరు గాధల జోలికి వెళ్ళకండి, గాధల జోలి వెళ్తే బాధలు వస్తాయి. మీరు ఎక్కువ గాధంలోకి వెళ్ళకండి, గాధంలోకి వెళ్తే బాధలు వస్తాయి. మనసుకు లోచూపుని ఏర్పడను, మనసుకి లోచూపుని ఏర్పడను. మీరు అనుకునే రూజు వెళ్ళి అన్నాడు, మీరు అనుకునే గొడవలు అన్నా అబద్దాలు అన్నాడు. మీరు అనుకునే గొడవ, మీరు మంచివాళ్ళు అనుకున్నా అబద్దమే, మీరు చెడ్డవాళ్ళు అనుకున్నా అబద్దమే. ఇవన్నీ ఎవడు అనుకుంటున్నారు? మనసు అనుకుంటాం. కానీ అందులోంచి బయటకు రావడం నేర్చుకోరండి మీరు. అది రూజువెల్ట్ చెప్పాడు. వాడు పొలిటీషియన్, వాడు రూజువెల్ట్ ఎవడు? పొలిటీషియన్. మన కనపడిన శత్రువులు లోపల చాలా మంది ఉన్నారు, వాళ్ళు కనపడరు. శత్రువులు చాలా బయట శత్రువుడి కంటే మనకు లోపల శత్రువు వల్ల ఎక్కువ నష్టపోతాం. బయట శత్రువుడి కంటే లోపల శత్రువులే మనం నష్టపోతాం. రాధాకృష్ణ మనకు రాష్ట్రపతి చేశాడు కొంతకాలం. రాధాకృష్ణను రాష్ట్రపతి చేశాడు, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేశాడు, ఫిలాసఫీ ప్రొఫెసర్గా చాలా కాలం చేశాడు. రష్యాలో మన అంబాసిడర్ కింద ఉన్నాడు, రష్యాలో మన అంబాసిడర్ కింద ఉన్నాడు. రష్యాలో అంబాసిడర్ ఉన్నప్పుడు స్టాలిన్ కలుసుకున్నాడు. వెళ్ళిపోతున్నాడండి ఢిల్లీ వెళ్ళిపోతున్నాడు, వైస్ ప్రెసిడెంట్ రమ్మంటున్నారు అక్కడన్నా, ఇక్కడ రాయబారి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడంటే స్టాలిన్ అన్నాడు. ఎవరన్నా నన్ను అందరూ చెడ్డవాడి కింద చూస్తున్నారు, మీరు ఒక్కరే నన్ను మంచివాడి కింద చూస్తున్నారు అన్నాడు పాపం రాధాకృష్ణ. చాలా మంది ప్రపంచంలో ఉన్న పొలిటీషియన్స్ అందరూ నన్ను చెడ్డవాడు దుర్మార్గుడు అనుకుంటున్నారన్నా, మీరు ఒక్కడే నన్ను మంచివాడి కింద చూస్తున్నారన్నాడు. అది కళ్ళం నీళ్ళు పెట్టుకున్నాడు స్టాలిన్. నాలో మంచితనం కూడా ఎవరు గుర్తించలేదు, అందరూ ఏదో దుర్మార్గుడు డిక్టేటర్ అనుకుంటున్నారు. మీరు ఒక్కరే నన్ను నాలో మనిషిగా, మీరు చాలా మంది రాక్షసు అనుకుంటున్నారు, మీరే నన్ను మనిషిగా అనుకుంటున్నారన్నాడు. అది స్టాలిన్ కళ్ళం నీళ్లు పెట్టుకున్నాడు. మరి ఎందుకు అనుకున్నారు కానీ ప్రజలు అనుకునే దుర్మార్గుడు కాదు ఆయన, ఎక్కువ దుర్మార్గుడు అనుకుంటా ఉండాలి ప్రజలు. ఎందుకో మనకు తెలియదు, ఆ కారణాలు ఏంటో మనకు తెలియదు. ఎందుకు మీకు ఎందుకు చెప్తున్నారు ఈ గొడవ గురించి అవటం లేదు. ఆ రాధాకృష్ణ ఆయనకి కోపం, అప్పుడప్పుడు కోపం వచ్చింది ఆయనకు. అంటే పదవులు చేశారు కదా వైస్ ఛాన్సలర్ అని, వైస్ ప్రెసిడెంట్ అని, మరి స్టేట్ కౌన్సిల్ చైర్మన్. ఆ స్టేట్ కౌన్సిల్ చేసినప్పుడు చిరాకు, ఆ స్టేట్ కౌన్సిల్ ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు, ఆమెను కంట్రోల్ చేయాలి. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ చిరాకులు వచ్చి ఆమెకు ఎప్పుడైనా కోపం వచ్చింది ఎవరికి? రాధాకృష్ణ. తర్వాత ఆయన చెప్పాడు రహస్యం చెప్పాడు, మనం కోపం వచ్చినప్పుడు మాట్లాడకూడదు, మాట్లాడితే చెడ్డ భాష వచ్చేస్తుందని చెప్పాడు. కొంతమంది మీ ఆయన మీద మీ కోపం వచ్చిందనుకో నువ్వనేస్తారు. ఇప్పుడు మీ ఆయన మీద మీ కోపం వస్తే మీరు అనాలంటారు, నువ్వు నువ్వనేస్తారు. లేదా గరిట కింద వేసి కొట్టేస్తా ఉంటారు, గరిట కింద వేసాను. సోక్రటీస్ మీద కోపం వచ్చి సోక్రటీస్ భార్యకే ఇంట్లో కొండలు ఇల్లు అంటే కొండలు తెచ్చి నెత్తిని కొట్టేసింది సోక్రటీస్. అంటే ఎప్పుడు అలా కొట్టేస్తున్నాం కదా, ఒక రోజు కోపం వచ్చేసింది ఎవరి మీద సోక్రటీస్, ఆ కొండలో నుంచి వచ్చి నెత్తిని కొట్టేస్తే తడిచిపోయాడు. అప్పుడు సోక్రటీస్ ఏమన్నాడంటే, సోక్రటీస్ ఏమన్నాడంటే, తెలసానికి వర్షం కురిసే ముందు ఉరుములు వస్తాయి, వర్షం కురిసే ముందు ఉరుగులు వస్తాయి, ఇప్పుడు వరకు ఉరుగులు అయిపోయినా ఇప్పుడు వర్షం కురిసింది అన్నాడు. ఇప్పుడు వరకు ఉరుగులు అంటే నువ్వు తిట్టినా కానీ నేను బాగుపడినామని అనుకున్నావు, అంటే ఇది కొట్టేశావు, ఇది కొట్టేస్తే శుభ్రంగా చలిసిపోయిన బాగా స్నానం అయిపోయింది అన్నాడు. అంటే కోపం మీరు మీ భర్తను కూడా నువ్వని మీరు మామూలుగా అనాలని అంత కోపం వచ్చినప్పుడు అనేస్తారు. తర్వాత ఐఎమ్ సారీ చెప్తూ మంచివాడు వచ్చి ఐఎమ్ సారీ చెప్తారు, లేదా అసలు కూడా చెప్పరు, అది కూడా దండుగా అనుకుంటాను. ఇప్పుడు ఎందుకు స్టాలిన్ ఇప్పుడు రాధాకృష్ణ గురించి చెప్తున్నాం కదా, ఆయన చెప్పిన రహస్యం ఏంటంటే, మీకు ఎప్పుడో కోపం వచ్చినప్పుడు కొంచెం మాట్లాడటం మానేయండి, మాట్లాడటం మాట్లాడతాను కూడా చెడ్డ భాష అంతా వచ్చేస్తుంది మీ నోట్లోంచి, ఆపేసాను అరగండి చెప్పి మాట. లేకపోతే నోటి అంతా అంత చెడ్డ భాష వచ్చేది, తెలుగులో మాట్లాడినా ఇంగ్లీష్లో మాట్లాడినా చెడ్డ భాష వచ్చేస్తుంది. అప్పుడు అది ఏం చేసేవాట, కోపం వచ్చేస్తే ఒకవేళ ఇంటికాడుకు, ఇంటికాడు కూడా ఎవరెవరి మీద కోపం వస్తాను కదా, ఆ గదిలోకి వెళ్ళిపోయి గది ఏమో లోపల తలుపులు వేసేసుకుని ఒక గంట సేపు అలా ధ్యానం చేసుకుని ఆ కోపం తగ్గే వరకు బయటకు వచ్చేవాడు కదా. బయటకు వచ్చాము ఏదో చెడ్డ మాటలు అనేస్తాం, తప్పదు ఇంకా కోపం మీద అనేస్తాం అని లోపలికి వెళ్ళి తలుపులు వేసేసుకుని ఒక గంట సేపు జపం చేసుకుని ఒక గంట సేపు ధ్యానం చేసుకుని చల్లబడ్డాక బయటకు వచ్చేవాడు. అంటే కోపం మీద భాష కూడా చెడ్డ భాష వచ్చేస్తున్నారు. నాజుగ్గా మాట్లాడడం కూడా బండతనంగా మాట్లాడేస్తారు. ఈ మధ్యలో ఒక ఆవిడ అందట్టు భర్తతోటి భగవద్గీత బాగా చదువుతున్నానని చెప్పిందట, భగవద్గీత అధ్యయనం చేస్తున్నాను బాగా చదువుతున్నాను అని చెప్పిందట. నువ్వు ఎలా చదువుకుంటా ఉండవు, ఎలా నువ్వు అభివృద్ధిలోకి రావటం మంచిదో, అభివృద్ధిలోకి రావటం మంచిదో, నువ్వు ఎలా చదువుకుంటా ఉండవు. నేను ఎలా చదువుకుంటానో ఒక కండిషన్ అందట, నేను చదివి అభివృద్ధిలోకి వస్తాను కండిషన్ ఉంటుందని చెప్పాను. కండిషన్ ఏంటంటే, కృష్ణుడు చెప్పిన ప్రతి మాట అర్జునుడు అన్నాడు, కృష్ణుడు చెప్పిన మాట అర్జునుడు, నేను కృష్ణుడిని మీరు అర్జునుడు అన్నట్టు. అంటే ఆయన చెప్పినట్టు పడి ఉండను, కృష్ణుడు చెప్పిన మాట ఏదో అనలేదు అర్జునుడు. భగవద్గీత మధ్య అధ్యయనం చేస్తూనే ఆయనకి తెలియదు, ఆయన ఏమాయకుండా బాగా చదువుకోరాడు, చదువుకోవడానికి నాకు అభ్యంతరం లేదు, నేను కృష్ణుడిని మీరు అర్జునుడు అన్నట్టు. కృష్ణుడు చెప్పిన అర్జునుడు ఏం చేశాడండి, కృష్ణుడు చెప్పిన మాట అలాగే నేను చెప్పిన మాట మీరు ఏదండి ఇంకా బూజ్ చేసుకుంటాను. అంటే మీరు దాని ఉద్దేశం ఏంటంటే, మీరు ఎస్ మ్యాన్ కింద ఉన్నాను. ఏంటి ఎస్ మ్యాన్? నేను అవునంటే అవునండి, కాదంటే కాదనండి, మీకు అర్థమవుతుందా? మీ చెల్లెలతో మాట్లాడొద్దంటే మాట్లాడకూడదు, మీ అక్కతో మాట్లాడొద్దంటే మాట్లాడకూడదు, బయటికి వెళ్ళొద్దంటే బయటికి వెళ్ళకూడదు, మీ అమ్మకి అన్నం పెట్టద్దంటే పెట్టకూడదు. అలా కృష్ణ నేను కృష్ణుడి మీరు అర్జునుడు భగవద్గీతలో నేర్చుకుని ఇదే అని చెప్పింది. అక్కడ ప్రశ్నించొద్దు, సరెండర్ అయిపోయాడు కృష్ణుడు. ఏ విధంగా అయితే అర్జునుడు సరెండర్ అయిపోయాడు, శరణాగచ్చేశాడు, నాకు అలా మీరు శరణాగచ్చేయండి, పలానా వ్యక్తితో మాట్లాడొద్దని చెబుతాను, ఎందుకని అడగొద్దు, మాట్లాడటం మానేది. ఇంకా భీమవరం పారతుంది, భీమవరం పారతో రేపు నుంచి మాట్లాడొద్దని చెప్తే మీరు మానేయాలి, ఎందుకని అడగొద్దు. అర్జునుడు అటువంటి ప్రశ్నలు అడగలేదు, అడగలేదు, మీరు కూడా అడగొద్దు. ఇది భగవద్గీత సారం అని చెప్పి డిస్కషన్ వద్దు. అసలు అది మీరు ఆరాధన ఈశ్వరు ఎందు మీకు తెలియకుండా ఇలా భీమవరం వెళ్తాంటే పాలకులకు దూరం అవుతాం. మా అందరం ఇలా భీమవరం వెళ్తాం అనుకోండి, పాలకులకు దూరం అవుతాం. అలాగే మీకు తెలియకుండా మీరు భగవంతుని ఆరాధించగా ఆరాధించగా మానసికమైన అనుబంధం పెట్టుకు మీ శరీరం ఎక్కడున్నా ఉంటే ఆ మానసికమైన అనుబంధం పెట్టుకుంటే ఆ నిజంగా కూడా మనం శరీరాలు ఎక్కడున్నా అక్కడ లేవు, మనసు ఎక్కడ ఉంది అక్కడ ఉన్నాం. మన శరీరం ఎక్కడుంది అక్కడ లేవు, మనం అసలు మనసు ఎక్కడుందో అక్కడ ఉంటాం. అయితే శరీరం ఎక్కడ ఉందని కాదు, మనసు ఎక్కడ ఉంది దాని అలాగే మీరు ఈశ్వరుడి పట్ల ఆరాధన పెట్టుకుంటే ఈశ్వరుడు అంటే మన ఈశ్వరుడు అంటే ఆనందం, ఈశ్వరుడు అంటే శాంతి, ఈశ్వరుడు అంటే సుఖం. ఈశ్వరుడు వేరు సుఖం వేరు కాదు, ఈశ్వరుడు వేరు శాంతి వేరు కాదు, ఈశ్వరుడు వేరు ఆనందం వేరు కాదు, ఈశ్వరుడు వేరు జ్ఞానం వేరు కాదు, అంతా ఈశ్వరుడే. ఎడి చూసిన ఈశ్వరుడే, ఎడి చూసిన ఆనందం ఈశ్వరుడు. ప్రతి భగవాన్ చెప్పేది ఏంటంటే ఈశ్వరుడు పట్ల ఆరాధన పెరుగుతాయంటే మానసికమైన మీరు అనుబంధం ఈశ్వరుడితో పెట్టుకుంటే అది మీకేమవుతుందంటే ఈ ఆరాధన మీరు అలా ఆరాధన చేయగా చేయగా మీరు ఏ దేవుడితో అయితే మనస్సు సన్నిహితంగా ఉంటుందో, ఏ ఈశ్వరుతో అయితే మనస్సు సన్నిహితంగా ఉంటుందో అది నిజంగా మీకు తెలియకుండా ఈ మనస్సు ఈశ్వరుకు స్వాధీనం అయిపోతుంది. ఈశ్వరుడికి ఏమవుతుంది, మనస్సు స్వాధీనం అయిపోతుంది. మీ అంతా మీరు స్వాధీనం చేసుకోక్కర్లేదు. దాని అంతదే ఈశ్వరుడికి ఎప్పుడైతే స్వాధీనం అయిపోయిందో ఆ పనికిరాంది ఆయన పుచ్చుకుని పనికొచ్చేది మీకు ఇస్తాడు. పనికిరాంది ఆయన పుచ్చుకుంటాడు, పనికొచ్చేది మీకు ఇస్తాడు. ఈశ్వరుడికి ఎప్పుడైతే మనస్సు స్వాధీనమైపోయిందో ఈ మనస్సును తీసేసుకుని ఆయనకున్న జ్ఞానాన్ని మీకు ప్రసాదిస్తాడు. పనికిరాని దాన్ని పుచ్చుకుంటాడు, పనికొచ్చేది మనకి ఇస్తాడు. వాడే ఈశ్వరుడు. తుకారాం బిజినెస్ అంటే ఆ ఊరు వెళ్ళొచ్చాం మనం. తుకారాం వ్యాపారం ఎక్కడ చేశాడని చూసొచ్చాం, చిల్లర కొట్లు. తర్వాత తుకారాంకి మామూలుగా రావడు కాదు, మామూలు శరీరంతో భగవంతుని వేయకుంటారని తీసుకెళ్ళాడు. అది ఎక్కడిని తీసుకెళ్లాడు అని ఆ ఊరు పెద్ద చిన్న ఊరే, బాగా పెద్ద ఊరు కదా అని చూసి వచ్చాం. తుకారాం చిన్నప్పుడు చిల్లర కొట్టి వ్యాపారం చేస్తే ఇంట్లో అందరూ నష్టాలు తెస్తా అంటే ఇంట్లో అందరూ పడి కొట్టివరడు. పొడిచే మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఆడు ఆ గుడ్నెస్ తో ఉండదు. ఆ సత్తి బ్యాగ్ పూర్వం ఉండి రూపాయలు ఇవన్నీ బ్యాగ్లో పావులాలు ఉండి పూర్వం, ఈ మధ్య పైసలు అవి వచ్చినాయి. సత్తి బ్యాగ్లు కానీ సత్తి పావులాలు అంటే ఇది తెచ్చిడికి ఇచ్చేవారట. మీకు అర్థమవుతా, బయట మారం తెలుగు వాళ్ళు ఎవరు పుచ్చుకోరు, ఇది పుచ్చుకున్నారు ఎవరు ఆ సత్తి బ్యాగ్ పుచ్చుకుని ఆ పావుల పట్టుకు బలం ఏదో అడిగితే ఏం బఠానీలు ఏం కొనుక్కుంటే కొనుక్కుంటారు. అది సత్తి బ్యాడ్ అనేది తెలుసు ఎవరికి, తుకారానికి. అంటే సుఖారాం గుడ్నెస్ చూడండి, నేను పుచ్చుకోపోతే ఈ బ్యాడ్ పట్టుకుని ఇంకోడ మోసం చేస్తారు, అదే మనం మోసపోతారు, వాడికి ఏం మానవచ్చు. ఆడు మన దృష్టి శుద్ధ అమాయకుడు, శుద్ధ తెలివితక్కువాడే కదా మన దృష్టిలో. సత్తి బ్యాడ్ పుచ్చుకోవడం ఈ సత్తి బ్యాడ్ సత్తి బాగా పుచ్చుకుని ఇంటికి పట్టుకెళ్తే వాళ్ళు పట్టి కొట్టేసేవారమ్మా. ముందు భార్య కొట్టేదండి, భార్య కొడితే తప్పులు ఇబ్బంది, ఏదో కొట్టింది అనుకోని భార్య కొట్టేస్తాను, ఇంట్లో అందరు కొట్టేసాడు. ముందు భార్య కొట్టడం అలవాటు అయిందండి దానికి. కొన్ని భార్య ఒక్కవాడి కొడితే భార్య ఎప్పుడైతే కొట్టడం నేర్చుకుంది ఇంట్లో అందరు కొట్టుకో కరమ్మలు కొట్టేసాడు. ఆడికి మానంత వైకుంఠండి అంటే యవమానాన్ని నేచురల్ గా భరించాడు, నార్మల్ గా భరించాడు. వాడికి మానవ పెద్ద పెద్ద మహర్షులు శరీరాలు శవాలు అయిపోతుంది, వాడికి విమానం వచ్చిందని వైకుంఠాన్ని. ఇది పురాణం కాదు, కలియుగంలో ఈ పురాణం అంటే అబద్ధానికి వచ్చి కలియుగ కలియుగంలో ఇంట్లో అందరి చేత దెబ్బలు తిన్నవాడికి విమానం వచ్చు. శాస్త్రాలు చదివిన వాడు అందరూ అమావాస్య చచ్చిపోతే అంటే ఏమి చేతకున్నాడు, ఏకాదశి రోజు చచ్చిపోయి తొక్కారం అందరి చేత దెబ్బలు తిన్నాడు, ఆడి పుణ్యబలం ఆ లోపల లోపల ఆ మెచ్యూరిటీ ఎటువంటిది, అటువంటి పుణ్యబలం అటువంటిది తుకారాము. మన మహర్షులకి ఎవరికి యేసుక్రీస్తు శరీరం సేపోయింది, రమణవారి శరీరం సరిపోయింది, రామకృష్ణుడి శరీరం సరిపోయింది, మనం ఎవరైతే గ్రేట్ అనుకుంటున్నామో వాడికి విమానం వచ్చింది, భౌతికంగా వచ్చే శరీరాన్ని తీసుకెళ్ళడు అది వండరు. వాడు అంటాడు తుకారాము అబంగాలు రాశాడు, తుకారాము అబంగాలు. ఇప్పుడు మన రాష్ట్రపతి లేడి ఎవడో లేడి, ఆవిడ తుకారాం భక్తురాలు. పొద్దున్నే లేవగానే స్నానం చేసినంటే మన భగవద్గీత ఎలా చదువుకుంటాము, ఆ తుకారాము అబంగాలు అలా చదువుకుంటుంది. తుకారాము అబంగాలు ఒక అబంగంలో ఏమంటాడంటాడు, ఎవడు తుకారాం ఏమంటాడంటే ఏదో అహంకారం అంటున్నారు అదంటారు. ఇదంటే నాకు శాస్త్రాలు తెలియవు, నేనేది శాస్త్రం చదువుకోలేదు కానీ పాండురంగడు రంగడు పట్ల భక్తి తప్పించి నాకేం తెలియదు. ఏదో ఆత్మ అంటున్నారు, అనాత్మ అంటున్నారు, అహంకారం అంటున్నారు, అజ్ఞానం అంటారు, ఏదో అంటున్నారు. నాకు ఇష్టాన్ని ప్రేమించడం తప్పింది, ఆ పాండురంగం తప్పించి నాకు ఇంకేమి తెలియదు. ఆ ప్రేమ ప్రవాహంలో ఏది ఆ ప్రేమ ప్రవాహం, ఆ ప్రేమ ఈశ్వరుడి పట్ల పాండురంగడి పట్ల నాకున్న ప్రేమ ప్రవాహంలో నాకు తెలియకుండానే అది ఎలా పోయిందో తెలియకుండా అహంభావన పోయింది అన్నాడు. నేనేమి అది పోగొట్టుకోవడానికి ఏమి సాధన చేయలేదు, అది పోగొట్టుకోవడానికి సాధన చేయలేదు, దాని గురించి ఏం ప్రయత్నం చేయలేదు. ఆ ప్రేమ ప్రవాహంలో దాని అంతే పోయింది, పోయిన తర్వాత తెలిసింది పోయిందని వాడు తుకారం. అది దాన్ని పోగొట్టుకోవడానికి ఏమి సాధన చేయలేదట. ఆ రంగడ పట్ల ప్రేమ ప్రవాహంలో ఆ రోజు పాండురంగడ కూర్చుని చదువు దగ్గర కూర్చుని అబంగాలు పాడేవాడు. తర్వాత ఈ స్వాదుల్లాగా అలాగే ఇల్లు విడిచిపెట్టి పారిపోలేదు అని అక్కడ దెబ్బలు కొట్టి అలా పడి ఉండేవాడు పాపం. ఇంటికా నుంచి పారిపోవడానికి ఏం లేదు ఆయనకు, ఎవరు సకారం ఏమన్నాడు అహంభావన గురించి. ఇందాక రూజు వెళ్ళి చెప్పింది చెప్పుకున్నాడు, అందులోంచి మీరు బయటకు రావడానికి అది అనిపిస్తున్నాను ఇది అనిపిస్తున్నాను గొడవ, కానీ అనిపించే ఏది అనిపిస్తుందో దాంట్లోంచి బయటకు రావడానికి మీరు ప్రయత్నం చేయడానికి రూజు వెళ్ళి అన్నాడు కదా. అది టొకారం ఎలా చెప్పాను, ఇది పోయింది నాకు, అది నేనేం పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదు. నీ ప్రేమ ప్రవాహంలో నీ మీద నాకున్న ఇష్టంలో, నీ మీద నాకు ఉన్న ఇష్టంలో అది పోయింది, దయాంచలేదు పోయింది. పోయిన తర్వాత తెలిసింది ఎలా పోయిందో నాకు తెలియదు. ఒకసారి చూడండి, మన జేబులోని 10 రూపాయలు కాగితం పోతుంది, ఇంటికే దాకా చూసుకుంటే పోతుంది, ఎక్కడ పోయింది, పోయింది అనుకుంటాను అంతే కదా. అది అంతే నాకు అహంభావం, ఆ వ్యక్తి భావన ఎలా పోయింది, అది ప్రత్యేకంగా డైరెక్ట్ గా ఫేస్ చేసి పోగొట్టుకోవాలని నేను ఎప్పుడు పోగొట్టాలని ట్రై చేయలేదు, నాకు ప్రయత్నం చేయగలన్నాడు. అవుట్ ఆఫ్ యువర్ గ్రేస్, అవుట్ ఆఫ్ యువర్ లవ్, అవుట్ ఆఫ్ యువర్ మెరిసీ అది పోయింది, దానంతరం పోయాడు. అడుగుతో కారణం అంటే వాడికి పాండురంగడితో మానసికమైన అనుబంధం ఉండేది, ఆ మెంటల్ కాంటాక్ట్ అంటారు. ఏమంటారు, మెంటల్ కాంటాక్ట్. ఆ మానసిక అనుబంధం బలీయంగా ఉండేది ఎడకండి తుకారం. ఇప్పుడు ఇంట్లో వాడు ఇంట్లో కొట్టారనుకోండి, నన్ను అవమానం చేస్తున్నారని భావన కూడా పోయింది అడుగు. మళ్ళీ అవమానం చేస్తున్నారు కొడుతున్నారు అని భావన కూడా, అది అది తెలియలేదు ఇంకా. ఆ ప్రేమ ప్రవాహంలో ఈ గౌరవాలు ఈ అగౌరవాలు ఇన్సల్ట్ అంతా పోయింది అడుగు. ఆ మనసు అక్కడ మనసు మిగలలేదు వాడికి, ఎవరికి తుకారాముకి మనసు మిగిలితే ఏదో అనుకోకుండా ఉండదు, అది మిగలలేదు వాడికి. ఇంకా శేషం రాకుండా విశేషంగా పోయింది, ఎందుకంటే ఈ పాండవుల పాదాల నుండి ప్రవహిస్తున్న ప్రేమ ప్రవాహంలో వాడి తుకారం. ముగిస్తున్నాను, ఇంత సేపు అక్కర్లేదు. మా భీమారం ప్రేరణ గారు అని వాడు ఒక గంటలో ముగించాడు, ఒక గంట కంటే ఎక్కువ అక్కర్లేదు ప్రవచనం. టైం దగ్గర పెట్టుకోమని చెప్పారు ప్రేరణ గారు, అంటే గంట కంటే ఎక్కువ చెప్తే వాళ్ళు సహనం కోల్పోతారు, ఇన్ని వాళ్ళు సహనం కోల్పోతారు. అంటే మీరు మీ మనస్సు నీ హృదయంలో లీనమవ్వాలి, మనస్సు నీ హృదయంలో లీనమవ్వాలి, అప్పుడు నీకు మౌన స్థితి కలుగుతుంది. దక్షిణామూర్తి మౌన స్థితి అటువంటిది, మనస్సు హృదయంలో లీనమవ్వాలి, లీనమవ్వాలి, లేనమవ్వాలి, అప్పుడు అది నిజమైన మౌనం. అది ఏంటది నిజమైన మౌనం అంటే అక్కడ స్థిరపడిపోతుంది. మనస్సు హృదయంలో ఎప్పుడైతే లైవ్ అయిందో తన తాను పోగొట్టుకుంటుంది. ఏది మనస్సు తల్లి అంటే ఇప్పుడు బుడగ సముద్రంలో కరిగిపోయింది అనుకోండి, బుడగ సముద్రంలో కరిగిపోయింది అనుకోండి, బుడగ ఏమవుతుంది? సముద్రం అవుతుంది. మీరు కూడా అంతే. ఈ మనస్సు అనే బుడగ, మనస్సు అనే బుడగ కలిగిపోతే ఏమవుతుంది? మన బుడగ సముద్రంలో కలిసిపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? సముద్రం అయిపోతుంది. సముద్రం వచ్చి బుడగలో కలిస్తే మాట్లాడారండి, సముద్రం వచ్చి బుడగలో కలిసినా సముద్రం అయిపోతుంది, బుడగెళ్ళి సముద్రంలో కలిసినా సముద్రం అయిపోతుంది. రమణ మహర్షి గారికి ఎలా జ్ఞానం వచ్చిందంటే సముద్రం వచ్చి బుడగలో కలుస్తుంది. రమణ మహర్షి గారికి మనకు తేడా ఏంటంటే మనం సముద్రంలో కలవాలని సముద్రంలో కలవాలని ప్రయత్నం చేస్తాం, అలాగైనా మనం సముద్రం అయిపోతాం. రమణ మహర్షి గారిని రమణ మహర్షి గారు వచ్చి సముద్రం వచ్చి ఈ బుడగలో కలుస్తుంది. ఈ బుడగెళ్ళి సముద్రంలో కలలేదు, సముద్రం వచ్చి ఈ బుడగలో కలుస్తుంది. అది సముద్రం, ఇది సముద్రమే. బుడగలి సముద్రంలో కలిసిన సముద్రం, సముద్రం వచ్చి బుడగలో కలిసిన సముద్రం. ఎలా అయినా ఓషన్, దవర్ డీప్ ఇన్ ద ఓషన్, దవర్ బ్లూ ఇన్ ది స్కై, దవర్ హై ఇన్ ద మౌంటైన్. ఓ గాడ్ బ్యూటిఫుల్, ఓ గాడ్ బ్యూటిఫుల్, ఓ గాడ్ బ్యూటిఫుల్. దవర్ డీప్ ఇన్ ద ఓషన్, దవర్ బ్లూ ఇన్ ద స్కై, దవర్ గ్రీన్ ఇన్ ద ఫారెస్ట్. ఓ గాడ్ బ్యూటిఫుల్, ఓ గాడ్ బ్యూటిఫుల్, ఓ గాడ్ బ్యూటిఫుల్, ఐ డూ బౌ. ఓ గాడ్ బ్యూటిఫుల్ అంటే సౌందర్యం అంతా ఈశ్వరులోనే ఉంది. సౌందర్యం అంతా ఆ ఈశ్వరులోనే సౌందర్యం ఎక్కడా లేదు. నాకు ఒకసారి ఆంజనేయ స్వామి కళ్ళ కనిపించాడు. ఎవరు? బాలాంజనేయ స్వామి. ఎవరు కనిపించాడు? బాలాంజనేయ స్వామి సముద్రంలో కనిపిస్తే ఆయన గొప్ప సౌందర్యవంతుడు. ఎవరు? మామూలు బాలాంజనేయ స్వామి. ఇదిగా రామాయణంలో చదివిన సుందరుడు ఆయన. సుందరుడు కాబట్టి ఆ కాండకు సుందరకాండ అని పేరు పెట్టారు. అది మిగతా కాండలు అయోధ్యకాండ, యుద్ధకాండ అలా పెట్టారు. కానీ ఇక్కడికి వచ్చేప్పుడు సుందరకాండ అనేది ఎందుకు పేరు పెట్టారంటే ఇటు సుందరుడు. ఎవరు? ఆంజనేయ స్వామి సుందరుడు. వాడు సూర్యుడి దగ్గర విద్యలు నేర్చుకున్నాడు. వాడు సూర్యుడి దగ్గర విద్యలు నేర్చుకున్నాడు. అందులో వ్యాకరణంలో స్పెషలిస్ట్ వాడు. ఎవడు? వ్యాకరణంలో స్పెషలైజ్ ఈఎన్టీ స్పెషలిస్ట్, ఇంకో దాంట్లో స్పెషలిస్ట్, గ్యాస్ట్రోఎంటాలజీ స్పెషలిస్ట్, అది చాలా విద్యలు నేర్చుకున్నాడు. అది వ్యాకరణంలో అద్భుతం. ఆ పురుషార్థం ఎక్కడ పెట్టాలి, కామ ఎక్కడ పెట్టాలి, వాయిస్ ఎక్కడ పెంచాలి, వాయిస్ ఎక్కడ, సెమికోలను ఎక్కడ పెట్టాలి, ఆ సింపుల్ కాంపౌండ్ సెంటెన్స్, సింపుల్ సెంటెన్స్ ఎలా చేయాలి, ఆ వ్యాకరణంలో వండర్ఫుల్ ఎవరు? ఎవరు? హనుమంతుడు. అందుకే రాముడు, రాముడితో పరిచయం చేసుకుంటాడు. నేను పలానా 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 చేస్తే వీడు లక్ష్మణుడు కంగారు పడిపోయి మరి నీ సమాచారం చెప్పావు కదా, మా సమాచారం చెప్తా, ఇది మాలో పెట్టే బాగన్నాడు. కానీ చెప్పడానికి టైం ఉంది, వాడు భాష వినే అన్నాడు. దేవుడు ఆశ్చర్యపోతాడు. మనం ఆశ్చర్యపోవటం ఇష్టం లేదు, రాముడు దేవుడు అనుకుంటున్నాడు. ఆ టాక్గా ఆ భాషలోని సౌందర్యం ఎక్కడ ఉచ్చారణలో తేడా లేదు. వాయిస్ ఎక్కడ పెంచాలి అక్కడ పెంచుతున్నాడు, ఎక్కడ తగ్గించాలి అక్కడ తగ్గిస్తున్నాడు. ఉచ్చారణలో దోషం లేదు, వ్యాకరణబద్ధంగా మాట్లాడుతున్నాడు. రాంగేశ్వర లక్ష్మణ్ ఏది కంగారుగా మాట్లాడవచ్చు ఇలా అన్నాడు రాము. ముందు మన పరిచయం తర్వాత చేసుకుందాం, ముందు వాడి భాష వినా అన్నాడు. ఈ గొడవ అంతా వదిలే, నాకు ఒకసారి స్వప్న దర్శనం ఇచ్చాడు. ఎవరు? బాల ఆంజనేయ స్వామి. మామూలుగా సముద్రం ఉడికిన ఆంజనేయ స్వామి కాదు, బాల ఆంజనేయ స్వామి. వండర్ఫుల్ అండి, ఎంత సౌందర్యం. వాల్మీకి కూడా ఆయన సౌందర్యం వర్ణించలేడంతగా అనిపించున్నారు. కాళిదాసు కూడా ఎవరు? ఆంజనేయ స్వామి సౌందర్యం వర్ణించలేడు అనిపింది. వాల్మీకి కూడా వర్ణించలేదు. వాల్మీకి ఆంజనేయ స్వామికి న్యాయం చేయలేదు అనిపించింది నాకు. అంత గొప్ప సౌందర్యం స్వప్నంలో ఆంజనేయ స్వామి సౌందర్యం చూశాక బయట కొన్ని అందంగా ఉన్న వాళ్ళు కనిపించి అది జ్ఞాపకం వచ్చి గొడవ వదిలేస్తున్నాం. ఇంకా స్వప్నంలో ఆంజనేయ సౌందర్యం చూశాక ఎవరో అందంగా ఉన్న పురుషులు కానీ అందంగా ఉన్న స్త్రీలు కనిపించినా ఆ సౌందర్యం ఎక్కడ ఈ సౌందర్యం ఎక్కడ నీ గొడవలు వదిలేస్తున్నాం. ఇంక షేక్స్పియర్ ఎవడని మీరు ఎవడైనా అందంగా ఉన్నారనుకోండి, పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు, ఎవడైనా షేక్స్పియర్ ఏమంటాడంటే వీడు మీరు అందంగా ఉన్నారని చెప్పండి, బ్యూటీ వాక్స్ ఆన్ ది ఎర్త్ అంటాడు. ఏమంటాడు అంటే అందం వచ్చి భూమి మీద నడుస్తుంది. ఏమంటాడు బ్యూటీ వాక్స్ ఆన్ ది ఎర్త్ అంటాడు. అందుకే ఆంజనేయ సౌందర్యం చూశాక ఏముంది అక్కడ ఎంత ఈ సౌందర్యం ఎక్కడ కనపడతారు అంటే అనిపిస్తుంది. సత్యం శివం సుందరం, అదేంటది సత్య స్వరూపుడే కాదు జ్ఞాన స్వరూపుడే కాదు సుందర స్వరూపుడు. అది సూర్యుడి దగ్గర నేర్చుకున్నాడు విద్యులన్నీ ఎవరు ఆంజనేయస్వామి అతి బలవాన్, బాగా బలవంతుడు కూడా ఆంజనేయస్వామి అతి బలవాన్ బాగా బలవంతుడు. అటువంటి రూప సౌందర్యమే కాదు, రూప సౌందర్యమే కాదు ఆ మనసులో ఉన్న సౌందర్యమే కాదు. ఇంకోటి ఆంజనేయస్వామి చరిత్రలో మనం నేర్చుకునేది ఏంటంటే వారి జీవితంలో వారు సొంత పని ఎప్పుడు చేసుకోలేదట. వాడికి సొంత పని చేసుకో వాడికి లేదట్లేదు. రాముడికి సొంత పని ఉంది, కృష్ణుడికి సొంత పని ఉంది, కానీ ఆంజనేయ స్వామికి అది సొంత పని లేదట్లు చేసుకోవడానికి ఏం లేదు. వాడు బ్యాచిలర్, అడు ఆంజనేయ స్వామి బ్యాచిలర్, వాడికి సొంత పని అంటే ఏమి లేదు. అసలు ఏమి ఉంటే చేసుకుంది, ఏమో సొంత పని లేదు వాడికి సొంత పని. వాడికి ఏం పని ఇంకా రాముడి పని, ఎవరికి వాడికి రాముడి పని. అంచేత అందరికీ అన్ని ఇచ్చాడు రాముడు పట్టాభిషేకం రోజునే అందరికీ అన్ని ఇచ్చాడు. మనం ఇల్లు కట్టుకున్నా తాపీ మేస్త్రికి ఇస్తారు, వడ్డంగ మేస్త్రికి ఇచ్చి వడ్డంగ మేస్త్రికి ఇస్తారు, ఇల్లు కట్టుకున్నా తాపీ మేస్త్రికి ఇస్తారు, ఏదో ఎవరికి చేసి పనులు చేసిన వాళ్ళకి అందరికి ఇస్తారు. ఆ రాముడు పట్టాభిషేకం రోజు అన్ని అయిపోయిన తర్వాత అందరికి ప్రజెంటేషన్ ఇచ్చాడు. ఎవరికి రాముడికి అందరికి ఇచ్చాడు, ఎవరి అంద ప్రజెంటేషన్ ఇచ్చాడు. మరి వీడి మాట ఏంటి, వీడికి ఏమి ఇవ్వాలి, ఎవరికి ఆంజనేయ స్వామికి ఏమి ఇవ్వాలి, మారుతి మారుతి ఈ మారుతికి ఏమి ఇవ్వాలి. వాడికి అది అది దేవుడు అయింది, వాడికి అర్థం అవటాలి ఏమి, వాడు దేవుడే కానీ ఏమి ఇవ్వాలి అర్థం అవటాలి, అది స్థోయించలేదు ఆయనకి. అందరికి అన్ని ఇచ్చాడు, ఈయనకి ఏమి ఇవ్వాలి, నీకు అర్థం అవుతుంది. ఆయనకి ఏం చేయటం లేదు, ఎవరికి రాముడికి. అప్పుడు సింహాసనం దిగి వచ్చేసి ఆంజనేయ స్వామిని కలిగించు కౌగులించుకున్నాడు. ఏమి ఇవ్వాలో తెలియదు, అంటే దాని అర్థం తను తాను ఇచ్చేసి ఆంజనేయ స్వామికి, అంటే సింహాసనం మీద దిగొచ్చి ఆంజనేయ స్వామికి కౌగిలించుకున్నాడంటే అర్థం ఏంటంటే తన తాను ఇచ్చేసుకున్నాడు, తను తానే ఇచ్చేసుకున్నాడు. బయట ఇంకా బయట ప్రజెంటేషన్ ఏమి లేవు, వాడు ఆంజనేయ స్వామికి ఏం ఇవ్వాలి రాముడికి అర్థం అవ్వలేదు. మనం ఆంజనేయ స్వామి మాట్లాడుతుంటే రాముడు ఆశ్చర్యపోయాడని చెప్పుకోవడం కంటే ఒక దేవుడు ఇంకో దేవుడు చోటు మాట్లాడినట్టు ఇలా చెప్పుకుంటే బాగుంటుంది, ఒక దేవుడు ఇంకో దేవుడి చోటు మాట్లాడినట్టు. సరే నెక్స్ట్ ప్రవచనాలు ఎక్కడమ్మా, ఇది షార్ట్గా ఉంది, సరిపడింది జనం సరిపడింది, మామూలుగా షార్ట్గా ఉంది స్వీట్గా ఉంది, ఇది సరిపడింది మనకి జనం సందేహం అట్టకాసం లేకుండా ఇది ఉంది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మీటింగ్ ఏంటి, పాలకులు క్షత్రియ కళ్యాణ మండపం, పాలకులు క్షత్రియ కళ్యాణ మండపం, నవంబర్ 23 క్షత్రియ కళ్యాణ మండపం, నవంబర్ 27 గొడగుమూడి అదే వృద్ధుల ఆశ్రమంలో జ్ఞానానంద ఆశ్రమం, నవంబర్ 20 పాతాళ మెరక. మీరు పొద్దున్నే రావద్దు, మధ్యాహ్నం 2 కానీ నేను పొద్దున్న ఓల్డ్ ఏజ్ హోమ్ ఓపెన్ చేయడానికి కడుతున్నాను. 2,50,00,000 పెట్టి కడుతున్నారు ఓల్డ్ ఏజ్ హోమ్, ఎక్కడ పాతాళ మెరకలు. అందులో కొంత డబ్బు లయన్స్ క్లబ్ ఇస్తాం, నేను కూడా మిమ్మల్ని కానీ చేరి పోదాం అనుకుంటున్నాం. ఇప్పుడు 2,50,00,000 పెట్టి కడుతున్నారు ఏది పాతాళ మెరక, ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేరిపోతే ఇంకా సుఖంగా ఉంటుంది, ఈ వాండరింగ్ తగ్గిపోతుంది. నేను చెప్పాను నేను కూడా వచ్చేస్తాను సులువుగా, 2,50,00,000 పెట్టి కడుతున్నారు, 100 ముసలి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేస్తా ఉంటున్నారు అక్కడ పాతాళ మెరకలో. లయన్స్ క్లబ్ కూడా కొంత డబ్బు భరిస్తానంటుంది. అది 28 చేసి ఉదయం 10 అది 10 రావద్దు, మధ్యాహ్నం 2 రండి, పొద్దున్న ఉదయం 10 శంకుస్థాపనం ఏది వృద్ధుల ఆశ్రమం. ఇప్పుడు నెక్స్ట్ మీటింగ్ ఏంటి మనకి ఇమ్మీడియట్ గా వచ్చే మీటింగ్ ఏంటి పాలకొల్లు శత్రి కళ్యాణ మండపం ఈ నెల 23వ తేదీన అక్కడ మీరు భోజనాలకు వస్తే రావచ్చు. పొద్దున్న సన్మానం మనం తడుకునే భోజనాలు పెట్టారు కదా, అలాగే పొద్దున్నేమో సన్మానాలు, తర్వాత మధ్యాహ్నం 12:00 to 1:00 భోజనాలు. అయితే ఆ రోజున మన మీటింగ్ మధ్యాహ్నం 2:00 కాదు 3:00. భక్తులని మీకు అందరికీ ఈ సమాచారాన్ని తెలియపరచడమే. అయితే మనం ఎలా ఉండాలి, ఈశ్వరుడి పట్ల కూడా ఎలా ఉండాలి, మనం న్యాచురల్ గా ఉండాలి, నార్మల్గా ఉండాలి. మన హార్ట్ కి బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళు ఇస్తే మనం ఎక్కువ గౌరవం చేయం కదండి. మన హార్ట్ కి బాగా అంటే ఈశ్వరుడి కిచెన్ లోకి మనం అందరం అలా వెళ్ళిపోవాలి. మీకు బాగా మీరు వంటింట్లో ఉన్నారనుకోండి, మీకు బాగా పరిచయం వచ్చారనుకోండి, వాళ్ళు ఏమంటారంటే మీరు వచ్చి మాట్లాడి వెళ్ళిపోండి. మీరు వంటింట్లో ఉన్నా సరే, అదే కొత్త చుట్టాలనుకోండి, మీరు దూరపు చుట్టాలనుకోండి, మీ హార్ట్కి దూరం అనుకోండి, అలా కూర్చోగలిగి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది వంటింట్లో ఉండగా మాట్లాడి వెళ్ళిపోతారు. వాళ్ళు కిచెన్ క్యాబినెట్ అంటారు. వాళ్ళు ఏంటది, వాళ్ళు వంటింటి చుట్టాలు, వాళ్ళు వచ్చారు మీరు కూర్చోక్కర్లేదు, బయట కూర్చోరు. ఈ కిచెన్ క్యాబినెట్ వాళ్ళు బయట కూర్చోరు, డైరెక్ట్గా వెళ్ళిపోతారు. వంటింట్లు ఉంటే వంటింట్లోకి వెళ్ళిపోతారు. ఆ ఈశ్వరుడి దగ్గర ఆ పరిచయం మనం సంపాదించాలి. ఆ ఈశ్వరుడితో అంత క్లోజ్గా ఉండాలి. కిచెన్ క్యాబినెట్ ఏమంటారు దాన్ని, వాళ్ళు డైరెక్ట్గా వంటింట్లోకి వెళ్ళిపోతారు, అక్కడ కూర్చోరు బయట. మన మానసికంగా వాళ్ళు దూరంగా ఉన్నారు, అక్కడ కూర్చుంటారు, మనం పిలిస్తే వస్తాం, మనం పిలిచే వరకు వెయిటింగ్ రూమ్లో రారు. ఇప్పుడు మనం అందరం ఎందులోకి వెళ్ళిపోవాలి, కిచెన్ క్యాబినెట్లోకి వెళ్ళిపోవాలి. డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళిపోవటం, ఆ టైంకి వాళ్ళు కిచెన్లో ఉంటే మనం కూడా కిచెన్లోకి వెళ్ళిపోవటం. ఏంటి మనం కిచెన్లోకి వెళ్ళిపోతున్నాం, మనం ఏమనుకో, వాళ్ళు కూడా ఏంటి కిచెన్లోకి వచ్చి మాట్లాడుతున్నారంటే ఆడు అనుకోరు. అదేంటి, అది క్లోజ్. వాళ్ళు మనల్ని గౌరవించాలని మనం అనుకో, మనం వాళ్ళు గౌరవించాలని మనం అనుకో. తర్వాత మనం వెళ్తే కూర్చున్నారని నిలబడలేదంటే మనం అనుకోం. వాళ్ళు వచ్చినప్పుడు మనం కూడా కూర్చుని నిలబడి అనుకో, వాళ్ళు అనుకోవారు అడేమనుకోరు. అంటే వాళ్ళ శరీరాలు రెండుగా ఉంటాయి కానీ మైండ్ ఒకటే. శరీరాలు మటుకి రెండుగా కనిపిస్తాయి, మైండ్ ఒకటే. ఆ ఈశ్వరుడు చూడు అటువంటి అనుబంధం మనం సంపాదించాలి. అది మెయిన్ ఇక్కడ ఇవాళ సబ్జెక్ట్ సార్. క్లోజ్నెస్ దాన్ని ఏమంటారంటే ఆ క్లోజ్నెస్. అది ఎలా వస్తుందంటే అది మనం కృత్రిమ గౌరవాలు కాదు, మానసిక అనుబంధం, మెంటల్ కాంటాక్ట్ అంటారు. ఏమంటది, మెంటల్ కాంటాక్ట్. ఈ పొరుగు వాళ్ళు అంటానికి యేసుక్రీస్తు గొప్పగా డిఫైన్ చేశాడు. మీ ఇంటి పక్కన ఉన్నవాడు, మీ ఇంటి పక్కన ఉన్నందుకు మాత్రం చెప్పాడు పొరుగు వాళ్ళు కాదు. మీ క్షేమం కోరేవాళ్ళు వాళ్ళు ఏ దేశంలో ఉన్నది పొరుగు వాళ్ళు. మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ మీ పొరుగు వాళ్ళు కాదు. మీ క్షేమం కోరేవాళ్ళు వాళ్ళు ఏ దేశంలోనే మీ పొరుగు వాళ్ళు. వాళ్ళే మీ నిజమైన నైబర్స్. యేసుక్రీస్తు ఇంకో మీకు బాగా 100 కోట్ల డబ్బు ఉందనుకోండి, ఉండనివ్వండి. మీకు 100 కోట్ల డబ్బు ఉందనుకోండి, ఉండనివ్వండి. డబ్బు అనివ్వండి, హృదయంలో పేదరికంగానే ఉండండి. ఆ డబ్బు అలా ఉండడం, మీ బ్యాంకులో ఉంటుందా, ఇంట్లో ఉంటుందా, అలా ఉండను. డబ్బులు మీరు పాడు చేసుకో, ఒక్క డబ్బు అలా ఉండడండి. కానీ మీ హృదయంలో నేను డబ్బు ఉన్నవాడిని, నేను డబ్బు ఉన్నవాడిని అనుకోకండి. హృదయం పేదవాళ్ళ కింద ఉండండి. యువర్ పూరింగ్ స్పిరిట్. ఇంట్లో ఉండనే ఉండవు, ఎక్కడ బ్యాంకులో ఉంటుందో, దేవుడు ఊరిలో ఉంటుందో, అలా ఉండనే ఉండదు. బట్ యువర్ పూరింగ్ స్పిరిట్ లోపల మనసులో మటుకి, హృదయంలో మటుకి పేదవాళ్ళ కింద ఉండండి. అప్పుడు ఏం చేస్తున్నారు, డబ్బు ప్రభావం మీ మీద పడినవారు. ఆ డబ్బు ఉన్నా ఆ ప్రభావం మీకు రాదు, ఉంటే ఉండనివ్వండి. మీకు 1,000 కోట్లు ఉంటాయండి, 1,000 కోట్లు ఉండనివ్వండి, ఉంటే ఉండనివ్వండి. కానీ బట్ యువర్ పూర్ ఇన్ స్పిరిట్ మీ హృదయంలో, మీ మనస్సులో మీరు ధనవంతులు అనుకోకండి, పేదవాళ్ళ కింద ఉండండి. అప్పుడు మీకు దైవానుగ్రహం వర్షిస్తుంది. రూజ్వెల్ట్ ఏమన్నాడు, మీరు ఏ కులస్థులు అయితే ఉంది, ఏ మతస్థులు అయింది, మీ తెల్లవాడు అయితే ఉంది, నల్లవాడు అయితే ఉంది, ఏముంది అయ్యా ఈ కలవరది అయితే ఉంది, నేను అనుభవిస్తున్నాను ఇలా అనుకోకుండా నేను బయటకు రండి. ఇలా అంతకాలం అనుకుంటారు. మీరు ఆ నేనులోంచి బయటికి రావడం ప్రయత్నం చేయటం మానేసి, మీరు ఎంత పెద్దవాళ్ళైనా, మీరు ఒకవేళ ఆర్థికంగా కానీ పదవుల్లో కానీ ఎంత పెద్దవాళ్ళైనా, మీరు ఆ నేనులోంచి బయటికి రాకపోతే మీకు హద్దుల్లోంచి బయటకు పరిమితులు, మీరు మమ్మల్ని పరిమితులు విడిచిపెట్టవు, మిమ్మల్ని హద్దులు విడిచిపెట్టవు, మీకు పునర్జన్మలు విడిచిపెట్టవు. ఏది ఆ నేనులోంచి మీరు బయటకు రారనుకోండి, హద్దులు మిమ్మల్ని హద్దులు ఈ పద్దులు ఈ లిమిటేషన్స్ మీ బలహీనతలు తర్వాత మీ బలహీనతలు అందులో ఆ నేనులోంచి బయటకు రాకపోతే మీరు బయటకు రా ఆ నేనులోంచి బయటకు రారనుకోండి. ప్రతి జన్మకి ఏ బలహీనతలు ఉంటాయి, ఏదో హద్దులు ఉంటాయి, మీ నా వాళ్ళని వాళ్ళ పరాయి వాళ్ళని ఆ వేరు భావన వచ్చేస్తూ ఉంటుంది. మీరు నేను అనిపిస్తున్నాను ఇంటికాడ కూర్చుని నేను అనిపిస్తాను ఇలా అనుకోకండి. ఏదైతే అనిపిస్తుందో అందులోంచి బయటకు రావటానికి ప్రయత్నం చేయండి. వాటి రూజ్వెల్ట్ ఇది చెప్పింది ఎవడో ఒక మహాత్ముడుగా రూజ్వెల్ట్ చేస్తూ, రూజ్వెల్ట్ ఈజ్ ఎ గ్రేట్ పొలిటీషియన్. ఆయన గురించి అమెరికా రాజ్యాంగం మార్చేశారు. అయ్యబాబు వీడు చచ్చిపోయే వరకు ఇదే ప్రెసిడెంట్ కింద ఉన్నాడు అమెరికాలో. వీడు చచ్చిపో వీడికి పోయి చచ్చే చావు వచ్చిందనేది ఇంక అన్నవాడు చూసి వీడిని దగ్గేస్తున్నాడు. అప్పుడు ఆయన వెళ్ళి రాజ్యాంగం మార్చేస్తామయ్యా, రెండు సార్లు కింద ప్రెసిడెంట్ కింద పోటీ పెట్టకూడదు. ఆడు గురించి రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం మార్చేశారు. అటువంటి గ్రేట్ రూజ్వెల్ట్. అయితే మీకు బంగారాలు ఉండనివ్వండి, డబ్బులు ఉండమండి, రాజ్యాలు ఉండండి, 400 ఎకరం పొలం ఉంటే ఉండనండి. అవన్నీ బయట గొడవలు. ఏం గొడవలు? బయట ఎక్స్టర్నల్ గొడవలు. యూఆర్ పూర్ ఇన్ స్పిరిట్. యేసు చెప్పాడని మీ హృదయంలో మటుకు పేదవాళ్ళతో ఉండండి. బయట ఉంటే మీకు 400 ఎకరం ఉండనివ్వండి. బయట గొడవలు అయ్యి ఎక్స్టర్నల్ గొడవలు. కానీ మీ హృదయంలో మటుకు పేదవాళ్ళతో మీరు ఉండండి. అప్పుడు దైవానికి యహో అనుగ్రహానికి మీరు పాత్రలు అవుతారు. ఆయన దయకి మీరు పాత్రలు అవుతారు. బయట గొడవలు బయట వదిలేయండి. బయట గొడవలు మీరు మటుకు యూఆర్ పూర్ ఇన్ స్పిరిట్. మీ హృదయంలో మటుకు మీ మనసులో మటుకు పేదవాళ్ళ కింద ఉండండి.